ఇక్కడి ఫినిక్స్ లోని ఫుల్ గాస్పల్ బిజినెస్ వారి సభ యొక్క జన్మదిన సమావేశ కూటానికి ఈ ఉదయవేళ ఇక్కడ ఉండుట అనేది ఇంకా ఈ సహవాసములకు భాగంగా ఉండుటకు చిన్న భాగముగా ఉండుటకై ప్రభువు అనుమతి ఇచ్చినని తెలుసుకుంటానికి నిజంగా ఇది ఒక ధన్యతే ఉంటుంది నాకు. సహోదరి కార్ విలియమ్స్ కు, అతని సతీమణికి, సహోదరి స్ట్రోమికి, వేదికపై ఉన్న మిగతా వారికి, సహోదరి షోఫ్ కి, సహోదరి ఔట్లా దైవ సేవకులు మరియు మంచివారైన మీ అందరికీ శుభాలు నేను తెలుపుకుంటున్నాను. గడిచిన వారంలో నాకు కూడా పుట్టినరోజు వచ్చింది. మీకు తెలుసా, ఈ సమస్త సమావేశం కంటే నేను కొంచెం పెద్దవాడను. అతడు ఇలా అన్నాడని అనుకుంటాను, 5 సభ సమావేశముల కంటే నీవు కొద్దిగా పెద్దవాడు అని. నిన్ననే ఒకరన్నారు, సోహర్ అబ్రహాం నీ వయసెంత అని. 26 అని నేను చెప్పాను. నేను చెప్పాను, మొదటి 25 నేను తుడిచి వేశాను, వాటిలో నేను సరిగా ఆయనకు సేవ చేయలేదు. ఆయన కూడా అని నా యొక్క నిరీక్షణ. ఆయన కూడా అని నా యొక్క నిరీక్షణ. అది ఆయనకు చేయుటకు వ్యత్యాసమై ఉంటుంది. అయితే ఇక్కడ ఉండుట మంచిదే. మీ యొక్క సమయాన్ని ఎక్కువగా తీసుకోవాలనుకోవట్లేదు, ఎందుకనగా నేను ఎల్లప్పుడూ భయపడతాను. ఈ మంచి సాక్ష్యములు నేను విన్న తర్వాత, పాటలు మొదలగనివి విన్న తర్వాత, దాని తలకిందులు చేయనది ఒకటి చేయాలని, దానికొకటి కలపవాలని నేను ఆశిస్తున్నాను. దానికి ఏదైనా ఒకటి నేను కలపగలిగినట్లయితే, ఆ రంగుజాతి వాడైన ఆ సహోదరుడు ఈ ఉదయం పాడిన ఆ పాట పెచ్చుక మీదనున్న కన్ను దాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ పాట పాడిన ఈ సహోదరులు మొట్టమొదట ఇక్కడకు నేను వచ్చినప్పటి నుండి అది నా సహోదరుల్లో ఒకటే ఉన్నవి. అది నాయతో ఉన్నది. రికార్డు మీద అది నాకున్నది. నేను ఇప్పుడే అది వినిపించాను. నేను ఆయనతో మాట్లాడ కోరుచున్నాను. నా సహోదరైన, నా స్నేహితుడైన సహోదరుడు డాసన్ రిలేతో తనకు వీలైతే, తనకు వీలైనట్లయితే ఆ స్త్రీలను కలవమని, ఇంకా వారు ఇక్కడ భూమిపై ఉంటే ఈ ఉదయం మళ్ళా పాడమని అడిగాను. అది తెలియద్ద ఉన్నదని నేను నిరీక్షిస్తున్నాను. ఇంకా అతడు చేశాడని అనుకుంటున్నాను. రికార్డు చేయటకు లేక ఇంకొక దానికి అది తీయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఆ పాటను నేను ఇష్టపడ్డాను. దాన్ని గురించి ఆయనతో మాట్లాడుట అది నా యొక్క ఆశ. మనమందరం కూడా అదే చేయాలని అనుకుంటామని నేను అనుకుంటున్నాను. అందుకనే ఈ ఉదయం మనము ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు రాబోతున్న వారములో ముందున్న కూటములు అది తెలియపరచడం మంచిదేనా? ఈ రాబోతున్న వారం ఇంటి వద్ద ఉండబోతున్నాము. తర్వాత ఆదివారం ఈస్టర్ కూటాలకై మందిరంలో ఉంటాము. శనివారం రాత్రి, ఆదివారం, ఆదివారం రాత్రి. తర్వాత నేను తిరిగి కాలిఫోర్నియాకు వెళ్తాను. కాలిఫోర్నియా చుట్టూనున్న ప్రజలందరూ అక్కడ కూటములో ఉండడం కొరకై మేము సంతోషంగా ఉన్నాం. పొరపాటు ప్రకటన బిల్లీ పంపాడని నేను అనుకుంటున్నాను. బెల్టిమోర్ హోటల్ యుద్ధను అతడు అని అన్నాడుకుంటాను. అది దొరకలేదు. అది ఈస్ట్ మౌంట్ ఎంబెస్సీ యుద్ధ ఎంబెస్సీ హోటల్లో అక్కడ సంపూర్ణ సువార్త ప్రజల వారైనా మీకు అది తెలుపుతారు. మీరు ఆ దారిన ఉండినట్లయితే అక్కడ. తరువాత మేము అక్కడి నుండి తిరిగి వచ్చి ఆ తర్వాత నేను దక్షిణాఫ్రికాకు వెళ్తాను. ఈ రోజు నుండి కేవలం 1 నెల ప్రభులో ఘనమైన సమయముకై మేము ఎదురు చూస్తున్నాము. సుమారు 3 జాతుల వారు అక్కడ ఉంటారు. దక్షిణ ఆఫ్రికాకు వెళ్తాము. కాబట్టి మీ యొక్క ప్రార్థనలు మేము తప్పక ఆశపడుతున్నాం. మే వెలుట ప్రభు కొనసాగించినట్లయితే నేను తిరిగి వచ్చే వరకు బహుశా నేను మిమ్మల్ని చూడలేను. మేము తిరిగి వచ్చినప్పుడు గంభీరమైన ఘనమైన సాక్ష్యముతో మీకు తెస్తానని నేను అనుకుంటున్నాను. అక్కడే గడిచిన సమయంలో నేను ఎన్నడూ చేయని గంభీరమైన కూటమును ప్రభు నాకు అనుగ్రహించాడు. ఇది ప్రత్యేకంగా ఉన్న పల్లెవాసుల వారు. నేను ఎదిగినంత వరకు ఒక్కసారిగా 30,000 మంది క్రీస్తును అంగీకరించారు. వారు భౌతికమైన స్వస్థతకై అది మేము అనుకుంటున్నాము. ఎందుకనగా ఒక్కసారి సుమారు 25,000 మంది స్వస్థత పొందారు. ఆ మరుసటి రోజే డబ్బున యొక్క మేయర్ సిడ్నీ స్మిత్ చెప్పాడు, మీరు మీ కిటికీ దగ్గరకు వెళ్లి వీధుల్లో వస్తున్న వారిని చూడండి. కుప్పలు కుప్పలుగా చంకకర్రలతో నిండి ఉన్న వాహనాల వెంట వాహనం, ఒకటి వెనుక ఒకటి వచ్చుట. ఆ పల్లెవాసుల వారు ఒకరితో ఒకరు పోరాటం పెట్టుకుని నగరం యొక్క వీధులు గుండా వస్తూ ఓన్లీ బిలీవ్, నమ్మిక మాత్రము అను పాటను వారు ఆ పల్లెకారులు వారి భాషలో పాడుచుంటుట. నా హృదయం పులకరించిపోయిందని నేను మీకు చెప్తున్నాను సహోదరుడా. షోర్స్ అలాంటిది నీవు చూస్తే అప్పుడు నీ యొక్క కృషి నిష్ఫలము కాదు అని నీవు భావిస్తావు. గమనించావా? నీవు శ్రమించావు. తిరిగి అలాంటి దానినే దేవుడు పునరావృతం చేస్తాడని నేను ఆశిస్తున్నాను. మేము అక్కడికి వెళ్తున్నందుకు కాదు, కానీ ప్రభు యొక్క రాకడకై ఎదురు చూస్తున్నందుకు. మరియు పాట చెప్పినట్లుగా ఆ తప్పిపోయిన చిన్న గొర్రెను మనం వెతుకుతున్నాం. అది అదే ఆ యొక్క గొర్రె లోపలికి వచ్చే వరకు ఆయన రాడు. ప్రతి ఒక్కరూ దొడ్డిలో ఉండవలసిదే ఉన్నది. ఆఖరి వ్యక్తి లోపల ఉండినంత వరకు ఆయన తలుపు వేయడు. కనుక దైవ సేవకుల సహోదరులారా, ఆ యొక్క ఆ ఆఖరి గొర్రె కొరకు వేటాడుటకు ప్రయత్నించుటకు ఈ ఉదయం నేను మీతో ఉండుటకు మీతో తప్పక ఉంటాను. అది ఆ ఉదయం ఫీనిక్స్ లో కావచ్చును, నాకు తెలియదు. అయితే ఆఖరిది లోపలకు వచ్చినప్పుడు అప్పుడు గొర్రెల కాపరి తలుపు వేస్తాడు. అవును, తప్పక, అది చాలా మంచిది. నాకు తెలియదు నేనేమి చెప్పబోతున్నాను. వ్రాయవలసి ఉన్నవాడను నేను నేనే. నేను పెద్దవాడవే కొలది జ్ఞాపకం ఉంచుకుంటా అది కఠినమని నేనుకున్నాను. నా యొక్క లేఖనాలు మొదలైనవి పెట్టి ఉంచుకుంటాను. అలవాటుగా సుమారు 50 లేఖనాలను నా మనస్సులో వరుసలో ఉంచుకుంటాను. అదే వరుసలో చెప్తాను. అయితే ఆ దినాల్లో నాకు కఠినమైన మైళ్ల యాత్ర ఉండేది. కాబట్టి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ప్రభు మనందరినీ ఆశ్రదించును కాక. అలాగైతే ఇక్కడ లేవండి, మీరు ఆలోచించుడి, మీరిక్కడ కూర్చోండి, ఈ ప్రజల సాక్ష్యాలు వినుడి. మీరు అనుకుంటారు, సరే నేను లేచినప్పుడు అందరి గురించి నేను ఒకటి చెప్పబోతున్నానని. అలాగైతే చెప్పుడుకు నాకు చాలా ఉంది. అది రోజంతా నీవు చెప్తూనే ఉంటావు. అయితే మీ అందరినీ నేను శ్లాఘిస్తున్నాను. ఈ యొక్క చిన్న కూటము ఎదురు చూచుండును కాక, ఎదుగుచూ ఉండును కాక. ఏసు వచ్చే వరకు ఫీనిక్స్ లో ఉన్న ప్రతి ఆలయం ఎదుగుచునే ఉండును కాక. అది నా యొక్క విధేయత ప్రార్థన. కొంచెం మనకు విశ్రాంతి కొరకు కొద్దిగా మనం ప్రార్థించుచున్నప్పుడు మనం నిలబడదాం. మీరు మృతుల్లో నుండి ఆయనను ఎవరైతే లేపియున్నాడో ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రివగు సర్వశక్తిమంతుడుకు దేవా, ఒక అర్పణగాను ప్రభువుగాను మరియు రక్షకుడుగాను ఆయన మాకు అనుగ్రహించితివి. నీ యొక్క సన్నిధానంలో నిలబడి నీవు విమోచించిన వారు ఆయన మహిమగల రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తుండగా అట్టి వారైన మమ్మలను నీ యొద్దకే తీసుకుని వెళ్లగల సన్నిధిలో ఉండినందులకు ఉండగలందులకు ఈ తరుణము కొరకై మేము కృతజ్ఞము నీకు. ప్రభువా, మా ఇందు పాపం ఉన్నట్లయితే నీ హిస్సోపుతో మమ్ము కడుగుము. మా మధ్య ఉన్న ప్రతి వ్యాధిగ్రస్తులైన వ్యక్తిని నీవు స్వస్థపరచమని పరలోకపు తండ్రి మేము ప్రార్థిస్తున్నాము. ఒక తరుణాన్ని బట్టి నీవు ఎరిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మేమెందుకొరకై తీవ్రతగా పోరాడుచున్నాము. అట్టి ఈ ఘనమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మునకై ఈ కడవర దినపు లేఖన ప్రకారము అది తప్పక అని చెప్పబడినది. ఈ దినమున మా అందరిపైన ఆయన దిగి రావాలని, శరీరంలోనికి స్వచ్ఛముగా మమ్మల్ని అందరినీ ఈ దినమున బాప్తిస్మం ఇవ్వాలని, బయట ఉన్న వారినిగా కూడా నిర్మలంగా లోపలికి తీసుకుని రావాలని తండ్రి అయిన దేవా మేము ప్రార్థిస్తున్నాము. నీ వాక్యం యొక్క సత్యమును మాట్లాడుటకు ప్రయత్నము చేయొచ్చు. నీ వాక్యము చదువుచుండగా మమ్మలను ఆశీర్వదించుము. మమ్మల్ని మేమే నీకు అప్పగించుకునిచుండగా అట్టి సత్యమైన దానికై మా నోర్లు మూసి సత్యమేదో దానికి మా హృదయాలను నోరును తెరవుము. మాట్లాడుటకు మా నోళ్లను, వినుటకు మా చెవులను, స్వీకరించడానికి మా హృదయాలను వినియోగించుకునుము. అలాగుంటుకొరికై ఎవరైతే నిర్ణయించారో అట్టి వాడగు. యేసు నామములో మేము దీన్ని అడుగుతున్నాము, ఆమేన్. బైబిల్ గ్రంథముల నుండి 3 స్థలాలలో ఉండి పరిశుద్ధ వాక్యము చదువుటకు నేను ఆశిస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే, మీరు దాన్ని తీసుకోవాలనుకుంటే, ఇంకా మరింత వివరణ కొరకై చదవాలనుకుంటే మీరు గుర్తించుకుంటూ నేను సంతోషిస్తున్నాను. నేను చదవబోతున్న స్థలాలు మత్తయి 28:1-10 వరకు, తర్వాత ప్రకటన 1:17-18, రోమా 8:11. మరలా నేను దాని ఉచ్చారణ చేయినా ఇప్పుడు మత్తయి 28:1-10, ప్రకటన 1:17-18, మరియు రోమా 8:11. ఇప్పుడు మనము ఈస్టర్ను సమీపిస్తున్నాము. మీరు మీ స్థలాలకు చేరుకుంటున్నప్పుడు అది గుర్తుపెట్టుకోండి. సంవత్సరాలన్నింటిలో కూడా అతి గంభీరమైన చారిత్రాత్మకమైన వారము ఈ రాబోతున్న వారము. ఈ రాబోతున్న వారములో ఘనమైన విషయాన్ని మనం పండుగ జరుపుకుంటున్నాము. అది భూమిపై జరిగినది గంభీరమైన సంఘటన. ఏది కూడా దాన్ని దాటి వెళ్లదని నేను అనుకుంటున్నాను. మీరంటారు సిలువ వేయబడుట గొప్ప విషయం అని. అయితే అనేక మంది చనిపోయారు, ఎందరో సిలువేయబడ్డారు. చివరికి మన ప్రభు సిలువేయబడిన దినాలలో కూడా సిలువేయబడ్డారు. అయితే వారిలో ఒకరే ఒకరు మాత్రమే మృతుల్లో ఉండి తిరిగి లేచినది. దానికి ముద్ర వేయబడినది. నేను చదువుతాను. ప్రభు చిత్తమైతే సుమారు 40 నిమిషాలు. ఇది ఒక చిన్న ఈస్టర్ ముందు వర్తమానం అవుతుంది. ఇప్పుడు మనం పరిశుద్ధ మత్తయి సువార్తలో నుండి 28వ అధ్యాయము ప్రారంభము. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చరి. ఇదిగో ప్రభుదూత పరలోకమునుండి దిగివచ్చి రాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరపు మెరుపలే ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపట్టి వలన కావలి వారు వణకి క్షమించుడి చచ్చిన వారి వలే ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి త్వరగా వెళ్లి ఆయన మృతుల్లో నుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గల్లయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితేనేను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యుద్ధుని త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్లి నా సహోదరులు గల్లేకు వెళ్లవలనియు వారెక్కడ నన్ను చూతులనియు వారికి తెలుపుడనెను. మరియు ప్రకటన 17:17-18 నేనాయన చూడగానే చచ్చిన వాణి వలె ఆయన పాదముల యొద్ద పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను కనపడి వాడను, జీవించు వాడును, మృతునేదిని గాని ఇదిగో యుగములు సజీవున్నాను. ఆమేన్. మరియు మరణం యొక్కయు పాతాల లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరియు రోమా పుస్తకంలో నుండి 8వ అధ్యాయము 11వ వచనం నుండి,
But if the spirit of him that raised up Jesus from the dead dwell in you,
మృతుల నుండి యేసును లేపినవాడు ఆత్మ మీలో నివసించినయెడలా, మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చదివిన ఈ వాక్యములకు ప్రభు యేసు ఆయన ఆశీర్వాదములు తోడు చేయునని నేను ఆశిస్తున్నాను. ఈస్టర్ను చూస్తున్నప్పుడు అది నా యొక్క సొంత హృదయంలో ఒక గంభీరమైన కూటముగాను లేక సంవత్సరంలోని ఘనమైన సంఘటనగాను నేను ముద్ర వేసుకుని ఉన్నాను. ఒక క్షణము నన్ను క్షమించమని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అక్కడ ఉన్న మీకు అది ఒక విధంగా కన్న కఠోరంగా ధ్వనిగాను ఒక విధముగా గర్జనగాను ఉందా? అది బాగానే ఉన్నదా? అలాగా బాగా వినగలుగుచున్నారా? హో, మీరు వినలేకున్నారా? అది బాగుందా? అలాగుందా? దగ్గర ఉండుట నాకిష్టం లేదు. సరే, ఇప్పుడు నేనెందుకు చెప్తున్నానగా, ఎందుకనగా ఈస్టర్ బైబుల్ ఏమని చెప్పినదో దాన్ని ఆయన రుజువు చేశాడు. చేయవలని ఆయన గూర్చిన లేఖనములన్నీ ఆయన యొక్క మెస్సయ్య అను అంతరార్థమును దానికి ఆయన ముద్ర వేశాడు. ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు ఈస్టర్ ముద్ర దీన్ని గుర్చి ఈ దినాన మాట్లాడటకు మనమెంతో అంటున్నాము, అనగా ఈస్టర్ ముద్రలు కొనుట. సరే, ఈ ఉదయం నేను ఈస్టర్ ముద్రను గుర్చి మాట్లాడుకొరుచున్నాను. వ్రాతరూపంగా ఉన్నటువంటి మన డబ్బుతో కొనటువంటి ముద్రకు వ్యత్యాసకరమైనది ఈ ముద్ర. నేను అనుకుంటున్నాను క్షయవాది సంబంధమైన సంస్థ లేక మరేదో వారు పిలుస్తారు దాన్ని, అది కొంచెం వ్యత్యాసకరమైన ముద్ర అని అనుకుంటాను. దేవుని యొక్క బిడ్డలుగా చెప్పుకొనుచున్న క్రైస్తవులైన మనకు సంవత్సరంలోని ఘనమైన దినము ఈస్టర్ ఉండగా క్రీస్తు మనకై చేసిన ఘనమైన దానితో మనము ఎలాగూ సహవాసం చేయాలో దాన్ని నేను వివరణ చేయుటకు ప్రయత్నిస్తాను. దేవుని యొక్క వాక్యము చాలా చాలా సంవత్సరాల క్రితము ఆయన రాకడికి ముందు, ఆయన సృష్టికి ముందు, ఆయన సిలువ వేయబడక ముందు, ఆయన మరణానికి ముందు, ఆయన శ్రమ పడక ముందు, ఆయన పునరుద్ధానానికి ముందు పలకబడను. బహుశా రాబోతున్న వారములో మన యొక్క రేడియో ప్రోగ్రాములలోనూ మనం వింటాము, ఈ పరిచర్యలో కూడా మనం వెళ్తున్నాం, ఈ రాబోతున్న వారములో మన సంఘాల్లో మన కాపరులు మొదలైన వారి ద్వారా వెళ్తాము. అయితే యేసు చేసిన అన్నిటిలో అన్ని కార్యాలలో దేవుని యొక్క దేవుని వాక్యం యొక్క ఆయన అన్ని ప్రత్యక్షతలలో దాన్ని నిర్వర్తించుటకు ఆయన చేసిన వాటి అన్నిటిలో మనం నిజంగా శ్లాఘిస్తున్నాము, అనగా రోగులను స్వస్థపరచట్లో, మృతులను లేపటలో, దయాలను వెళ్లగొట్టట్లో, బీదలకు సువార్త ప్రకటించట్లో, ఇంకా ఆయన వచ్చినప్పుడు ఆయనేమి చేయరని చెప్పబడినో అవన్నీ ప్రతి వాక్యమును ఆయన పూర్తించను పూరించెను. ఇంకా మన పాప ప్రాయశ్చిత్తార్థమై మన యొక్క స్థానములో సిలువయందు మన పాపములకై బాధపడెను. ఆయన తప్ప ఇంకొకరు అది చేయలేరు. అయితే వాటన్నిటికీ పైగా ఈస్టర్ దాన్ని సమస్తానికి ముద్ర వేసెను అని నేను నమ్ముతాను. ఎందుకనగా ఆయనకు ముందుగా ప్రవచించిన ప్రవక్తలు భూమి మీద ఉండేది, రోగులను స్వస్థపరిచిన వారు, మృతులు సహా లేపిన వారు, యేసు చేసినవే చేసిన వారు, ప్రవక్తలు భూమి మీద ఉండేది. అయితే ఈస్టర్ దాన్ని రుజువు చేసినది. నిజమైన విశ్వాస కొరకై దేవుని యొక్క వాక్యమును నిరంతరముగా అది ముద్ర వేసినది. పావనమైన ఆ ఉదయవేళ అన్ని అనుమానాలు, అన్ని చీకటి ఛాయలు విరజమ్మి వెనికింపుపోయినవి. మనుషుడు ఒక ఖైదీ గృహంలో బంధించబడినట్లుగా చిట్ట చివరికి భక్తి గల వారు సహా ఈ దినానికి ముందుగా గంభీరమైన మత ఉద్యమాలు చూచిన వారు మరియు పరిశుద్ధాత్మక కదగలు మొదలైనవి చూచిన వారు అయితే ఒక మనుషుడు చనిపోయినప్పుడు అది ఇక అయిపోయింది అన్నట్లుగానే ఉండెను. అయితే ఈ ఒక్కడ వచ్చినప్పుడు మరియు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, అది మళ్ళా తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదని చెప్పాడు. తర్వాత ఆయన ఏమి చెప్పానో దాన్ని రుజువు చేయటకు ఆయన వెళ్లాడు. నాకైతే దాని యొక్క ముద్ర అదే, ఒకటి చెప్పబడి తిరిగి అది రుజువు చేయుటకు తిరుగుట, తిరిగి వెళ్ళుట. కొలంబస్ లాంటి ఒక మనుషుడు ప్రపంచము గుండ్రంగా ఉన్నదని, అతడు ఓడలను పరీక్షించదని మనకు చెప్పబడింది. వారు ఏ విధముగా లోపలకు వచ్చినది, ఇంకా అతడు ఓడను చూడకమునకు ఒక స్తంభమునకు చూడగలిగినని చెప్పబడెను. భూమి గుండ్రంగా ఉండినని అతడు రుజువు చేశాడు. ఆ దినాన దాన్ని ప్రజలు నమ్మలేదు. అయితే అతడు ఒక దర్శనము కలిగిన వాడు. అతడు ఎలాంటి దర్శనాన్ని కలిగి ఉన్నాడు, ఖచ్చితంగా దాన్ని రుజువు చేయుటకు, అది నిజమేనని చేయుటకు అతడు కూర్చున్నాడు. దేవుడు ఆయన వాక్యమును రుజువు చేయుటకు, సత్యమని రుజువు చేయుటకు ఆయన ఉద్దేశించాడు. అది చేయగల ఒకే ఒక మనుషుడు ఉన్నాడు, అది యేసు. అది సత్యమని రుజువు చేయుటకు ఆయన వచ్చి రుజువు చేశాడు. అది దానికి ముద్ర వేషను. అది అంధకారమయమైన అన్ని ముద్రలను పగలగొట్టింది, అన్ని మతముల మూఢ విశ్వాసములు ఇతరమైన వాటిని పగలగొట్టింది. గొప్ప గొప్ప వ్యక్తులు లేచి గొప్ప గొప్ప విషయాలు, అద్భుతకరమైన విషయాలు చెప్పారు, వాటన్నిటి పగలగొట్టింది. మరియు వారందరూ ప్రతి ఒక్కరూ సమాధిలోనే ఉన్నారు. అయితే మన యొక్క క్రైస్తవ మతము విశ్వాసం ఖాళీగా ఉన్న సమాధి ఉన్నది ఒకటే, ఖాళీగా కనబడుతున్న సమాధి ఒకటే. అది నాకైతే ఆయన మృతులకు దేవుడై ఉన్నాడని, సజీవులకు దేవుడై ఉన్నాడని, ఆయన మృతి చెందిన వారిని లేపగలవాడని, తిరిగి జీవమిచ్చువాడుగా ఉన్నాడు. ఈ యొక్క జీవింపు చే శక్తి, ఆయన యొక్క జీవింపు చే ఆత్మ, ఆయన ఒక్కడే మృతులను జీవింపచేయువాడని, తిరిగి జీవమిచ్చువాడని సంవత్సరాలన్నిటిలో ఆయన రుజువుపరిచాడు. ఆయన యొక్క వాగ్దానాన్ని బట్టి ఆయన దూచేసి ఆయనకున్న ఘనమైన జయింపజే శక్తి ఈస్టర్న ఆయన మరణమును పాతాలమును సమాధిని జయించగలడని ఆయన రుజువు చేశాడు. నేను మృతునే తిరిగి కొని తిరిగి జీవించుచున్నాను, నిరంతరం జీవించదను. మరణం యొక్క పాతాళం యొక్క సమాధి యొక్క తాళపు చెవులు నా యొద్ద ఉన్నవి. ఎవరైనా అది చేయుట ఎంతటి ఘనమైన వివరణ! అది మాత్రము చేయుట కాదు, కానీ ఆయన చెప్పినది ఏదైతే చెప్పాడో ఆయన దాన్ని ఎప్పుడో రుజువు పరిచాడు. నేను ఇలాగ తలస్తాను, ఈ బైబిల్ గ్రంథము నమ్మిన ఒక క్రైస్తవులుగా మనము దేన్ని గుర్చి మాట్లాడుతున్నామో దాన్ని రుజువు చేయుటకు దేవుడు దినమును తొందర పెట్టాడు. అవునా? కొంచెం సేపటి క్రితము సహోదరి చెప్పినట్లు లోకమునకు ఉప్పు అది చేస్తుంది, ఉప్పుగా చేస్తుంది. అవునది నిజం. ఈ ఉప్పు కొరకు లోకం ఎదురు చూస్తున్నది. మరియు మన యొక్క బ్రతుకులను బట్టి మరియు బైబిల్ను బట్టి మనమది రుజువు చేస్తే, వాక్యము ఈ రోజు జీవించుచున్నది రుజువు చేసినట్లయితే ఆ దినము కొరకే మనం ఎదురు చూచుచున్నది. వాక్యము ఈ ఆత్మ అక్కడ రోమా 8:11 చెప్పినట్లు, యేసు క్రీస్తును లేపినటువంటి ఈ ఆత్మ మీలో ఉన్నట్లయితే మృతతుల్యమైన మీ శరీరములను కూడా జీవింపచేయును. ఆయన యెహోవా విమోచకుడని మాత్రమే కాదు, కాని మరియు మరణం మీదను పాతాళం మీదను సమాధి మీదను ఆయన అధికారము కలిగిన్నవాడనియు, మనకు ఆయన రుజువు చేయటం మాత్రమే కాదు కాని అయితే ఆత్మ ద్వారా మనము కూడా జీవింప చేయబడితిమి అను నిశ్చితను మనము కలిగిన్నామనటానికి, మనము అదే ఆత్మను వినియోగించుక అధికారమును మనకు ఆయన ఇచ్చున్నాడు. ఇలాగనగా మృతుల నుండి యేసును లేపిన వాని ఆత్మ నీ శరీరములో నివసించుచున్నది కనుక మృతతుల్యమైన నీ శరీరములు కూడా అది జీవింపచేయును. జీవింపచేయుట అను మాటకు అర్థం మరణము తర్వాత జీవించుట, అది చనిపోయిన తర్వాత ఆ తర్వాత అది జీవింపచేయుట. అప్పటి వరకు కూడా లోకము అనుమానములో మూత పెట్టబడి ఉండెను. ఇది రుజువు చేయబడింది, అందరు గుర్చి మాట్లాడుకున్నట్టు మాత్రము కాదు, అది రుజువు చేయబడింది. ఉపయుక్తమైనది ఏదైనను అని నేను అనుకుంటాను. కాబట్టి మీరు వెళ్లి సర్వలోకమునకు వెళ్లి ప్రకటించుడి, దేవుని యొక్క శక్తి ద్వారా రుజువు చేయుచు వారికి రుజువు చేయుడి. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. ఎవరికైతే వాగ్దానము చేయబడిను, ఎవరైతే నమ్మి ఉన్నారో అట్టి వారిని దాన్ని గూర్చి ఖచ్చితమైన అవగాహన ఆయన ఇచ్చిండెను. నమ్మిన వారి వల్ల యేసు చిక్కెలు కలుగును. వారి సాక్ష్యముకు రుజువు అది. నమ్ముతున్నామని మనము చెప్పగలము, అయితే అది మనపైనే ఉండినది, ఆయన చెప్పినది. రుజువు చేయబడిన గురుతు మనము కలిగిండు వరకు, లేదా అలాగైతే మనము చెప్పుకునే విశ్వాసులుగా ఉంటున్నాం, కలిగి ఉన్న విశ్వాసులుగా కాదు. జ్ఞాపకముంచుకోండి, కొద్ది రోజుల క్రితము కేఐఆర్ పైన టూసన్ లోని రేడియో ప్రోగ్రాం నేను వింటున్నాను. ఈ సేవకుడు మనకు వ్యతిరేకతముగా తీసుకున్నాడు పెంతికోస్తు మతం వట్టి మోసం అని, వారిది వినవద్దని, అది అస్థిరమైనది అని చెప్పాడు. ఏ మనుషుడునైనా భాషలతో మాట్లాడితే ఇవి చెప్తే ఇలా చెప్పుకుంటే ప్రార్థన ద్వారా రోగులను స్వస్థపరచమని చెప్పితే అది విడిచిపోయిందని చెప్పితే అది వినవద్దు అన్నాడు. క్షీణించిపోయిన ఆ పేదవారికి ప్రార్థించుట, ఎందుకనగా వారి యొక్క భ్రమంలో ఉండిపోయారు వారు, అనగా వారిలో ఏదో ఒక పొరపాటు ఉన్నది. ఓ కొద్దిసేపు ఆ సహోదరుతో నేను మాట్లాడాలని ఆశించాను. అతడు అన్నాడు, అది కేవలము పెంతికోస్తు దినమున అపోస్తులకు మాత్రమే ఇవ్వబడినది, అది వారు మాత్రమే. నేను కనుగొన్నాను 30 సంవత్సరాల తర్వాత పావులు సంఘములో ఈ వరములను నియమించి నిర్దేశిస్తున్నాడు. 1 కొరింథీ 15, సంఘములో భాషలు అద్భుత కార్యాలు వరములను అతడు సంఘములో తెలియపరుస్తున్నాడు, పంచిపెడుతున్నాడు. మిగతా ఈ వరములన్నీ సంఘములో పెట్టుచున్నాడు. యేసు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని. ఎంతవరకు? లోకమంతటికి. ఎవరికి? ప్రతి సృష్టికి. వారు ఇంకా పొందుకోలేదు. నమ్మిన వారి వల్ల ఈ సూచకులు జరుగును. ఎంతవరకు? లోకమంతటికి. ఎవరికి? సృష్టిలో ప్రతి ఒక్కరికి, లోకమంతట ప్రతి ఒక్క సృష్టిమునకు. ఈ సూచికలు వారిని వెంబడించును. ఈ సూచికలు వారిని వెంబడించును. నా నామములో వారు దయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలతో మాట్లాడుదురు, మరణకరమైనది వారు తీసుకున్నప్పుడు లేక సర్పములను లేక మరణకరమైనది త్రాగులను వారికి హాని చేయదు, వారు రోగుల మీద చేతులుంచితే వారు స్వస్థత పొందుదురు. సంఘానికి ఆయన యొక్క ఆఖరి ఆజ్ఞ అది. మార్కు 16:30. 30 సంవత్సరాల తర్వాత పౌలు సంఘములో ఈ వరములను నియమబద్ధం చేస్తున్నాడు. గలతీ 1:8 చెప్తున్నాడు, మీరు ముందుగా అంగీకరించిన ఇది కాకుండా పరలోకమండి వచ్చిన ఒక దూత మరొక సువార్తను ప్రకటించినలా. చూశారా, ముందుగానే బోధించబడినది. అతడు శాపగ్రస్తుడు కాక, నేను నమ్ముతున్నాను ముగింపు అనేది లేకుండా పెంతికొస్తు ప్రారంభమైనది. అన్ని వేళల్లో అన్ని స్థలాలకు సృష్టిలో ప్రతి ఒక్కరికి అది ఉంటున్నది. ఆ పెంతికోస్తు నిరంతరము నిలవలసి ఉన్నది. పెంతికోస్తు ఆశీర్వాదం ప్రజలపైన ఉండవలసి ఉన్నది. ఏంటి ఈ పెంతికోస్తు ఆశీర్వాదము? అది పునరుద్ధానం యొక్క నిర్ధారణ. మంచి వార్తలని సువార్త దానికదే అర్థం చెప్పుట్లో ఆశ్చర్యము లేదే? దేని గురించి మంచి వార్తలు? ఆయన మృతుల నుండి లేచున్నాడు. నేను జీవించుతున్నాను గనక నీవు జీవిస్తున్నావు. ఒకప్పుడు పాపములోను అతిక్రమములోను చనిపోయి ఉంటివి. మృతుల్లోండి యేసు లేపిన వాని ఆత్మ వలన దేవుడు మళ్ళ బ్రతికించెను. ఇప్పుడు మనం పరలోక స్థలములో ఆయనతో కూడా కూర్చుండబెట్టబడి ఆయనతో సంభాషించుచు సహవాసము చేస్తున్నాము. దాని సత్యమేనని నమ్ముటకు ప్రజలకు ఆ కథను తెలియపరచడం ఎంతటి ఆనందమో. నేను ఆశ్చర్యపోతున్నాను. ఈ దినాన జరిగినది అదే. ప్రజలను దేవుని యొద్దకు నిజంగా మనము తీసుకుని వస్తున్నామా, లేక వారిని కేవలము ఆలయానికే తీసుకుని వస్తున్నామా? ఎక్కడైతే ఈ జీవపు చేయు ఆత్మ ఉన్నదో అటు క్రీస్తు నందుకు మనము వారిని తీసుకుని రావలసి ఉన్నది. ఆలయానికి వెళ్లటం మంచిదే, నిజమే. అది మనం వెళ్ళినంత మట్టుకే, అది సరిపోదు. నీవు ఆలయానికి వచ్చుట అది మంచిదే, అయితే ఆలయములో ఉండి క్రీస్తులోనికి వెళ్ళుడి. ఎందుకనగా ఆ యొక్క సాధారణ పునరుత్థానములో మనం ఉండాలని మనం ఎదురు చూసినట్లయితే ఈ జీవపు చేయు శక్తిని మనం తప్పకుండా పొందుకోవలసి ఉంటుంది. ఎందుకనగా మృతుల్లోండి మనలను పైకి తెచ్చునది అదొక్కటి మాత్రమే. ఎలాగనగా? మృతుల్లోండి యేసును లేపిన వాని ఆత్మ, యేసును లేపిన వాని ఈ ఆత్మ మీలో నివసించిన మధ్యమైన మృతి తుల్యమైన మీ యొక్క శరీరమును కూడా జీవింపు చేయును. ఎంతటి వాగ్దానం మనకది! ఇప్పుడు గమనించుడి, ఈ పునరుద్ధానమును గూర్చిన ముఖ్య విషయం ఏదనగా, లేక సారాంశం ఏదనగా, యేసు మృతుల నుండి లేచి ఉన్నాడని చెప్పుట, రుజువు చేయుట మరియు చూపించుట. ఆయన మృతుడు కాదు, ఆయన జీవించుచున్నాడు. ఆయన ఇక్కడే జీవించుచున్నాడు, ఆయన మనలో ఉన్నాడు. నేను మీతోనూ మీలోనూ ఉందను. కొంచెం కాలమైన తర్వాత లోకము నన్ను ఇక చూడదు, ఆయనను మీరు నన్ను చూతురు. ఎందుకనగా నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, యుగ పరింతరము మీతో ఉందను. ఒక క్రైస్తవులుగా ఆయన జీవించుచున్నాడని మనమంతా ఒప్పుకుంటున్నాము, లేక ఆయన ఆత్మ ద్వారా మరణములోని జీవంలోనికి దాటి ఉన్నామని కూడా మనము చెప్తున్నాము. మనము జీవింపబడకపోయినట్లయితే అలాంటప్పుడు మనము జీవించుడి కొరకు చేయబడలేదు. ప్రభుచితమైతే ఇప్పుడు ఈ అంశాన్ని మనం వెలుగొట్టి మనం ఏ విధంగా జీవింపబడినది, ఇది నిజమేనని మనం నిజంగా నిశ్చిత కలిగిందామా అనునవి కొద్ది నిమిషాలు సేపు ఒక విధంగా పఠనం చేద్దాము. ఇది నీ యొక్క స్వంత ప్రాణము, ఇది నా యొక్క ప్రాణము. ఇది సత్యము కాకపోయినట్లయితే నేనేమని చెప్పబోతున్నానగా, లోకములోని బుద్ధిహీనమైన ఒకరినం మనం. నా ప్రాణాన్ని నేను ఒకరికిచ్చుచున్నాను, అది లేని దాని కొరకు, అలాగే నీవు కూడా. అయితే అది సత్యమైనట్లయితే నాకు కలిగినది అంతయు నేను ఇవ్వబద్ధునవుతాను. దేని కొరకై మనం నిలబడ్డామో అందుకొరకు మనకున్న అభిమతమును మనము జార విడుచుకోకూడదు. ఈస్టరు సమీపించుట మనము చూస్తున్న కొలది అది నాలో ఒకటి కలుగు చేస్తున్నది. దేవుని యొక్క దృష్టిలో విషయాన్ని ముద్రించినది అదేనని నాకు తెలుసు. ఇప్పుడు మనం గమనిద్దాము, మృతుల్లోండి ఆయన్ని పైకి లేపిన అదే ఆత్మ అదే మనలో నివసిస్తుంది. అది ఎలాగ కలుగుతున్నది? యేసుని మృతుల్లోండి లేపిన ఆత్మ, ఆయన దేవుడు మనలో నివసించుచున్నాడు. ఇప్పుడు జీవింపచేయునది ఆత్మ, జీవింపచేయునది వాక్యము కాదు, వాక్యమును జీవింపచేయునది ఆత్మ. లేక వాక్యమునకు జీవమిచ్చి అది ఎగిరిపోటుకు రెక్కలు ఇచ్చి దానికి అవకాశమునిస్తుంది. అది చేయనది ఆత్మ. గోధుమ గింజ గోధుమ వంటిగానే ఉంటుంది, అది కేవలము గోధుమ గింజ. అయితే జీవింపు చేయు ప్రాణము అందులోకి, అనగా గోధుమ గింజ లోపలికి వచ్చినప్పుడు అప్పుడు దానికది ప్రాణమునిస్తుంది. మనం ఒకనాడు మరణించిన వారము, దేవుని పోలికగా చేయబడిన వారము, పాపములోను అతిక్రమలోను చనిపోయిన వారము. మనం ఏదో ఒక విధముగా ఈ జీవింపు చేయు ప్రాణమును నీ యొక్క మట్టి శరీరములోనికి దేవుడు తెచ్చును. నేను నీ శరీరాన్ని గుర్చి మాట్లాడుచున్నది. యేసు వాక్యమయుండెను. మీరు దాన్ని నమ్ముతున్నారా? మీరు నమ్మరా? పరిశుద్ధ యోహాను 1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము శరీరధారి మన మధ్య నివసించెను. ఇప్పుడు వాగ్దానం చేయబడిన మెస్సయగా ఆయన చేయునని ప్రవచించిన ప్రతి వాక్యమును ఆయన జీవింపచేసెను. రోగులను స్వస్థపరచుట, కన్నికు ఆయన ఎలాగూ జన్మించినది అని అన్ని మొదలగునవి ఆయన చేశాడు. అది నిజం. ఆయన వాక్యమై ఉండెను, ఇక్కడ భూమి మీద ప్రత్యక్షపరచబడెను. అయితే ఒక మనిషిగా ఆయన అది చేయలేడు. అది దేవుని యొక్క ఆత్మ తీసుకోవలసి ఉండెను. ఆయన ఎడలగల ఈ వాగ్దానం జీవింపచేయటానికి ఆయనలో నివసించెను. అది మీరిప్పుడు బాగా గ్రహించారని నేను అనుకుంటున్నాను. యేసు ఒక మానవుడయుండి తనకు తానే ఒక శరీరముగా, అయితే ఆయనలో ఉన్న ఆత్మ అది తీసుకోవలసి ఉండెను. అది నేను చేయు కార్యములు నావి కాదు, అవి నాలో నివసించు తండ్రివే. అయితే కార్యములు చేయనిది చూశారా? యేసు ఆయనకు ఆయనగా వాక్యమయుండెను, ఎందుకనగా ఆయన అదే ఉండెను. ఈ మాట వాటికు చెడ్డదే, అయితే ఒక గుంపు మధ్య మీరు దాన్ని మంచిగా క్రమంగా తీసుకుంటారని నేను నిరీక్షిస్తున్నాను. అయితే ఆయన దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుండవలను, ఆయన ఏ విధముగా విమోచకునిగా పంపబడవలను, మరియు ఈ విమోచకుడు ఆయన సొంత కుమారుడై ఉండవలను, అదంతా ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన ముందుగా నిర్ణయించాడు. కాబట్టి ఏదైనా తోట నుండి అది దేవుని యొక్క వాగ్దానమై ఉండెను. యేసు ఇక్కడ ఉండుట, ఇక్కడ ఆయన కన్ని వల్ల జన్మించిన వాడై ఉండి ఆయన ఒక మనిషిని ఉండెను. అయితే ఆ వాక్యము ఆయన జీవింపు చేయటకు అది ఆత్మ, అది స్వీకరించెను. ఆయన వాక్యమై ఉండెను, జీవింపచేసెను. ఆ ఘడియకు వాక్యము జీవింపచేసెను. నీకు ఒక విమోచకుడు కావలసిన సమయం వచ్చెను. ధర్మశాస్త్రము చేతికి విఫలమాయను, మిగతావన్నీ నిష్ఫలమాయను. దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన జీవింపబడెను. ఇప్పుడు విమోచకుడు కావలసి ఉండెను. ఆయన వాగ్దానం చేయబడిన విమోచకుడు, ఆయన వాక్యము ద్వారా జీవింపు చేయబడెను. ఆ కాలం ముందు విమోచకునిగా ఉండటానికి ఆయన పైన అదే ఆత్మ ఈ కడవరి దినాలలో వాగ్దానము. ఇప్పుడు మనం అంగీకరించింది అదే అయితే ఏమి జరుగుతుంది? ఆ వాక్యం యొక్క భాగం నీవైతే నీవు ఆయనతో విమోచించబడ్డావు. ఎందుకనగా నీలో నివసించిన అదే ఆత్మ నీలో నివసించితే, క్రీస్తులో నివసించిన అదే ఆత్మ నీలో నివసించితే ఈ కాలమునకు నీ ప్రాణమును జీవింపచేయును. అంత్యకాలంలో అది ఇంకా మృతతుల్యమైన మీ శరీరమును జీవింపచేయును, వాటికి పునరుద్ధానము కలుగు చేయును, తిరిగి పైకి లేపును. దాని వైపు మనము చూడగా కటిక చీకటిని అది తీసివేయును. అది సత్యం. అవును, ఇక్కడ రోమాలో పౌలు దాన్ని మనకు రుజువు చేశాడు. అవును, మృతుల్లో ఉండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిడిలా మృతతుల్యమైన మీ యొక్క శరీరములు కూడా అది జీవింపు చేయును. ఆయన పైకి లేపినటువంటి ఇదే ఆత్మ నిజ విశ్వాసనిధి ఇచ్చే జీవానికి జీవింపు చేయును. మృతుల నుండి యేసును లేపిన ఆత్మ విశ్వాసులో నివసించినెల్లా విశ్వాసిని నిత్య జీవునకు జీవింప చేయును. ప్రాణం ఒక్కటే, ఒక్క నిత్యుడకు ఆత్మ, ఒక్క నిత్య జీవము, అది దేవుడు. దేవుడు ఒక్కడు మాత్రమే నిత్యుడు. ఆ తరువాత ఆయన బిడ్డలమైన మనము ఆయనకు భాగమై ఉంటున్నాము, అనగా ఆయన ఆలోచన యొక్క గుణము గల వారం, గుణగణాల వారం మనము. ఒక తలంపు వ్యక్తము చేయబడి ఒక మాట అవుతుంది. ఆ తరువాత ఇక్కడున్న ఒక్కొక్కరు, అనగా ఈ నిత్య జీవమును పొందుకున్నవారు, దేవుని యొక్క ఆలోచనలో జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవారు. అది కాగలిగిన మార్గం అదొకటే. ఎందుకనగా నీవు ఒక గుణగణానికి, అనగా ఒక తలంపు యొక్క వ్యక్తీకరణము, ఒక వాక్యం అయ్యావు. వాక్యము జీవమును పొందుకుంది, అది నిరంతరము ఉండున్నది. అందుచేత మనము నిత్య జీవమును కలిగి ఉన్నాము. అదే పద్ధతిని మహాఘనుడైన దేవుని కుమారుడు, విమోచకుడు, దేవుని యొక్క అదే భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి, అదే ఆత్మ ద్వారా మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉంటిమి. యేసు ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని పొందుకున్న వారు లక్షల లక్షల కొలది భూమిపైన ఉండి ఉండిరి చూడు. అయితే ఆ ఘనమైన పునరుద్ధాన ఉదయ వేళలో, ఆ ఘనమైన ఈస్టర్లో మనము కలిసి ఉన్నామని, మనకు నిండారైన సాక్ష్యము బైబిల్ యొక్క రుజువులు ఉన్నవని మనం తెలుసుకుంటానికై మనమెంతో కృతజ్ఞులమై ఉండవలసి ఉన్నది. ఈ ఉదయం ఇప్పుడే మన యొక్క మర్త్య శరీరములో దాని యొక్క సంచరమును మనం కలిగి ఉన్నాము. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ముందుగా నిర్ణయించబడిన వారు మొదట జీవబడ్డుకు తన సొంత వారిని అడుగుట. ఇప్పుడు గంభీరమైన ఒక వివరణ ఒకటి ఉంది. దైవ సేవకులైన నా సహోదరులు, ఇది మీరు అర్థం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అవును, ఆదియందు దేవుడు మహోన్నతమైన ఆత్మయి ఉండెను. అప్పుడు ఆయన దేవుడై ఉండలేదు. అప్పుడు ఆయన నిత్యుడైన వాడు. దేవుడు ఒక ఆరాధన వస్తువు. ఆయన్ను ఆరాధన చేయుటకు ఏమీ లేదు. దేవదూతలు లేరు, ఏమీ లేదు. దేవుడు మాత్రమే ఉండెను, ఆయనే ఉండెను, నిత్యుడై ఉన్నాడు. అయితే దేవుడిగా ఉండటానికి కొరకై ఆయన ఆరాధించుటకు ఒకటి కావలసి ఉండెను. కాబట్టి తన్ను ఆరాధన చేయుట కొరకై ఆయన దూతలను సృజించాడు. ఉనికి ప్రాణులను, కెరూబులను మొదలగు వాటిని ఆయన సృజించాడు. మహోన్నతమైన ప్రణాళిక తెరవబడు కొరకై. అయితే జ్ఞాపకముచ్చుకో, ఈ ఉదయం నీవున్న ఈ స్థితి, అప్పుడు ఆయన తలంపుల్లో నీవు లేనట్లయితే, ఇప్పుడు నీవు లేవు, నీ కొరకై నీలో ఒక భాగము ఉండి ఉండెను. అది నిత్యమైనది. నిత్యమైనది అనున్నది అది, దేవునికి సంబంధించి అది ఉన్నది. దేవునిలో ఎక్కడ నీవు ఇప్పుడు కూర్చుని ఉన్నావో ఆయన తలంపుల్లో నీవున్నావు. ఆయన తలంపుల్లో ఈ ఉదయ వేళ వేదిక నొద్ద నేను నిలబడి ఉంటేని, ఎందుకనగా ఆయన అనంతుడు, అన్ని విషయాలు ఆయనకే తెలుసు. అందుచేత ఆది నుండి అంతవరకు ఆయన తెలియచేయగలడు, ఎందుకనగా ఆయన నిత్యుడగువాడు. మరియు నీవు దేవుని కుమారుడువు కుమార్తెవై ఉండి ఉండి అప్పుడు ఆదిలో ఆయన తలంపుల్లో నీవున్నావు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీవు భూమి మీద ఉండి ఒక పాపిగా, భూమి మీద ఒక పాపిగా ఉండి అటు ఇటు తిరుగుచూ ఉంటివి. నీ జీవితంలో ఒక చోట ఒకటి ఉండి ఉండెను. ఏమి జరుగుతుందో నీకు తెలియదు. అయితే నీవు ఆకలితో ఉండి ఉంటివి. అక్కడ వెనుక ఉన్న ప్రెస్బిటేరియన్ సహోదరుడు చెప్పుట నేను విన్నాను. బాప్టిస్టు అది మాట్లాడుట నేను విన్నాను. అతడు ఫ్రీ విల్ బాప్టిస్టు, అక్కడ బోధ చేస్తాడు. నా సాటి సహోదరుడవైన నీవు, నీలో ఒకటి ఒకటి ఉన్నది, నీలో ఉన్నది. నీవు ఎన్నడూ పెట్టినది కాదు, అది అక్కడ ఉండి ఉన్నది. నీవెన్నడూ కోరుకున్నది కాదు, అది నీ యొక్క స్వంత స్వభావానికి విరుద్ధమైనది. అది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము అనున్నది. భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి సంభవించినది. దేవుని యొక్క వాక్యము ఇమ్మానుయేల్ ఒకటి కొరకై యేసు దేవుని యొక్క కుమారుడుగా జన్మించాడు. దేవుని యొక్క నిండైన వ్యక్తీకరణ ఒక మానవుల్లో బహిర్గతమాయెను. పరిపూర్ణమైన విధేయతో ఆయన్ను ఆయన తెలుసుకునెను. ప్రవక్త ద్వారా బాప్తిసం పొందిన వాడై యోర్ధానది యొద్ద అక్కడ ఆ విధముగా అగుపించెను. ఆయనకు ఆయన విధేయుడైన వెంటనే నీటిలోండి బయటికి వచ్చాడు. ఆకాశములు యోహాను కొరకు ఆకాశములు తెరవబడినవి. ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పబడి పరిశుద్ధాత్మ పరలోకం నుండి పావునవలే దిగి అచ్చుట అతడు చూశాడు. అవునా, సంపూర్ణమైన విధేయత ఆయనలో నుండి ఆత్మ వెదకెను. విధేయత యందు ఓ ఈ ఉదయం దారి తిప్పిపోయిన ఓ పురుషుడా, ఓ స్త్రీ, ఇది నిజమైన. నీవు ఇక్కడ కూర్చున్నప్పుడు ఒకటి నీకు చెప్పుచున్నది, అది పరిశుద్ధాత్మ నిన్ను వెదుకుచున్నది. మనమిప్పుడు జీవించుచున్న ఈ ఘడియకు, గడిచిపోయిన ఘడికు కాదు, ఈ ఘడికు సత్యమునకు వచ్చిన జ్ఞానమునకు నిన్ను తెచ్చుటకు. ఒక గంట క్రితము విధేయులైన వారు వేల కొలదిగా ఉండి ఉండేది. అయితే వర్తమాన కాలపు గడి అయి ఉండి ఉన్నది. యేసు కాన్పించబోతున్న ఘడియ అది. వాక్యం నిలబడి ఉన్నది, ప్రజలు నిలబడి ఉన్నారు. మరి ఇక్కడ అది నిజమని రుజువు చేయుటకై దేవుని యొక్క ప్రత్యక్షత జరుగుచున్నది. ఓహో పెంతికోస్తు ప్రజలారా, ఓ పెంతికోస్తు ప్రజలుగా, ఈ రోజు నన్నది చెప్పనివ్వండి. నీవు దేవుడు ఆయన ఆత్మను ఈ కడవర దినాల్లో సర్వ శరీరుల మీద కురమరిస్తానని, ఆయన కుమారులు కుమార్తెలు ప్రవచించదనని అను దాని మీద మనం నిలబడి ఉన్నాం. ఎందుచేతనగా ఆయన చెప్పాడు, నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును అని. అది ఈ ఘడియే. నీలో ఆ సృష్టిని చేయనిది అదే. కొంచెం కాలం క్రితం నేను మీతో మాట్లాడిన రీతిగా ఇది కొంచెం దేవదూషణగా వినబడుతుంది. అయితే అది కాదని నా నిరీక్షణ. ఈ ఉదయం మీరలా అనుకోరని నా నిరీక్షణ. వ్యవసాయకుడు పక్షిరాజును కూర్చోబెట్టాడు, లేదు కోడి పెట్టను. ఒక పక్షిరాజు గుడ్డును పెట్టి ఉంచాడు. పెద్దదైన పక్షిరాజు పిల్లలు పెట్టుట, పక్షిరాజు పిల్లలను పెట్టుట, అది మీలో చాలా మందికి గుర్తుండి ఉంటుంది. లేక కోడి పిల్లలు పెట్టుట, లేక కోడి బొచ్చు కింద ఒక పక్షిరాజు గుడ్డును పెట్టించుట. అవును, అది వాతావరణము. ప్రెస్బిటేరియన్ సంఘము, మెథడిస్ట్ సంఘము, బాప్టిస్ట్ సంఘము, వాటిలో ఏదైనప్పటికీ పక్షిరాజులు పుట్టించగలదు. నిజం, అది చేయనది వాయు వాతావరణం వలన. డాక్టర్ బోస్వర్త్ తరచుగా చెప్తున్నట్లుగా, నీవు కోడి గుడ్డును తీసుకుని కుక్క పిల్ల కింద పెట్టు, దాని కింద గట్టిగా అదిం పెట్టు, కుక్క పిల్ల కోడిని పొదుగుతుంది. ఎందుకని? అది వాయు వాతావరణం. అది ఏ సంఘమైనా లేక ఏ గుంపైనా వారు కలిసి కూడుకుంట ద్వారా, వారి యొక్క మత పద్ధతులు బయటికి పారవేసేంతగా ప్రార్థించడం ద్వారా, మరియు ముఖాముఖిగా దేవుణ్ణి చూచడం ద్వారా నేనిక్కడ నిలబడి ఉండటం ఎంత నిజమో, అంత నిజముగా పక్షిరాజుల్నే అది పుట్టించగలదు. ఈ వ్యాపారస్తుల సభ వారి యొక్క గుంపు చేసింది అదేనని నేను అనుకుంటాను. వాతావరణమును పగులుగోచుటకు ప్రయత్నము చేయుట. మనమెంతో తెగగా తయారవుతున్నాం. ఒకరేమో దీనికి సంబంధించుట, దానికి సంబంధించుట. మనం వాతావరణాన్ని ఛేదించి పరలోకపు ఆరాధనలోకి, పరలోక యొక్క ఆరాధనలోని వాతావరణంలోకి వెళ్దాం. క్రమమైన వాతావరణంలోకి వెళ్దాం. పక్షిరాజులు జన్మిస్తవి ఏ సంఘములైనా ఎక్కడైనా సరే. ఈ చిన్న పక్షిరాజు పిల్ల ఎంతో కాలం కోడిపెట్టతో కలిసి మెలిసి ఉన్నది. అయితే అరుపు కూత ఒక వింతగా ఉంది. ఆ వాతావరణంలోని దిబ్బ యొక్క వ్యర్థ పదార్థమును అది కిలుకుతున్నప్పుడు దాని అర్థం ఇతనికి అర్థం కాలేదు. దానికదే ఆహారము కాదు, అది పురుగులు మొదలైన వాటిని తింటుంది. ఇది పక్షిరాజు తినదు కాబట్టి అదంతా దానికి లేక అతనికి విచిత్రంగా అగుపించినది. అతనికి అదొక మురికి బాతు పిల్ల. దేవదూషణగా ఇది చెప్పట్లేదు. బహుశా అతడు ఫ్రీవిల్ బాప్టిస్ట్ కావచ్చునేమో, లేక ప్రెస్బిటేరియన్ కావచ్చును, అయితే మరి యొక్క క్రమములోనిది క్రమగలది కావచ్చును. అయితే ఒక దినమున ఒక గుడ్డు దాను పెట్టిందని తాను తెలుసుకున్నది. ఒక చోట బిడ్డ ఉండవలసి ఉన్నది కాబట్టి తన యొక్క రెక్కలు గాలిలోకి చాచి తాను వెదకి వెదకి గొంతెత్తి పెద్దగా అరుస్తుంది. ఒకరోజు గడ్డి వామి యుద్ధం నుండి దాటి వెళ్తుంది. ఈ చిన్న పక్షిరాజు పిల్ల ఆ పరిచయ అరుపును విన్నది. ముందు ఎన్నడూ అది వినలేదు. అయితే అది చేతికి తగిలించుకుని చేతి మేజోళ్ల వలె సరిపోతుందని అది గ్రహించింది. ఆమె తన తల్లి అని తాను తెలుసుకున్నది. ఆమె కుమారుడు తానేనని ఆమె తెలుసుకున్నది. అతని కొరకే ఆమె చుదుచున్నది. అలాగనే దేవుడు, అలాగనే ఆ కాలమందు ఆయన సంఘము కొరకు దేవుడు నియమించిన వారు ప్రతి కాలములో అంతే. ఆ కాలము కొరకై ఇవ్వబడిన వర్తమాన కొరకై నియమించబడిన వారు అంతే. చట్టములు మరియు వారు అనుకున్నది ఏదైనా వారు కలిగి ఉంటారు. అయితే ఆ కాలం వచ్చినప్పుడు ప్రారంభములో తలంచినటువంటి మరియు ఆ కాలమునకు పలికినటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మ, ఆ ఆత్మ ఆ గుడ్డు కొరకై వేటాడి వెతుకుతుంది. అతడు ఆ వర్తమానం విన్నప్పుడు ఎటువంటి సంఘశాఖ దాన్ని ఆపు చేయలేదు. ఉన్నత స్థలాలకు అది ఎగిరిపోతుంది. అది తప్పక అది చేస్తున్నది. అది వ్యత్యాసకరమైన పక్షి, అది వ్యత్యాసకరమైన సృష్టము. అతడు ఒక పక్షిరాజు. అతడు అరుపును వింటాడు. నా గొర్రెలు నా స్వరము వినను. ఒకరు చెప్పినట్లుగా, సహోదరు విలియమ్స్ చెప్పినట్లుగా, గొర్రెల ఆహారము నా గొర్రెలు నా స్వరము వినును. ఒక అన్యుని అవి వెంబడించవు. ఆ సంఘం ఎంత నమ్మకమైనప్పటికీ, దానికంతటి పేరు పెద్దదిగా ఉన్నప్పటికీ, దానికది ఉండవలసి ఉంది. వాక్యమైన నా స్వరము నా గొర్రెలు విన్నప్పుడు ఒక బయట వ్యక్తిని అవి వెంబడించవు. నేరుగా వాక్యం వద్దకే అవి వెళ్ళను. అది చేయును. అది ఒక అయస్కాంతం వంటిది. అక్కడ ఇండియానాలో ఒక రోజున నేను ఉక్కు కర్మాగారాన్ని దర్శిస్తుంటే నీళ్ళ ఊదారు. ప్రతి ఒక్కరూ వారి పై చొక్కాలను తీసేశారు. వారి యొక్క తరిణ పట్టు సాధనముతో ఊర్చుడుకు మొదలు పెట్టారు. వారు దినమంతట చేసిన ఇనుప ముక్కలను నేల మధ్యలో చేర్చడానికి. నాతో మాట్లాడుతున్న మనిషిని వెంబడిస్తూనే నేను నడుస్తూ ఉన్నాను. అతడన్నాడు, ఇది గమనించు అని. అందరూ కూడా వారి యొక్క బెంచి బట్టలను బల్ల మీద పెట్టి వెళ్లిపోయారు. అక్కడ వెనుక అతడు చిన్న గుబ్బను నొక్కాడు. ఇక్కడికి ఒక పెద్ద అయస్కాంతం వచ్చింది. ఆ ముక్కల నుండి వచ్చిన ఆ ముక్కల ముక్కలుగా అయిన ఆ ఇనుప ప్రతిదాన్ని అది పైకి పట్టుకుంది, బయటికి వెళ్లిపోయింది. అది దాన్ని వదిలివేసినది, గోపురం శిఖములోకి వదిలివేసినది. కరిగిపోతుంది, మరొక వస్తువు కొరకై కరుగుతుంది. ఒక్కడే వస్తువు, ఎరుసులు లేక దేని నిరీక్షిస్తున్నారో అది అది. నేను అక్కడి నిలబడి దాన్ని చూస్తున్నాను. ఎంతవరకనగా నన్ను నేనుగా మర్చిపోనంతగా చూస్తున్నాను. ఒక దాని గుర్చి నేను ఆశ్చర్యపడుతున్నాను అని అన్నాడు. అయ్యగారు, ఏంటది అని అడిగాడు. నేను చెప్పాను, అందులో కొంత పైకి లేకుండా లేవకుండా ఉంటుందని నేను గమనించాను అని అన్నాను. అతడు చెప్పాడు, అది అల్యూమినియం అని. అల్యూమినియం ను అయస్కాంతము ఆకర్షింపబడదు, అవునా అని నేనన్నాను. తర్వాత నేను అడిగాను, సరే నీవు గమనించు, అక్కడ కొన్ని ఇనుప ముక్కలోనివి కదా అని అడిగాడు. అయితే అయ్యగారు, అవి క్రిందకు మేకులతో బిగించబడి ఉన్నవి, చూశారా అలాగా అని నేనన్నాను. దాన్ని అతను బయటకు తీస్తే అని అడిగాను. ఏం జరుగుతుంది? అది అక్కడ బయటకు తీసినట్లయితే అది నేరుగా యంత్రములోకి వెళుతుంది, కోలిమి గుమ్మటములో పోయబడి తిరిగి నేరుగా వెనుకకు వస్తుంది, మరొక చక్రమై పోతుంది అని చెప్పాడు. నేనన్నాను, ప్రభుకి స్తోత్రం, అది అది. చూశారా, ఒకనొక దినమున ఆయన చేతులతో తాకునటువంటి గంభీరమైన అయస్కాంతం అక్కడ ఆకాశంలో పెట్టబడి ఉన్నది. ఆయన వచ్చు సమయం ఏ మనిషికి తెలియదు. చిట్ట చివరికి పరలోక మందలి దేవదూతలకును తెలియదు, దేవునికి ఒకరికి మాత్రమే తెలియను. అయితే బైబిల్ గ్రంథం నుండి వచ్చిన కొన్ని సరిహద్దు సరిదిద్దు క్రమములు కొన్ని ఉన్నవి. బైబిల్ క్రైస్తవులు ఈ గడి యొక్క విశ్వాసులు వారు. వారిలో ఒకరు మరొక దినము కొరకైనా వెనుకనున్న ఇరుసు అది కావచ్చునేమో, ఇది మరి యొక్క భాగము కావచ్చును, అది దేవుని యొక్క గొప్ప పరిపాలన వ్యవస్థ కాబోతున్నది. అయితే దేవుని యొక్క మహోన్నతమైన కొలిమి కుండలో రూపు దాల్చబడి తిరిగి అది దేవుని యొక్క సారూప్యంలోకి పోయబడుతుంది. ఎవరైతే అందులో అయస్కాంతింపబడతారో వారు తీసుకెళ్లబడతారు. ఓ, అది ఎంతటి భాగ్యము! మనకు సంబంధించిన పునరుద్ధానములో ఒకటి ఉన్నదని తెలుసుకుంటే ఎంత భాగ్యకరమైన విషయము! ఇప్పుడు గమనించు, దేవుని వాక్యం యొక్క పిలుపును గుర్తించు, అది భాగము. ఒక పక్షిరాజుకు అదొక పక్షిరాజు. ఒక రాబందు మాదిరిగా తల్లి అరుపులు అరిచినట్లయితే అది ఎన్నడూ ఎరిగి ఉండేది కాదు, చావడికి దూరంగా ఉండవచ్చును. అయితే అది ఒక పక్షిరాజు. తాను పక్షిరాజులని తాను ఎరుగుటకు అక్కడ ఆ చిన్నదానిలో ఏదో ఒకటి ఉన్నది. నిజమైన ప్రతి ఒక్క విశ్వాసులో అదే విషయం. దేవుని వాక్యం యొక్క బోధ వచ్చిన వెంటనే అది దేవుని యొక్క వాక్యమని రుజువు చేయబడి ప్రత్యక్షత రాగానే అప్పుడు విశ్వాసులో ఒకటి ఉంటుంది. అతని యొక్క తండ్రి సంఘానికి ఎంతగా నమ్మకస్తులై ఉన్నప్పటికీ నాకనవసరం, లేక అతని యొక్క తల్లి ఎంత నమ్మకస్తురాలుగా ఆమె ఉన్నట్లప్పటికీ, లేక అతనికి అతని యొక్క తాతలు ఉన్నప్పటికీ నాకు లెక్కలేదు. పరిశుద్ధాత్మ వర్తమానంతో కూడిన బాప్తిసం యొక్క ఈ గంభీరమైన ఈ గడియకు వ్యతిరేకమైన బోధను ఆ సంఘము కలిగి ఉన్నట్లయితే కేకులు పెట్టిన అతనిలో ఒకటి ఉన్నది, చావడిని లేక వసారానొతను విడుస్తాడు. అతడు తప్పు తప్పక అది చేయవలసి ఉంటుంది. ఒక దినాన కోడిపిల్ల బాగానే ఉండవచ్చు, అయితే ఇది పక్షిరాజు కాలము. చూశారా, అది వ్యత్యాసమైనది. ఒకటి ఉన్నది, అదేదనగా పాతదైన బుట్టను వదిలిపెట్టి ఆకాశ వీధుల్లో ఎగిరిపోవటే. అప్పుడు ఈ భూసంబంధమైన శరీరము జీవింపు చేయబడు ఆత్మ ద్వారా దేవుని యొక్క వాక్య విధేయతకు జీవింపు చేయబడి తీసుకుని రాబడుతుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మ దేశం పైన ఎగురుచుండు పరిశుద్ధాత్మకు పోలిగ్గా ఉండి విశ్వాసిని కనుగొనును. అతడు కోరుకున్నట్లుగా ఏ మనుషుడు నా యుద్ధకు రాడు, ఏ మనుషుడు నా యుద్ధకు రాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వస్తారు, ఎవడను తనంతట తానే రాలేడు. అది నీ యొక్క సొంత తలంపు కాదు, నీవు స్వయంగా వచ్చుట కాదు, అది దేవుడు ఆకర్షించుట. అవును కదా, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యుద్ధకు వత్తరు. ఈ కాలంలో దేవుడు ఎవరినైతే నిత్య జీవానికి నిర్ణయించున్నాడో అట్టి ఒక్కొక్కరి కొరకై భూమి మీద పరిశుద్ధాత్మ ఎదురు చూస్తున్నాడు. దాన్ని అది ఎప్పుడు కనుగొంటుందో, యేసుక్రీస్తు ఎలా అది ఏ విధముగా చేసినదో అదే విధముగా అది చేస్తున్నది. ఆయన మనందరినీ వినియోగించిన మహోన్నతమైన దేవుని కుమారుడు ఆయన. అది దిగివచ్చి మానవ బ్రతుకులో ఉన్న దాని యొక్క స్థలమును స్వీకరించును. ఇప్పుడు గమనించండి, జీవింపు చేయ శక్తి వచ్చుట. యేసు మీదికి వచ్చిన జీవింపు చేయ శక్తి ఆ దినములోని వాక్యాన్ని గుర్చిన ప్రతి వాగ్దానము ప్రత్యక్షపరచబడటానికి ఆయన జీవపు చేసినది. అలాగనే ఈ దినమున మనపైకి వచ్చు పరిశుద్ధాత్మ అలాగే చేస్తుంది. అది అభాస్యము చేయు పరిశుద్ధాత్మ కాకపోతే నీవు దయ్యం వెక్కిరించు పరిశుద్ధాత్మము కాదు. అయితే నిజమైనది సత్యమైన పరిశుద్ధాత్మ అది ఈ ఘడి యొక్క వాగ్దానమును ప్రత్యక్షపరచును. అది లూతుని మీదకి వచ్చినప్పుడు ఆ ఘడి యొక్క వాగ్దానం అది ప్రత్యక్షపరచినది. అది వెస్లీ మీదకి పడినప్పుడు ఆ ఘడి యొక్క వాగ్దానం అది ప్రత్యక్షపరచినది. ఈ దినమందు అది పడినప్పుడు ఈ ఘడి యొక్క వాగ్దానం అది ప్రత్యక్షపరచను. మోషే మీద పడినప్పుడు అది ఆ ఘడి యొక్క వాగ్దానం అది ప్రత్యక్షపరచను. నోహో మీద పడినప్పుడు ఆ ఘడి యొక్క వాగ్దానమును అది ప్రత్యక్షపరచను. అది యేసు పైన పడినప్పుడు ఆ ఘడి యొక్క వాగ్దానం అది ప్రత్యక్షపరచను. చూశారా, పరిశుద్ధాత్మ దిగవచ్చుట జీవింప చేయుటకు ఎత్తబాటులో ఎవరున్నారు అట్టి వారిని ముందుగా నిర్ణయించబడిన వారిని బ్రతికించుట కొరకు. గమనించు, అదేదనగా అతడు నిజముగా పక్షరాజు అయినట్లయితే ఘడి యొక్క వర్తమానమును అతడు అర్థం చేసుకుంటాడు. అత నిజమైన పక్షరాజు అయితే ఆ చిన్న పక్షరాజు బహుశా దుడ్డిలో ఉండవచ్చు, బాగానే తింటుండ ఉండవచ్చు. అయితే అది ఖచ్చితంగా క్రమము కాదని అతడు ఎరిగి ఉన్నాడు. అయితే నిజముగా అతడు వినిన తర్వాత అప్పుడు ఈ సత్యమును అతడు స్వీకరిస్తాడు. యోహాను 14 లేదా యోహాను 5:24 యేసు చెప్పుచు ఇలాగ మాట్లాడి ఉన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసముంచు వాడు నిత్య జీవము కలవాడు, అతడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవులోనికి దాటి ఉన్నాడు. ఎంతటి చిన్న విషయమో ఆలోచించే విశ్వాసముచ్చువాడు, అది చెప్పు సరైన విధము గ్రహించువాడని అని నీ వీధిలోనికి వెళ్లిపోయి వేష్యతో అడుగు, నీవు నమ్ముతున్నావా అని. నిజంగా ఆయన దేవుడి కుమారుని నమ్ముతున్నావా? ఖచ్చితంగా. బాప్తిసం పొందేవా? ఖచ్చితంగా. త్రాగుబోతుని ఎద్దుకు వెళ్లి అది నీవు వింటున్నావా? ఆ బోధకుని బోధన విన్నావా? ఆ, నీవది నమ్ముతున్నావా? ఖచ్చితంగా. ఎవరైతే అర్థం చేసుకుంటారో ఈ ఘడి యొక్క ఘడియలో ఎవరైతే తమ యొక్క స్థానమును తెలుసుకుంటారో, నా మాటలు ఎరిగిన వారే ఎవరైతే విని నన్ను వెంబడించువానియందు విశ్వాసముంచుతారో వర్తమాన కాలం నిత్య జీవం తీర్పులోనికి రారు, ఎప్పుడో మరణములోని జీవములోనికి దాటియున్నాడు. ఆ తర్వాత నూతనమైన ఈ నిత్య జీవము నీయందు నివాసముంటుంది. అది కార్యరూపము దాల్చు శక్తి లేక మర్త్యతలో నుండి అమర్త్యతలోకి నిన్ను జీవింపచేయు సంచకరువు. తిరిగి అది నేను చెప్పని ఈ ఆత్మ నిన్ను కనుగొన్నప్పుడు వ్యక్తిగా నీ మీదికి వస్తుంది. లోకమునకు పునాది వేయకముందే దేవుడు నిన్ను గుర్చి ఆలోచన కలిగి నీకై సిద్ధపరచిన నీచ్యమైన స్వాస్థ్యం యొక్క కార్యరూపక శక్తి అది నీ కార్యరూపక శక్తి. ఏ విధంగానగా మీరు నాకు నన్ను మీరు సింధూర చెట్టును అడిగినట్లయితే నేను మీకు సింధూరపు కాయను ఇస్తాను. సింధూరము చెట్టు యొక్క ప్రాణం సింధూర కాయ అయితే మీరు అది పైకి ఎదుగు వరకు మీరు వేచుండవలసి ఉంటుంది. కాబట్టి మనం అలాగు చేద్దాము. దేవుని యొక్క పరిశుద్ధాత్మను మీరు పొందుకున్నప్పుడు అది మీలో ఎదురు చూచుచున్న కార్యరూపక శక్తి. అది ముందుగానే నిన్ను గుర్తించినది. నీవు క్రీస్తు యొక్క శరీరంలోకి దేవుని యొక్క వాగ్దాన ఆత్మ చేత ముద్రించబడతావి. దేవుడు కల్వరి వైపు తొంగిచూచి చనిపోతున్న యేసును చూచాడు. ఓ వాక్యము వాక్య సంఘమైన వాక్య సంఘముగు ఆయన శరీరము కొరకు ఆయన పెళ్లి కుమార్తె కొరకు ఆయన చనిపోయాడు. అది పాదాలైనా శరీరమైనా తలైనా మరి ఏదైనా ఆ కాలం యొక్క దేవుని యొక్క వాక్యమును ఆ సంఘము నమ్మినది. చూశారా, క్రీస్తు రక్తము కార్చుచు చనిపోవుచుండెను. దేవుడు ఆయన వైపు చూచుచుండెను. ఆయన యొక్క పునరుద్ధానమును ఈస్టర్ దినమున ఆయనతో కలిసి సంఘము లేచుడను చూశాడు. ఇదంతా కలిపి మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ నా యుద్ధ కొంత ఇక్కడ ఉన్నది. ప్రభు చిత్తమైతే నేను చెప్పాలనుకుంటున్నాను. గమనించుడి, అది ఒక సంచకరువు లేక ఒక కార్యరూపక శక్తి. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ పునరుద్ధానం యొక్క జీవింపచే శక్తి తర్వాత నీలో నివసిస్తున్న దాని యొక్క కార్యరూపక శక్తి అది. గమనించు, ఇప్పుడు నీవు నీ యొక్క దారిలోనే ఉండి పునరుద్ధానం యొక్క సంపూర్ణతలోకి ఎదుగుచున్నావు. ఒక్క రాత్రిలో ఏ చెట్టు పైకి రాదు. దేవుని యొక్క కృపలోను జ్ఞానంలోను మనం ఎలాగో ఎదుగుతామో అది ఆ విధముగా ఎదగవలసి ఉన్నది. పరిశుద్ధాత్మలోకి నీవు బాప్తిసం పొందావు. పరిశుద్ధాత్మలోకి పెంతికోస్తు సంఘం బాప్తిసం పొందినట్లుగా అది ఎదగటానికి మొదలు పెడుతుంది. కొమ్మలు చనిపోయినవి, వాటి నుండి అవి నరికివేయబడుచున్నవి. అయితే చెట్టు ఇంకా ఎదుగుతూనే ఉంది, ఇంకా ఎదుగుతూనే ఉన్నది. ఎందుచేతనగా అది పునరుద్ధానానికి రావలసి ఉన్నది. కాబట్టి ఎవరైతే విశ్వాసులైనారో వారిడల వాక్యమును జీవింప చేయుటకు వారు ఆత్మచేత నడిపింపబడవలసి ఉన్నది. నీవు మొదటి కొమ్మకు వచ్చే వరకు, రెండవ కొమ్మకు వచ్చే వరకు, మూడవ కొమ్మకు వచ్చే వరకు, చివరి కొనకు అనగా పైకి వచ్చే వరకు వాక్యము జీవింప చేయుచునే ఉండును. అది అలాగనే జీవింప చేయుచునే ఉండును. దేవుని యొక్క ఆత్మ నీయడలా జీవింప చేయబడుచునే ఉండును. దాన్ని గమనించు, వారు పొందినటువంటి నూతనమైన జీవును బట్టి పెంతికోస్తున వారు శరీరములు జీవింప చేయబడేను. అది నన్ను భక్తి పులతరుగా పులకితంగా చేస్తున్నది. ఆలోచించు, ఇక్కడున్న పురుషులు చేపలు పట్టేవారు, సుంకం వసూలు చేసేవారు, అబ్బలులైన చిన్న స్త్రీలు, సాధారణమైన గృహిణీలు, కన్యకలైన చిన్న ఆడవారు, వారు విశ్వాసులు. ఇది సత్యమైన నమ్మిన విశ్వాసులు. వారు వారిది నమ్మారు. యేసు చనిపోయినప్పుడు ఆయన మీద వారు విశ్వాసముంచారు. మృతుల నుండి తిరిగి లేచాడని, ఆయనను జీవంలోనికి జీవింప చేశాడని, అది దేవుని యొక్క అసలైన సాక్ష్యమని వారు దాన్ని నమ్మారు. వారి యొక్క హక్కు పత్రమును వారు పొందుకుంటానికై పెంతికోస్తు దినాన వారు పైకి వెళ్లిపోయారు. హక్కు పత్రం అనగా ఏమిటో మీకు తెలుసా? అనగా చట్ట సమ్మతమైన సాక్ష్యం యొక్క అడ్డంకులు తొలగించబడినది. వారి యొక్క హక్కు పత్రమును వారు స్వీకరించడానికి వారు వెళ్లారు. వారు జీవింపబడ్డారు. లేదా ఎంతటి పులకరించిన అనుభూతి అది! వారు భూమిని కొన్నారు, వారది పొందుకున్నారు. అది నిజమా కాదా? ఆయన తిరిగి లేచుడ మేము చూశాము. అయితే ఇప్పుడు మా సంగతి ఏంటి? మేము సాక్షులము. మేము నిలబడిపోయి ఆ మనుషులు సిలువ వేయబెట్ట మేము చూశాము. మేఘాలు భూమిపైకి వచ్చి ఆకాశాన్ని చీకటిగా చేయటం మేము చూశాము. భూమి కంపించి వణికిపోవటం మేము చూశాము. అది వణికిపోయినది. తర్వాత ఆయన వారు సమాధిలో పెట్టారు. ఈట తీసుకుని ఆయన గుండెల్లో వారు పొడిచారు. ఆయన శరీరాన్ని వారు క్రిందకి దించి అరిమతయ సమాధిలో దాన్ని వారు పెట్టారు. ఆ తర్వాత మూడవ దినమున ఆయన తిరిగి లేచిన వారు కనుగొన్నారు. శిష్యులు చెప్పినట్లుగా, ఇందుకు మేము సాక్షులము, ఆయన తిరిగి లేచుట మేము చూశాము, ఆయన జీవించుచున్నాడని మాకు తెలుసును. ఇప్పుడు అది ఏమి చేసినది? అది భయాన్నంతా తొలగించి వేసినది. భయపడవద్దు, నేను మృతునైతిని కాని నిరంతరం జీవించుచున్నాని యేసు చెప్పట్లో అతిశయోక్తి లేదు. చూశారా? వారు అలాగున్నప్పుడు భయాన్నంతా అది తొలగించి వేసినది. అయితే పెంతికోస్తుకు వారు వెళ్లినప్పుడు అక్కడ వారు జీవింపజే శక్తిని పొందుకున్నారు. వారిని జీవింపచేయునదైన శక్తిని వారు పొందారు. ప్రెస్బిటేరియను మెథడిస్టు సహోదరుడ వీరు, అక్కడే నేను మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తును మీరు విశ్వసించడం ద్వారా శక్తివంతకముగా మీరు పొందుకున్నారా? అయితే ఇంకా హక్కుపత్రము రాలేదు. ఆమోద పత్రం యొక్క అనుమతి అదే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అయితే ఆయన నిబంధనను సున్నతి అను ముద్ర చేత ముద్ర వేశాను. దేవుడు నీకు వాగ్దానం ఇస్తాడు, నిజంగా ఇస్తాడు. నీవు దాన్ని పొందుకుని నీవు తిరిగి లేబట్టుకు. కడవరి కాలంలో ఈ యొక్క శరీరము ఆయనతో కూడా మహిమ పొందుకోపోతున్నది. అయితే నీవు గమనించు, ఆ యొక్క ఆమోద పత్రం పైన నీవు అనుమతిని పొందుకోవలసి ఉంటుంది. ఆమోదమేదనగా దానికి వ్యతిరేక్తముగా అన్ని ఉన్నప్పుడు అది కుట్టివేయబడుతుంది. దానికి హక్కుపత్రము నీకు ఉండవలసి ఉంటుంది. నీకు ముద్ర ఉండవలసి ఉన్నది. అది నీది. దాని మీదనున్న ప్రతి ఒక్కటి నీదే. ఆమేన్. మన యొక్క రక్షకునిగా యేసుక్రీస్తును మనం నమ్మినప్పుడు, పశ్చాత్తాపడి బాప్తిసం పొందినప్పుడు, ఆయనను విశ్వసించుటకు వచ్చాము. మన యొక్క మారు మనసును, ఆయన కల విశ్వాసమును దేవుడు గుర్తించాడు. మరియు హక్కుపత్రమును ఆయన పంపాడు. హక్కుపత్రమనగా స్పష్టమైన అనుకూల ప్రకటన నిశ్చేత. దానికది పుచ్చికత్తు. నీవు నిండుగా పశ్చాత్తాపడిన వాడవని, నీకు విరోధంగా ఏది ఉన్నప్పటికీ, ఎప్పుడు ఉన్నప్పటికీ దానికది హామీ. హల్లెలూయా. ఆస్తి కొనబడినది. స్పష్టమైన అనుకూలత కొరకు నీవు హక్కుపత్రాన్ని పట్టుకున్నావు, లేక నీ యొద్ద ఉంచుకున్నావు. ఒకరు వచ్చి నిన్ను భూమిపై నుండి దింపివేయని, అతనికి సంబంధించినది అని అతడు చెప్తే నీ చేతిలో హక్కుపత్రమున్నది. దానికోసం అతను ప్రయత్నం చేయని. అది చేయుటకు దేశంలో చట్టమేది లేదు. ఎందుకనగా హక్కుపత్రం నీ యొద్ద ఉన్నది కనుక యేసుక్రీస్తులో పరిశుద్ధాత్మ బాప్తిస్మము గుర్తించిన దేవుని యొక్క రుజువగు హక్కు పత్రం యొక్క హద్దులను ఎటువంటి దయ్యం ఎటువంటి సంఘం ఎటువంటి వేదాంతం దాటి అడుగు వేయలేదు. ఓ ఈయన తిరిగి లేచుడు ఎంత నిజమో అంత నిజముగా లేచిదము, ఎందుకనగా మనము ఆయనలో శక్తివంతకముగా ఎప్పుడో లేచితిమి. ఆమేన్. పాత సంగతులు మన యొక్క మత్య శరీరములకు అది ఏమి చేసినది? మన యొక్క భావాలను అది త్రిపివేసినది, మన భావ ఊహలను మార్చినది, అది పైనున్న వాటిపైన మన కోరికలను పెట్టినది. పొగ త్రాగడం, మద్యం సేవించడం, జూదమాడడం నీవు అలవాటుగా చేయనివి, చచ్చిపోయినవి, అవి నీ క్రింద ఉన్నవి. నీవు జీవింపు చేయబడ్డావు. ఈ జీవింపు చేయు శక్తి ఎత్తబడు స్థితిలోనికి నీ శరీరము తీసుకుని వచ్చినది, ఎప్పుడో జరిగింది. అక్కడి ఉన్న పెంతికొస్తు వారిని గమనించు, పరిశుద్ధాత్మ చేత వారు ఉజ్జీవింప చేయబడ్డది జీవించబడినది గమనించు. నా మాట విను, పెంతికొస్తు గుంపు వారు దేవుని ఎదురు నుండి వారి యొక్క హక్కు పత్రాన్ని వారు పొందుకున్నారు, పొందారు. నిజం, వారి ఆత్మలను అది ప్రజ్వలింప చేసినది. వారు అరుపులు అరిచారు, వారి యొక్క పైకి అగ్ని నాలుకలు విభాగింపడగా వారు చూశారు. అదెంతగానో వారి శరీరాన్ని జీవింప చేసినది. ఎంతవరకనగా చివరికి భూస్తమైన భాష వారికి వారు మాట్లాడలేకపోయారు. వారు ఎక్కడికి వెళ్ళుచున్నారో అక్కడికి పరలోక భాష మాట్లాడినంతగా వారి శరీరమును అది జీవింప చేసినది. దేవుని యొక్క జీవింపజేయు శక్తి ఎంతగానో వారి మర్త్య శరీరములను కదిలింప చేసినది. ఇంతవరకనగా వారి యొక్క మానవ భాష రూపాంతరం చెంది అమర్త్యమైన భాషగా మార్చబడే వరకు ఎంతటి జీవింపజేయు శక్తి అది! ఏంటది? ఒకదానికి చెందినది, మృతుల నుండి యేసును లేపిన ఆత్మ. మృతతుల్యమైన మీ శరీరములో నివసించినేలా మృతతుల్యమైన మీ శరీరమును అది జీవింప చేయును. అప్పుడు మనము జీవముగల దేవుని శక్తి ద్వారా జీవించబడతాము. భాషలు, వారితో మాట్లాడుటకు క్రొత్తదైన పరలోక భాషలోకి జీవింపజేయబడుట, ఒక పైకెత్తబడుట, వారు బ్రతుకుతున్నటువంటి వాతావరణము కంటే వ్యత్యాసకరమైన వాతావరణంలోనికి లేచిపోవుట, ఇంకా వారి లోపలకు వచ్చినటువంటి నూతనమైన జీవింపచేయు క్రొత్త జీవము అది వారి యొక్క భాషను జీవింపచేసినది. వారు క్రొత్త భాషలతో మాట్లాడారు. అవును, ఇప్పుడు వారిని గమనించు. ఈ యొక్క హక్కు పత్రం తర్వాత ప్రాతిపదికనున్న ప్రతి ఒక్క వాగ్దానము వారికి ఇచ్చుటకు అది రూపకల్పన చేయబడినది. దేవుని వాక్యం యొక్క ప్రాతిపదికపైన ఉన్న ప్రతి ఒక్క వాగ్దానము, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము వారికి ఇవ్వబడిన జీవింపచేయు శక్తి వారికున్న వాగ్దానమును జీవింపచేయుట. ఓ హేతువు చేత రోగులపైన వారు చేతులు పెట్టారు, వారు స్వస్థత నొందిరి, వారు భాషలతో మాట్లాడిరి, వారు గంభీరమైన అద్భుతాలు సూచక్రియలు చేశారు. ఎందుకనగా అది దేవుని వాగ్దానములో ఉండెను. వారిని వెనుకకు ఉముక్తి చేయుటకై యేసు చనిపోయినప్పుడు దేవుని యొక్క కుమారులకు సంబంధించిన ఆస్తులను ప్రాతిపదిక అంశాలను వెనుక తెచ్చుటకు యేసు చనిపోయినప్పుడు దేవుడు ఏమైనది ఆయన నిరూపించాడు. దాన్ని మనము తుల్యమైన ఆలోచన క్రమాలుగా చేసి సమస్థాపకులో పెట్టుటకు ఎంతటి ధైర్యం! అది చేయుటకు మనకు హక్కు లేదు. ఆ వర్తమానమును నమ్మునటువంటి యథార్థత హృదయాల కొరకు ఈ రోజు అది పరిశుద్ధాత్మయే వెటాడుతుంది. బైబిల్లో వాగ్దానము చేయబడిన ప్రతిదీ అది ఆ యొక్క విశ్వాసి కొరకే. దాని యొక్క సంపూర్ణతలో దాని నీవు అంగీకరించినట్లయితే నీవు అది చేస్తావనే దేవునికి తెలుసు. దానికి ఆయన నీకు హక్కు పత్రం ఇస్తాడు. ఆ తర్వాత తయారు చేయబడిన ప్రతి వాగ్దానము నీ స్వాస్థ్యము, దాని నీకు జీవింపు చేయటకు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఓహో, మనం ఎటువంటి తరహా వారమై ఉండవలసి ఉన్నది! ఇక్కడ దేవుని యొక్క ఘనమైన పరిశుద్ధాత్మ ఆ శక్తిని చేయుట లేక నిరూపించుట చూచుట ఎంతటి ఆశ్చర్యమో కదా! దాన్ని ఆలోచించు. పరిశుద్ధాత్మయే తానే ఈ యొక్క ఘడియకు సాక్ష్యం పలుకువాడు. యేసు అలాగని చెప్పాడు, ఆయన నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అక్కడ దాన్ని తుడిపెట్టుకు ఏ మనుషుడికైనా అతనికి ఎంత ధైర్యము! నేను చేయి కార్యములు మీరును చేయుదురు, యోహాను 14:12. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును, అది స్పష్టమైన అనుకూల ప్రకటన. ఒక గుంపు ప్రజలు కూడి ఉండటం మనము చూస్తున్నాం, మరియు వారి మధ్య ఆ యొక్క సూచిక ఆ సూచనలు ప్రత్యక్షమవటం మనం చూస్తున్నాం. అది దేవుని యొక్క స్వాస్థ్యమని రుజువుపరచుటకై హక్కు పత్రము అక్కడ ఉన్నదనుటకు అది స్పష్టమైన అనుకూల ప్రకటన. అమేన్. కాబట్టి మనకు ఈస్టర్ కూడా ఉన్నది. అమేన్. మన యొక్క ఈస్టర్లో మనం ఇప్పుడు ఉన్నాం. మనం ఎప్పుడో లేచాము. హల్లెలూయా. లోక కార్యాల నుండి దేవుని వాగ్దాన కార్యాలకు లేచున్నాము. మనం ఉండేదము అని కాదు, మనం ఉన్నాము. అది కార్యరూపం గాల్చు శక్తి. అది దేవుని యొక్క వాగ్దానము. కడవరి దినాల్లో ఆయన ఆత్మను ఆయన కుమరించును. వారు చేయనది అదే. గమనించు, రోగుల మీద వారు చేతులు ఉంచుట ప్రతిదీ దేవుని యొక్క వాగ్దానములో ఉన్నది. అంత్య దినాలలో సమస్త జనుల మీద నా ఆత్మను కుమరించదను. మీ వృద్ధులు కళ్ళకందరు, మీ యవనస్తులు దర్శనములు చూతురు, మరియు ఆయన చేసిన విధములైన అని పలు విధములైన ఈ వాగ్దానములన్నీ ప్రతి ఒక్కటి కూడా దేవుని వాగ్దానములో ఇమిడి ఉన్నవి. యేసు మనకై వాటిని విమోచించాడు. లేదా అట్టి ప్రాతిపదికపైన మనము నియమిబడిన వారమైతే కోడిపెట్టే కూటిలో పక్షిరాజు నడుస్తున్నట్లుగా ఆ ప్రాతిపదికపై ఉండుటకు మనము నియమించబడినట్లయితే, ఆ ప్రాతిపదికపై నీవు నియమించినట్లయితే, నిన్ను కనుగొనటానికి పరిశుద్ధాత్మ ఇక్కడే ఉన్నాడు. అది నిన్ను కనుగొన్నప్పుడు దాని యొక్క పిలుపు నీవు గుర్తిస్తావు. నీవు జీవిస్తున్న ఘడియలో నీవు ఎరుగుతావు. నీవు జీవిస్తున్న గడియని వెరుగుతావు. ఈ విషయాలు జరగవలసి ఉన్నవని నీవు తెలుసుకుంటావు. దానిని ఎదుర్కొంటానికి త్వరగా నీవు పైకి ఎత్తబడతావు. మరియు ఇప్పుడు క్రీస్తు యేసులో పరలోక స్థలములో నీవు కూర్చుండబెట్టబడ్డావు. ఓహో, ఎంతటి వాగ్దానమది! ఇవన్నీ మనకు అనుగ్రహించిన పరలోకపు తండ్రి ఎంతటి వాడు! ఆ యొక్క దినాన మృతుడు తిరిగి జీవంలోనికి వచ్చుటకు దేవునితో వారి యొక్క సహవాసమును ఆత్మ జీవింపు చేయను. వారి యొక్క శరీరమును చనిపోయిన వారి మీద పెట్టారు, వారు బ్రతికారు. జాగ్రత్తగా వినుడి, యేసు చేసిన అవే కార్యాలను వారు చేశారు. ఎందుకనగా ఆయన పైన అదే ఆత్మ వారిపైన ఉండెను కాబట్టి. ఒక్క ఆత్మ ఒక్క మనిషిని ఒక విధంగా నడిపించినట్లయితే ఇంకొక మనిషిని అది ఆ విధముగానే నడిపించును. ఏ విధముగా ఇది పైకి వచ్చి అతడు దేవుని ఆత్మను కలిగి ఉన్నాడని చెప్పి మరి దేవుని కార్యాలను ఎలా నిరాకరించును? అది చేయదు. గమనించు, గ్రీకు భాషలో దేవుని యొక్క ప్రాణము జోయి అని పిలువబడుతుంది. వారిలో ఉండవచ్చి వారిలో ఉండి ఆయన వాక్యం వైపు వారి మనసులను జీవింపచేసినది. ఇప్పుడు నేను ఎంతో సావధానంగా చెప్తాను. ప్రజల మధ్య కదలాడు దేవుని ఆత్మ వ్యక్తి యొక్క మనస్సును దేవుని వాగ్దాన వైపునకు జీవింపచేయును. అది అది చేస్తుంది. చూడు, నేను మీకు చూపుటకు ప్రయత్నిస్తున్నాను. సంఘముతో ఇప్పుడు నేను మాట్లాడుచున్నానని మీరు గ్రహించుదురు కాక. ఇంకా ఆయనలో జీవం వైపునకు జీవింపచేయుటకు ప్రారంభములో ఆయన యొక్క గుణగణాలు అవే. అయితే ఈ దినమున వెనుక ఆరంభములో అని దేవుడు చెప్పినట్లయితే, ఇలా జాన్ డోయి నా యొక్క సేవకుడు అవుతాడు అని చెప్తే, లక్షల లక్షల సంవత్సరాల క్రితము ఇప్పుడు జాన్ డో పాపములో పుట్టాడు, అతిక్రమంలో రూపుదాల్చాడు, అబద్దములాడుచు లోకములేకి వచ్చాడు. ఇందుకనక అతడు మర్త్యుడు కాబట్టి. అయితే ఒకవేళ అతనికి కొద్దిగా భక్తి ఆవిశ్యము కలగవచ్చునేమో, అతడు వెళ్లిపోయి సంఘంలో చేరుతాడు. బహుశా పెంతికో సంఘంలో చేరుతాడు, తెలియదు. దేనిలోనైనా అతడు చేరవచ్చు. అయితే ఒకసారి దేవుని యొక్క వాతావరణం క్రిందకి రాని అవునా, అతని యొక్క తండ్రి ఎవరై ఉన్నది గుర్తించడానికి జాండు బద్ధులై ఉంటాడు. ఎలాగూ పక్షిరాజు తన యొక్క తల్లిని గుర్తించగలిగినదో అలాగా గుర్తించగలుగుతాడు. అది దానిని గుర్తెరగవలసి ఉన్నది. అవును, కేవలము ఆ యొక్క జాన్ డోయి పలుకుబండవాడై మాటను తయారైన దేవుని యొక్క గుణ విశేషమై ఉండెను. మాటగా పలుకబండ మాటగా తయారైన దేవుని యొక్క గుణ విశేషమై ఉండెను. తర్వాత పరిశుద్ధాత్మ ఆ మాటకై వెదకెను. ఇక్కడే అది ఉన్నది. ఆయన అతన్ని పిలచి నిత్య జీవం అనుగ్రహించి దేవుని యొక్క సన్నిధియగు దేవుని వాక్యం యొద్దకు అతన్ని తెచ్చాడు. చూడు, ఆయన యేసును చూచినప్పుడు దేవుడు ఆ విధముగానే ఉండెను. ఆయన ఈ విధముగా పలికినప్పుడు సమాప్తమైనది అని అనేటప్పుడు యేసుతో దేవుడు సమాప్తం చేసిన సంపూర్ణమైన పని అది ప్రణాళికంతా ముగించబడెను. దేవుని యొక్క ఆత్మ నీపైకి వచ్చినప్పుడు దేవుడు పలికిన దేవుని గుణగణాలలో ఒకటి నీవై నావు. నీవు కాకపోయినట్లయితే నీవు దేశ దిమ్మరివి, మరియు తొట్టుపాటుతో కలవరపాటుతో ఉండువాడవుతావు. అటు ఇటు పరుగులు తీస్తూ ప్రతిదీ చేస్తూ ఈనాడు సత్యం యొక్క జ్ఞానాన్ని ఎరిగి ఉండేవాడవు కాదు. నీవు వారిలో ఒకరివైనట్లయితే పాత సంగతులు చాలా త్వరగా వెళ్లిపోయి నీవు నూతనమైన వాడవవుతావు. రక్షణ ప్రణాళిక ముగిసింది, నీవు సంసిద్ధమవుతావు, నీవు చేయవలసిన దానికి చేయమని చెప్పిన దానిని, దేవుడు నిన్ను గుర్చి పలికిన ప్రతి వాక్యమును దానికి నీవు సంసిద్ధమవుతావు, ఆయన యొక్క వాక్యమునకు నీవు లోబడతావు. ఖచ్చితంగా ఒప్పందం, ఒప్పందమును గుర్చిన హక్కుపత్రం, హక్కును తెలుపు చట్టసమ్మతమైన సాక్ష్యపత్రం నీకు సంబంధించినది. రుణాలన్నీ చెల్లించబడినవి, అదంతా అవన్నీ పెంతికోస్తు దినాన ఇలాగో అలాగే కుట్టివేయబడినవి. ఈ చైతన్యమును కలిగించుదానిని, జీవింపు చేయుదానిని ఇప్పుడు మనము గమనిద్దాము. ప్రజలపైనున్న త్వరితము చేయునది అనగా జీవమిచ్చు ఈ ఆత్మను గుర్చి గమనిద్దాము. ఎక్కువసేపు నేను మాట్లాడను అని మీతో చెప్పాను. నేను అలా చేసినట్లయితే నా మాట నిలబెట్టుకుంటానికి నాకు కేవలం 20 నిమిషాలు మాత్రమే ఉన్నది. నేను చెప్పిన సమయం సుమారు గంట, అది కాపాడుకుంటానికి. ఈ జీవింప చేయు శక్తి గమనించు, దాని గురించి ఎంతో మంది హేళనగా ఉన్నది. ఎంతో మంది ప్రజలు అది వారికి లేనప్పటికీ వారికి నిజంగా ఉన్నదని వారు అనుకుంటారు. ఎంతో మంది అది చేస్తారు, ఎందుకంటే ఇతర క్రైస్తవులు చేయు వాటి మీద ఒక తప్పుడు అభిప్రాయం వారు కలిగి ఉంటారు. సాతాను దేనినైనా కాని అనుకరణ చేయగలదు, అది మనకు తెలుసు. ఒక మిషనరీలుగా మోసం చేయు నటన మీరు చూడగలరు. కేకల పెట్టుట, నాట్యము చేయుట, భాషలు మాట్లాడుట, ఇవన్నీ కూడా ఏ విధముగానైనా మోసం చేయు వేషము వేయుట, దాన్ని మీరు చూస్తారు. ఖచ్చితం అన్యుల మధ్యను మరియు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దాన్ని తిరస్కరించిన వారి మధ్యను ఉన్నది, అది ఉన్నది. అవునా, వారు అన్ని చేస్తారు, వారికి వారే చేస్తారు. అయితే అసలైన నిజమైన జీవింపు చేయు ఆత్మ విశ్వాసిపైకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యము నొద్దకు అతన్ని జీవింపు చేయును, అనగా తిరిగి పక్షరాజు ఆహారం నొద్దకు వచ్చును. అతడెక్కడ జీవిస్తాడో అది అక్కడికి వచ్చును. మనుషుడు ఇటీవల మాత్రము కాదు కాని దేవుని నోటుండ వచ్చు ప్రతి మాట వల్ల జీవించును. ఇతర ప్రజల మీదకి కూడా అది వచ్చుటను కూర్చి ఈ జీవింపు చేయు ఆత్మను ఇప్పుడు మనం చూద్దాము. పెంతికోస్తు దినాన అది చేసినట్లుగా మనం పెంతికోస్తును గమనిద్దాము. ఏ విధముగా వారు ఉన్నది, మనం మాట్లాడుకుంటున్న ఈ జీవింపు చేయు శక్తి ద్వారానే వారు జీవింపు చేయబడ్డారా, వారు చైతన్య భరితులయ్యారా? పెంతికోస్తు దినాన వారందరూ అక్కడ పైన కనిపెడుతున్నారు. వారిలో వారు భయముతో ఉన్నారు, వారు యూదులు, వారేం చేయబోతున్నారో వారెంతో భయపడిపోయారు. అయితే జరిగిందేంటి, ఈ జీవింపు చేయు శక్తి పరలోకం నుండి వారిపైన పడగానే వారికి ధైర్యం వచ్చినది. కొన్ని గంటల క్రితము దేన్ని గుర్చి అనిశ్చిత వారు కలిగి ఉన్నారో దాని గుర్చి వారు ఒక గ్రాహ్యాన్ని అవగాహనను పొందుకున్నారు. ఆయన చనిపోయాడని వారికి తెలుసు, ఆయన తిరిగి లేచాడని వారికి తెలుసు, వారి మధ్యను ఆయనతో వారు మాట్లాడేది. అయితే ఆ విషయం వారికి మాత్రమే లేక అది వారికే, యేసును గుర్చి మాత్రమే. అయితే ఇక్కడ పెంతికోస్తు దినమున పరిశుద్ధాత్మిక హక్కుపత్రం విశ్వాసులపైన పడినది. ఆయన యొక్క పునరుత్థానములో అది వారిని పాలే భాగస్థులుగా చేసినది, ఆయన సహవాసములో అతనిని భాగస్థునుగా చేసినది. వారు తిరిగి లేచదరని ఎందుకనగా వారు కార్యరూపక శక్తితో వారు లేచారు కనుక, పిరిగితనములో నుండి ధైర్యశాలైన మనుషులుగా వారు లేచారు కనుక. వారు తిరిగి లేచరని పరిశుద్ధాత్మ వచ్చి నిర్ధారణ చేశాడు. వారు తలంచినటువంటి అదే వాక్యానికి వారు భయపడిపోయారు. దీన్ని తక్కువగా చూడవద్దు, వారు భయపడ్డారు. ఆ వాక్యము ఆయనే అని వారు తెలుసుకున్నారు. చిట్టు చివరికి యూదులు సహా అది అంగీకరించవలసి వచ్చారు. నికోదేమన్నాడు, రబ్బీ, నీవు దేవుని దగ్గర నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు నీకు తోడయింటినే తప్ప నీవు చేయు కార్యములు ఎవరనూ చేయలేరు, అది మేము ఎరిగిన్నాం, మేమది గుర్తించాం. ఆయన యొక్క సన్నిధిలో పేతురు సహా ఒప్పుకున్నాడు. శిలువ సమయంలో అందరూ ఆయన్ను విడిచిపెట్టారు. అయితే ఇక్కడ ఈ మేడగదిలో దేవుని సన్నిధానంలో వారు ఉండేది. తర్వాత అకస్మాత్తుగా ఈ పరిశుద్ధాత్మ పరలోకం నుండి ఇక్కడికి వచ్చారు. అది వారిని జీవింపు చేశాను, చైతన్యవంతులుగా చేశాను. సచేతనమైనది, జీవింపు చేయనది జరిగిన సత్యమని వారు ఎరిగిన దానికి మరియు వారు నమ్మిన వర్తమానంకు సాక్ష్యమిచ్చుటకు వారు భయపడలేదు, లేదా దానికి వారు భయపడేది. ప్రపంచంలో అది సత్యము అని ఎరిగిన ఎంతమంది ప్రెస్బిటేరియన్లు, ఎంతమంది మెథడిస్టులు, ఎంతమంది బాప్టిస్టులు, ఎంతమంది పెంతికోస్తు వారు సత్యం ఎరిగి దాన్ని గూర్చి నిలబడటానికి భయపడుతున్నారు. నేను ఒప్పించుటకు ఆశ్చర్యపడుతున్నాను. మీ మీద పండేది ఏంటి? ఓ అయిన పునరుద్ధానములో మీరు భాగమేనా? ఒక్క మనిషిని సిద్ధాంతానికి ఊహకు మీరు అరుపులు అరుస్తారా? లేక నీవు నిలవబడి నిజమని, నిజమును నిజమని, తప్పును తప్పని పిలువగలిగిన నిజమైన ధైర్యం మరియు నిజమైన పురుషత్వం నీకు కలిగున్నావా? నీవు నీవు ఆయన యొక్క పునరుద్ధానములో ఒక భాగానివా, లేక నీవు మూఢభక్తి గల గుంపు అరాతికుడువా? ఆలయానికి వెళ్లేవాడువా? నీ పేరు అక్కడున్నదా? పాపములోను అతిక్రమంలోను చనిపోయావా? దేవుని యొక్క నిండైన వాక్యమును ఎవరైతే నమ్మరో అతడు పాపి. ఆ పరిశీలు అనేక విషయాలను సత్యమైన నమ్మారు. వారు చెప్పారు, మేము దేవుని బిడ్డలమని. వారు అలాగే వాక్యం ప్రకటింపబడి వరకు, అయితే ఆ యొక్క వాక్యము ప్రకటింపబడి రుజువు చేయబడిన తర్వాత, అప్పుడు వారు సత్యమని తెలుసుకుని దాన్ని తృణీకరించినందుకు వారు పాపులైపోయారు. అది సాక్ష్యముగా పలకబడినప్పుడు, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవునితో నీవుంటేనే గాని నీవు చేయు కార్యములను ఏ మనుషుడు చేయలేడు, ఈనాడు మనం ఎక్కడున్నామా అని నేను ఆశ్చర్యపడుతున్నాను. ఈ యొక్క పునరుద్ధానములో మనము, ఈ పునరుద్ధానం మనలో హెచ్చరిక కనిపిస్తుంది. ధైర్యముతో అడుగు పెడతావా? ధైర్యముతో దేవుని యొద్ద ఆయన వాక్యమును తీసుకోగలవా? నీవు నిత్య జీవానికి నిర్ణయించబడినట్లయితే నీవు తప్పక చేస్తావు. నీవు పక్షాలు అయినట్లయితే అది చేయుటకు వెనుకాడవు. నీలో ఒకటి ఉన్నది, లేదా ఒక చోట ఉన్న మత ఆచారాన్ని నీవు సేవించాలనుకుంటావా? నేను ఆలయానికి వెళ్తాను, నీ మాదిరిగా నేను ఉంటాను అని చెప్తూ ఉంటావా? చూడు, నీకు ఎటువంటి జన్మ హక్కు లేనట్లయితే నీవెన్నడూ అది చూడలేవు, నీవు చూడలేవు. అయితే ఈ జన్మ హక్కుల యొద్ద సాక్షులను నీవు కలిగి ఉన్నట్లయితే అది నీవు చూడగలిగి ఉండలేవు. సాక్ష్యాలను నీవు కలిగి ఉన్నట్లయితే అది నీవు చూడకుండా ఉండలేవు. ఎందుకనగా అది నీ యొక్క భాగము, నీవు దాని యొక్క భాగము. నాకు జన్మ ఇచ్చిన తల్లిని ఎలాగూ కాదనగలను? తన యొక్క స్వంత రక్తమే నాలో ఉండగా అటు నా తండ్రిని నేను ఎలాగూ కాదనగలను? నా యొక్క తండ్రి చార్లెస్ బ్రెనహంను నేను ఎలాగూ కాదనగలను? నేనది చేయలేను. నేను ఇష్టపూర్తిగా అతని నిందను లేక అతని దేనినైనను భరింపగలను, ఎందుకనగా నేను అతని కుమారుడును. హల్లెలూయా. అటు తర్వాత దేవుని యొక్క కుమారుడునై ఉండి మరియు ఆయన దేవుని వాక్యమయుండెను, బైబిల్ సత్యమయుండగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉండగా అట్టిది నేనెట్లు తృణీకరించగలను? మరియు మనము జీవిస్తున్న ఘడియను చూస్తూ ఉండగా సంఘములో మనకు ఈస్టర్ కావలసి ఉన్నది, పునరుద్ధానము. మనకు పునరుద్ధానము కావలసి ఉన్నది. విశ్వాసాన్ని బలపరచుటకు ఆ యొక్క రుజువు చేయబడిన దాని పురుషులు స్త్రీలు నిలబట్టుకు, అటు దాని కొరకు నిలబట్టుకు పునరుద్ధానం మనకు కావలసి ఉన్నది. భలే, క్రీస్తు కొరకు మా యవనులు మాకున్నారు అని చెప్తావు, అది మంచిదే. మా యొక్క ఆలయానికి కూటమి ఉన్నది, మాకు చాలా మంది సంఖ్య ఉన్నారు, దానికేం అభ్యంతరం కాదు, అది మంచిదే. అయితే అది కేవలం వాతావరణం. అది ఒకవేళ ముసలి కోడిపెట్టె బొచ్చు కావచ్చు, అయితే అక్కడ నిజమైన వాతావరణం తీసుకుని వచ్చినట్లయితే నువ్వు పక్షరాజు గుడ్డు అయితే అది పక్షరాజును పొదుగుతుంది. అది చూచుడుకు దేవుని చేత ముందుగా నిర్ణయించబడినవాడవైతే అది చూచుడుకు నీకు అర్థమేమీ ఉండవు. నీవు పునరుద్ధానంలో వస్తావు, పునరుద్ధానంలో ఉన్నావు. ఆ విధముగా బాప్టిస్ట్ పుట్టినది, ఆ విధముగా మెథడిస్ట్ పుట్టినది, ఆ దినం యొక్క పునరుద్ధానములు. అయితే ఒక పక్షరాజుకు కోడిపెట్టెగా బదులుగా, ఒక పక్షరాజుకు బదులుగా కోడిపెట్టెగా మారారు. నేను చెప్తున్నట్లుగా కొంచెం కాలం క్రితము నేను టెక్సాస్ నుండి వస్తూ ఒక వింతైన విషయాన్ని నేను గమనించాను. అక్కడ ఒక తీగ మీద ఒక రాబందు కూర్చొని ఉండుట నేను చూశాను. ఆ రాబందు తన యొక్క గుర్తింపును పోగొట్టుకుని ఉండుట చాలా కాలమైంది. పక్షరాజు తర్వాత పక్షుల్లో ఆ విధముగా ఉండే పక్షి రాబందు. అది పక్షరాజును వెంబడించలేదు, ఏ విధంగా సరే ఏది కూడా పక్షరాజును వెంటాడలేదు. అయితే అది రాబందు. క్రీస్తు పక్షరాజు ఉన్నాడు, సంఘము కేవలము రాబందై రాబందైన కవర్సి ఉంది. ఇతర పక్షుల కంటే అవి పైకి ఎగరగలుగుతాయి. అయితే ఆ యొక్క రాబందు మెతకబడిపోతుంది, దాని యొక్క గుర్తింపు అది పోగొట్టుకుంటుంది. అది టెలిఫోన్ తీగలపైన కూర్చుండి చచ్చిపోయిన కుందేళ్ల కొరకు కనిపెడుతుంది. అతడు అది రాబందు మాదిరిగా ఎగురుట కంటే దానికి బదుల గద్ద మాదిరిగా దుముకుతుంది. ఓ నా సహోదరుడా, సహోదరి, నా ప్రియమైన సొంత వారు పెంతికోస్తు వారైన మీరు, సంఘపు దాని యొక్క గుర్తింపును పొగొట్టుకుంటుంది. అది ఒక చచ్చిపోయిన నామకార్థ ఆచారప్రాయమైన మూఢభక్తిపై ఆధారపడి ఆటి స్థితికి వస్తుంది. సుదూరమున స్వచ్ఛమైన మన్నా కొరకై ఆకాశ వీధుల్లో ఎగుటకు బదులు ఆ స్థితిలోకి వచ్చినది రాబందు. తన సొంత మన్నాను వెతుకున్నది. ఏనాడు అయితే యాంత్రిక బండ్లు ఢీకొట్టు పడవేసిన వాటి కోసం, గద్దలు తిన్న వాటి కోసం అది తీసుకుంటుంది. ఒకదాని వలే అది గంతులు వేస్తాడు, అలాంటి దాని వలే అతడు కనిపిస్తాడు. నవనాగరిక లోకములో మనము ఎంతో అలంకరించుకుంటాము. మన యొక్క స్త్రీలు తల వెంట్రుకలు కత్తిరించుకుంటానికి మరియు పొట్టి లంగాలు ధరించుట మన పురుషులు వేదిక నిలబడి సత్యాన్ని చెప్పుటకు తగిన వెన్నెముక లేని వారిగా ఉండుట. వాక్యం పైన మనమెంతో మెతకబడిపోయాము. ఓ దేవా, పరిశుద్ధాత్మను పంపి ఒక చోటనున్న ఆ పక్షిరాజులను చూడు. ఏమి జరిగినప్పటికీ తెలియని వారికి అవి చాలా ఎత్తుగా నున్నప్పటికీ టెలిఫోన్ తీగల మీద కూర్చుని లోపల వచ్చే సండే స్కూల్ సహచర్యము కోసము ఎదురు తెన్నులు చూచుట కాదు, పరిశుద్ధాత్మిక నిదర్శనాలతోనూ శక్తితోనూ కూడిన స్వచ్ఛతతో ఉన్న వాక్యము నాకు కావలసి ఉన్నది. మనకు ఈస్టర్ కావాలి, శక్తితో ఉన్న కార్యరూపక శక్తితో ఉన్న ఒక పునరుద్ధానము. నా స్నేహితులరా, లోకం యొక్క కుళ్లిపోయిన మాంసము అలాంటి వాడితో మీరు తృప్తి చెందినట్లయితే ఏదో ఒక పొరపాటుంది. నా సహోదరి సహోదరుడా, ఒక ఈస్టర్ చూచుటకు నేను మరలా జీవించనేమో అని ఎరిగి దైవ భయముతో ఇది నీకు చెప్పని. అయితే ఒకటి నిశ్చయం, ముందుగా నిర్ణయించబడిన అసలైన దేవుని కుమారుడు ఆ యొక్క దేవుని వాక్యము ద్వారా దేవుని స్వరము విన్నట్లయితే అతడు లేచి దానిని కలుసుకుంటానికి వెళ్లిపోవును. అవి శక్తి కలిగినవి, నిజమైన సజీవమైన వాక్యమును అతడు కలుసుకునబోతున్నాడు అను శక్తి గలవి. ఆయన ఉన్నట్లయితే పెళ్లి కుమార్తె పెళ్లి కుమార్ని కలుసుకును, ఆమె ఆయన భాగము. గమనించు, ఎంతో కాలం నుండి మనము మన గుర్తింపును పోగొట్టుకుంటున్నాము. మనలో కొందరు బుధవారం మనం వస్తున్నాం, మిగతా వారు ఇంటి వద్ద ఉండి హూల్ హౌస్ చూసి అలాంటి వాటిని చూస్తున్నారు. టెలివిజన్లు, అన్ని విధాలైన లోక కార్యాలు, అన్ని విధాలైన వినోదాలు అలానే ఆలయానికి నిన్ను దూరంగా ఉంచుతవి. ఎంతో కాలమైన దాన్ని పొగొట్టుకుని మన యొక్క సెమినరీలు, మన యొక్క పాఠశాలలు నిండైన వేదాంతంతో ఉన్న రెక్కెల గుంపులు పెడుతుంది, మరియు ఆలయంలో ప్రార్థనా కూటాలకు బదులుగా వివిధములైన వినోదాలు పెడుతుంది. మన వస్త్రాలను స్వీకరించి నవీన ప్రజలు చేయుటకు ప్రయత్నించు వాటిని పూరించుట ప్రయత్నించుట, వాటిని లోపల ప్రవేశపెట్టుట. ఆ విధముగా నీవు ఎన్నడూ వాటిని గెలవలేవు. నీకంటే ఎక్కువగా వారు సంపాదిస్తారు. వారి యొక్క విషయాల్లో నీకు అవసరమేమీ లేదు. ఎక్కడైతే నిజమైన బాప్తిస్మం ప్రకాశిస్తుందో, ఎక్కడైతే నిజమైన పునరుద్ధాన శక్తి ఉన్నదో, అటు నియుద్ధకు వాని రానే. వాళ్ళటి ఆలయాన్ని లేక సంఘాన్ని కట్టడానికి ప్రయత్నం చేయవద్దు. వాళ్ళటి కాపరిని ఏర్పరచుకుంటూ ప్రయత్నించవద్దు. అది చేయుటకు, ఇది చేయుటకు లేక లోకంలో సహకరించుటకు ప్రయత్నము చేయవద్దు. వారు హాలీవుడ్ వల్లే ప్రకాశిస్తారు. నిజమైన సువార్త శక్తివంతమైన కాంతితో ఉంటుంది. పక్షిరాజులు అవి వింటవి తలుకులు కోసం అవి ఎదురు చూడవు. అవి కాంతి కొరకై చూచును. దీనత్వంతో కాంతినిస్తవి, ప్రేమతో కాంతినిచ్చును, శక్తితో కాంతినిచ్చును. దానికై నిజమైన పక్షిరాజు ఎదురు చూచున్నది. దుడిలేని దాన్ని త్రవ్వి దాన్ని సంతోషపరచలేవు. అతడు ఎన్నడూ అది చేయలేడు. నీవు అది ఎన్నడూ అతనికి చెప్పవు, ఎందుకంటే అతడి నమ్మడు. నేను మృతునైతిని తిరిగి జీవించుచున్నాను. ఆకాశం నుండి ఆ అరుపు వినబండి. ఒకటి జరుగుతుంది, నేను నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే యుగ యుగాలు జీవించువాడను, మరియు సమస్త శరీరుల మీద నన్ను నేనుగా కురంబరించుకునేవాడను. కడవరి దినాల్లో అది జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుడు కాక మర్త్యమైన నీ భాషను నేను జీవింపు చేయుదును. మర్త్యమైన నీ భాషను నేను జీవింపు చేయుదును. నాతో కలిసి పునరుద్ధానములో నిన్ను తీసుకుని వచ్చేదనను గురుతును నేను నీకు ఇచ్చేదను. ఎంత త్వరగా చేరుకోవాలో అంత త్వరగా ఆకలితోన్న పక్షిరాజులు చేరుకుంటవి. అవి ఎంతో విలువ ఇచ్చుకున్న ముత్యం, అది కొంటానికి ఉన్నవన్నీ అమ్మి కొంటారు. ఆమేన్. స్నేహితుడా, దేవుడికి మనకు సహాయం చేయడు కాక మన యొక్క సంఘాలు వాటి యొక్క గుర్తింపులను పోగొట్టుకుంటున్నవి. త్వరగా కొన్నింటిలోకి మనం వెళ్దాము. ఆ అపోస్తుల యొక్క భయాందోళనలో ఆ యొక్క శిష్యులు కార్యాలు చూడు, గమనించు. యేసు సత్యమేనని, యేసు నిజమే అని వారికి తెలుసు. అయితే మీరు గమనించుడి, అది ప్రజా పలుకుబడికి వ్యతిరేకము. కాలం యొక్క ప్రజా పలుకుబడికి వ్యతిరేకము. అది ఎంతో కఠినమైన మతము. పరిషేయులు, సద్దూకయులు తదితరులు వారి మత ఆరాధన వస్తువులు, వారి వంశవర్గ భేదములు, సంఘశాఖలు, దానికి వారు వ్యతిరేకము. మతపిచ్చి వితండవాదము. అయితే యేసు గుర్తింపబడిన వాక్యము, యేసు ఆత్మలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఇక కొంచెం కాలం లోకములను చూడదు, శరీర రూపమున చూడరు. ఆయనలో ఉన్న ప్రాణము దేవుడు సంఘం పైన ఉన్నాడు. అప్పుడు ఆయన చేసినట్లుగా విధేయతకై ఆయన కుమారులను పిలుచుడుకై ఎప్పుడు కూడా నా తండ్రిని సంతోషపరచునవే నేను చేయదును. నాలో పాపమున్నదని మీలో ఎవరు నేరము చేయగలరు? మరో మాటల్లో పాపమనగా అవిశ్వాసము. నన్ను గూర్చిన వాక్యం ఏమి చెప్పినదో నేను చేయలేదా? అదిగో అది అదే వాక్యము, నేను చేయదునని నన్ను గూర్చి ఏమి చెప్పినదు, నేను ఏది చేయలేదో చూపించు. ఎవరు నా మీద నేరం మోపగలరు? నా తండ్రి యొక్క మాటను నేను నెరవేర్చలేదని మీలో ఎవరు నాపై వ్రేలు పెట్టి చూపగలరు? ఓ పెంతికోస్తు సంఘము ఆ స్థితిలో ఉన్నట్లయితే ఎంత బాగుండును. నాలో అవిశ్వాసం లేదని ఎవరు నా మీద నేరారోపణ చేయగలరు? ఓ క్రైస్తవులారా, రాబందుగా కాకుండా ఒక పక్షరాజుగా గుర్తింపు పొందండి. ఆ యొక్క రాబందు మెతకబారినది, దిగువు కానిది, శుష్కించినది. అది దిగివచ్చును. పక్షరాజు అలా చేయుటకు నీవెన్నడూ చూడలేవు. అది ఎన్నడూ చేయడు. అతను తన సొంత ఆహారం కొరకు నీలి మేఘాలలో వేటాడుతాడు. అది దాన్ని చూచినట్లు అతనిని దేవుడు తయారు చేశాడు. స్వచ్ఛమైన మన్నాను అతడు తెచ్చుకుంటాడు. చచ్చిపోయిన ఒక దానిని కాదు. హెబ్రీయుల్లో వారు అరణ్య మార్గం గుండా వచ్చినప్పుడు వారు భుజించారు. చచ్చిపోయిన మన్నాను భుజించుటకు వారు ప్రయత్నించారు. అది మురిగిపోయినది, దానిలో పురుగులున్నవి. మా అర్థమేటో మీకు తెలుసా? అది కేవలం మురిగిపోయినది, కుళ్ళిపోయినది. మాంసపు పురుగులు అందులో ఉన్నవి. సంవత్సరాల తరబడిగా చచ్చిపోయినటువంటి ఆహారాన్ని నేను ఎందుకు తినాలి? అది దాని రూపంలోనూ తరహాలోనూ ఉండవచ్చును. అయితే అది స్వచ్ఛమైనది కాదు. ప్రతి ఒక్క త్వరములోనూ కొత్తదిగా స్వచ్ఛమైన ఆహారమును మనము తీసుకోవలసి ఉన్నది. అలాగే మనం మన యాత్రల్లోనూ ఆ ఆహారం కొరకు ప్రతి తరములోనూ పక్షరాజు ఆహారం కొరకు ఎదురుచూచును. గమనించుడి, మళ్ళా కొంతమందిని మనము తీసుకుందాం. పాత నిబంధనలోని కొందరు ప్రవక్తలను మనం తీసుకుందాం. వారేం చేశారో చూద్దాం. ప్రథమంగా మనం స్టెఫన్ తీసుకుందాము. సన్నిధి సభ యుద్ధ ఏ విధముగా అతడు ఉన్నది చూద్దాం. ఆ యొక్క సభ వారు అతన్ని అక్కడికి తీసుకుని వచ్చారు. అక్కడున్న విశ్వాసులైన ఆ గొప్ప సభవారు, లేదా విశ్వాసులు అనుకుందాం, అతన్ని అక్కడికి తీసుకుని వచ్చి అతన్ని శిక్షించుకు తీర్పు తీర్చారు. ఎందుకని? అతడన్నాడు, హృదయంలోనూ చెవుల్లోనూ సున్నతి లేని మెడవంచుని జనమైన మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. అది నిత్య జీవము. గత కాలమందు మీ తండ్రులు చేసినట్లు ఈరోజు మీరు చేస్తున్నారు. వారు అతను చూచి పండ్లు కొరికారు. అది వారు వినుటకు ఇష్టపడలేదు. ఆయన వారి యొక్క మత ఆరాధన వ్యవస్థలకు విరోధం, వారి సంఘశాఖలకు ఆయన విరోధం. వారు అతన్ని రాళ్లు వేసి చంపారు. అతను తన చేతులు పైకెత్తి ఆకాశవైపు కన్నులెత్తి ఆకాశం తెరువబడుటయు యేసు కుడిపార్శ్వమున నిలబడి ఉండిటయు నేను చూచుచున్నానని చెప్పాడు. ఎందుచేత? అతని పునరుద్ధానమును కలిగి ఉన్నాడు. అతనిలో జీవింపు చేయు శక్తి ఉన్నది. అది అతని యేసు రొమ్ము భాగానికి కొనిపోయినది. గమనించు, ఇప్పుడు త్వరగా అక్కడున్న గొప్ప ఉజ్జీవ కుటుంబంలో అక్కడున్న ఫిలిప్పును చూడు. అక్కడకు ఏ మనుషులు సాహసముతో వెళ్ళటానికి సాహసం లేని చోటుకు సాహసము లేదు. ఎందుకని? అక్కడ సంగముల సహకారం మధ్య అక్కడున్న అన్ని ఉండగా పెద్ద ఉజ్జీవు ఉన్నది, లేక పెద్ద ఉజ్జీవు కూటమున్నది. జీవింపచేయు దేవుని శక్తి అతనితో మాట్లాడినది. అది ఎలాగూ చెప్పబడి ఉండవచ్చు, నీకు పెద్ద ఉజ్జీవ సభ ఉన్నది, నువ్వు మాట్లాడవలసిన ఒకరు అక్కడ నాకున్నాడు. స్టెఫను విధేయుడయ్యాడు. అది ఏమైనప్పటికీ, ఎంత విమర్శ అయినప్పటికీ, ఓ స్టెఫను, మీరు పెట్టట్లేదు, విడిచిపెట్టట్లేదు మీరు. అయితే నేను చేస్తాను, దేవుడు అలాగని చెప్పాడు. అతడు ఎడారిలోనికి వెళ్లి వెళ్లిపోయాడు. అక్కడ అతడు ఈ నపుంసకుణ్ణి కనుగొన్నాడు. ఏం జరిగింది? అతడన్నాడు, యేసు దేవుని కుమారుడు అని నీవు నీ నిండు హృదయంతో నమ్మినట్లయితే నేను నీకు బాప్తిసమిస్తాను. చూడు, వేల మంది ప్రజలున్న ఉజ్జీవ కుటుంబం విడిచిపెట్టుటకు ఒక్క మనిషి కోసం ఎడారిలోనికి వెళ్ళుటకు అతడు ఈ జీవింపు చేయు శక్తి ద్వారా జీవింపబడ్డాడు. ఓ, అన్ని కారణాలకు అది వ్యతిరేకమవుతుంది, అవునా? ఎందుకు? ఇక్కడ 10,000 మంది కావాలని కోరుకుంటే అయితే అక్కడ ఒక్కరు అవసరమైనది. చూస్తున్నారా? జీవింపజేయు శక్తి అతన్ని దేవుడు సిద్ధపరిచిన స్థలానికి పంపినది. హల్లెలూయా. పురుషులు, స్త్రీలు, మీ పాదములపై మీరు నిలబడినట్లుగా చేస్తాను. మీరు చేయాలని దేవుడు ఏది కోరుచున్నాడో అవి మీరు చేయనట్లు మిమ్మల్ని చేస్తాను. అందును గురించి ఒకరు ఏది చెప్పినా నాకు లెక్కలేదు. పొరుగువాడు చెప్తాడు, ఓ ఆ వ్యక్తి తన మనస్సు పోగొట్టుకున్నాడని అనుకుంటాను. రాత్రి అంతా ప్రార్థన, బైబిల్ వారు చదువుతారు, వారు ఏది చెప్పినా నాకు లెక్కలేదు. దేవుడు నిన్ను చేయమని అది చెప్పబడాలి. అవునది నిజం. ఓ, ఈ ప్రాతకాలపు తరహాలాంటివి పెంతికోస్తు ఉజ్జీవ కుటుంబాలు వారికి ఉండవు. ఓ, మాకు ఉన్నవి. నీ లోపల నీవు అది ఉంచుకో. దేవునిలో నీవు సంఖ్యాబల కలవాడవుతావు. మిగతా వారు ఏమనుకున్నా పర్వాలేదు. గమనించు, తరువాత విధేయత ఎందు. ఇప్పుడు జాగ్రత్తగా వినుడి. దేవునికి ఆయన యొక్క వాక్యమునకు విధేయులైన తరువాత తన యొక్క విధి నిర్వాహక పనిని నిర్వర్తించినప్పుడు పెంతికోస్తును తాను పొందిన జీవింపు చేసిన శక్తి అతని కొనిపోయినది, అతని శరీరాన్ని జీవింపు చేసినది. ఆత్మ ద్వారా మైళ్ల మైళ్ల దూరం అతని కొనిపోబడ్డాడు. మరి యొక్క దేశంలో అతడు ఒక చోట అక్కడ కనబడ్డాడు. దేవుని యొక్క జీవింపు చేసే శక్తి మనం పెంతికొస్తులమైనట్లయితే మృతుల నుండి యేసును లేపిన అదే శక్తి మృతుల్యమైన మనలో మన శరీరములలో నివసించినట్లయితే చూడండి. సరే మంచిది, ఈ జీవింపజే శక్తి కలిగిన ఇంకొక మనిషిని తీసుకుందాము. చాలా కాలం క్రితం ఒక మనిషిడు ఉన్నాడు, అతని పేరు హానోకు. ఒక కృతది వచ్చి ఒకటి వచ్చి ఈ విధంగా చెప్తే మనమిప్పుడు పాత పాఠశాలలకు వెళ్లవలసి ఉన్నది, అది ఇది ఇంకొకటి అని చెప్తే హానోకు దేవునితో నడిచాడు. దేవుడు చేయమని ఏది చెప్తే ఏ ఒక్క మాటను హానోకు మిరలేదు, అతడు దేవునితో నడిచాడు. అతడు ఏమై ఉండెను? అతడు దేవుని కుమారుడై ఉండెను, ఆ దినమునకై పిలువబడిన ఒక పక్షరాజై ఉండెను. ఒక సమయం వచ్చింది, జీవింపచే శక్తిని అతడు ఎంతో కలిగి ఉన్నాడు. జ్ఞాపకముంచుకోండి, దేవుని ఎదుట అతడు 500 ఇంకా ఎక్కువ సంవత్సరములు అతడు నడిచాడు. ఒక్కసారి కూడా అతడు ఆయన మాటను మిరలేదు. ఏ ఒక్కసారి కూడా అతడు ఆయనతో అమర్యాదగా నడవలేదు. ఏ ఒక్కసారి కూడా కానీ సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. దేవుడు చేయమైన ప్రతిదాని అతడు వెళ్లిపోయి చేశాడు. అందును గూర్చి ఎలాంటి వాగ్వాదం లేదు. అతడు వెళ్లిపోయి అది చేశాడు. ఎవరేమని అనుకున్నా పర్వలేదు, అతడు పోయి చేశాడు దానిని. ఎందుకని? అతడు ఆ నిండైన జీవింపజే శక్తిని కలిగి ఉండెను. ఆ వృద్ధుడు చనిపోయే సమయం వచ్చినప్పటికీ దేవుడు అతని కొరకై నిచ్చెనను పంపాడు. అతని గృహానికి వెళ్లిపోయాడు. ఆయన అతన్ని జీవింపచేశాడు. అతని యొక్క మృతతుల్యమైన శరీరాన్ని ఎత్తబడిలోకి తీసుకుని వెళ్లాడు. ఆమేన్. అదే ఆ యొక్క జీవింపచే శక్తి. ఏరియాను చూడు, భూమి మీద అతని యొక్క పని ముగించబడిన తర్వాత చూడు, అతడు నిండైన జీవింపచేయు శక్తిని కలిగి ఉన్నాడు. అతడు ఆ దినాల్లో జాకీ కెనడీ ఆమె శిరోజనాలు కత్తిరించుకుంటూ గద్దించెను. ఆమెను గురించి అతడు ఏమనుకున్నాడో వృద్ధులైన ఎజబెల్ ను అతడు చెప్పాడు. ఎజబెల్కు చెప్పాడు ఏది సత్యమో ఏది తప్పో. ఆ బోధకులకు యాజకులకు అతడు చెప్పాడు. అతని వారు నమ్మలేదు. అయితే ఆ ముఖములకు రంగు పూసుకున్న స్త్రీలను ఎంతగానో గద్దించాడు. అతడు ఎంతవరకు ఎంతగానో జీవింపచే శక్తిని కలిగి ఉన్నాడు. అతడు ఎంతవరకనగా? ఏది తనకు హాని చేయలేనంతగా. ఆకాశముండి అతన్ని ఆయన పోషించాడు. అతన్ని తీసుకుని ప్రక్కగా కూర్చుని పెట్టుకున్నాడు. అతను నిండుగా జీవింపజే శక్తిని కలిగి ఉండెను. చనిపోయే సమయం వచ్చినది. యోర్ధాను తెరచాడు. అతడు అలా నడిచాడు. ఒక రథాన్ని పంపి అతని ఇంటికి తీసుకుని వెళ్లాడు. నిండైన జీవింపచే శక్తి కలిగినవానిగా తీసుకుని వెళ్లాడు. అతడు అసలైన నిజమైన దేవుని కుమారుడైపోయాను. గమనించు, అతని తర్వాత వచ్చువాడు అతనికొకడు ఉన్నాడు. అతని పేరు ఎలీషా. మరియు ఎలీషాకు రెండంతలు ఈ జీవింపచే శక్తిని కలిగున్నాడు ఎలీషా. అవునా? అది అతనికి రెండంతల కలిగున్నాడు. అతడు సుమారు 80 బోధించాడు, లేదా అతడే 80 వయసు గలవాడు. అతడు రోగి అయి ఉండి చనిపోయాడు. ఏలియామారిగా అతని గృహానికి వెళ్లలేదు. అవునా? వారిద్దరు కూడా సంఘానికి వారు అక్కడ పోలికై అవుతారు. కొందరు పరిశుద్ధులు వెళ్లిపోవుటకు, కొందరు విశ్రాంతిలో ఉండువారికై. అయితే గమనించు, ఏలియ ఎత్తబట్టుకై కొనిపోబడినప్పుడు అప్పుడు ఎలీషా దేవుల్లో నిద్రించుటకై వెళ్లాడు. నిన్నైన జీవింపచే శక్తితో అతడు చనిపోక ముందు కొద్ది ముందుగా అతని ప్రవచనాన్ని గమనించు. అవును, మీకు చెబుతాను, మీరు చనిపోయిన వారై అయినా పర్వలేదు, లేక మీరు ఎక్కడున్న వారైనా పర్వలేదు, ఆ యొక్క జీవింపచే శక్తి మిమ్మల్ని విడిచిపెట్టదు. సంవత్సరాలు తర్వాత అతని మరణం తర్వాత అతని మాంసము కుళ్లిపోయినది, శరీరంలోని పురుగులు తినివేసినవి. అయితే ఒకరోజు వారొక చచ్చిపోయిన ఒక మనిషిని మూటగట్టారు. ఆ ఎముకల మీద విసిరివేశారు. అక్కడ ఎంతగానో జీవింపచే శక్తి ఉండెను. ఎంతవరకనగా? ఆ మనుషుల్లోనికి తిరిగి ప్రాణం వచ్చినంతగా అది ఉండెను. హల్లెలూయా! మృతుల నుండి అతను లేపినది. ఎందుకనగా? దేవుని యొక్క భక్తుల మీద ఉన్న ఆ యొక్క జీవింపజే శక్తి అతని విడిచిపెట్టలేదు, ఆ ఎముకల మీదనే ఉన్నది. ఓహో, జ్ఞాపకముంచుకోండి, మనము ఆయన మాంసములో మాంసము, ఎముకల్లో ఎముక. మనము ఆయన పెళ్లికు మాత్రమే ఉన్నట్లయితే మరణం యొక్క జీవింపచే శక్తిని ఏమి మరణము ఆ యొక్క జీవింపచే శక్తిని ఏమీ చేయలేదు. పురుగులు ఈ శరీరాన్ని నాశనం చేసినప్పటికీ నా శరీరముతోనే నేను దేవుని చూచెదను. దేవునికి మహిమ కలుగును కాక నేనేం చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆ దూరాన 56 సంవత్సరాల వయస్కుడిగా నా యొక్క అంత్యకాలమును చూచుడు నేను ఎరుగుట నాలాటి ఒక వృద్ధునికి ఎటువంటి నిరీక్షణ అయినది కదా? ఒక చిన్న అబ్బాయిగా నేనున్నదని అనుకున్నాను. ఇది బహిరంగంగా చెప్పుటకు ప్రయత్నిస్తూ నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అయితే నా ఎందు ఏ మంచిది లేదని, నేనేది చేయలేదని నాకు తెలుసు. అయితే ఒక యవ్వనస్తునిగా ఉండగా ఒక దినాన లోకంలో ఉన్న వాటిలో నుండి జీవింపచేసిన ఆ జీవింపచే శక్తి నిత్య జీవంలోకి నడిపించినది. ఓహో, జరిగిన సంగతులు, నేను దర్శనాలు చూశాను, విషయాలు చెప్పాను. ఇంతవరకు ఆయన వాటిని విఫలము కానియలేదు. నేను అన్ని భాషలతో మాట్లాడాను, నేను ప్రవచించాను, నాలో నివసించిన దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ విషయాలు నేను చేశాను. అది జీవింపజే శక్తి. నా యొక్క విమోచకుడు ఇప్పుడు జీవించుచున్నాడు. ఒక దినాన ఆయన వచ్చినప్పుడు, మధ్యాకాశంలో ఆయన ఎదుర్కొంటుకు వెళ్ళినప్పుడు, ఈ ఎముకలు తిరిగి లేచును. మీరు నన్ను సముద్రంలో పుచ్చివేయవచ్చు, కాల్చివేయవచ్చు, మీరెక్కడ కోరితే అక్కడ చేయవచ్చు. ఆ యొక్క జీవింపజే శక్తి నిత్యమైనది. ఈ స్థితిని నేను ఇప్పుడే అనుభవిస్తున్నాను. అవునండి, సంవత్సరాల తరబడిగా నేనది కలిగి ఉన్నాను. అది నాలో ఉన్నది, అది నీలో ఉన్నది. అయితే మృతుల నుండి యేసు లేపిన ఆత్మ మృతుల్యమైన మీ శరీరంలో జీవించినట్లయితే, అది లోక కార్యకలాపాల నుండి మిమ్మల్ని దేవుని వాక్యములకు మాత్రమే జీవింపచేస్తుంది. అది మిమ్మల్ని ఈ జీవితం నుండి నిత్య జీవం వైపునకు జీవింపచేస్తుంది. పాపములను మరియు అతిక్రమములను ఒకప్పుడు చనిపోయిన నీవు ఇప్పుడు జీవింపచేయబడి పరలోక స్థలంలో క్రీస్తు యేసుతో కూడా కలిసి కూర్చుండబెట్టబడి ఉన్నావు. పైన వచ్చిన మన్నాతో విందు ఆరగిస్తూ, దేవుని యొక్క హస్తము ప్రత్యక్షత చేయుట చూస్తూ, ఈ దినం యొక్క వాగ్దానం రుజువు చేయుటకు చూస్తావు. నహో దినమల్లో ఉన్నట్లుగా మనిషి కుమార్ దినములందు ఉండును. వారు తినచు త్రాగుచు పెళ్లి చేసుకునిచు పెళ్లికి ఇవ్వడుచు ఉండిరి. లోతు దినాలలో ఉన్నట్లుగా ఉండును. భూమి మీద మనిషి కుమారుడు బయలుపరచబడు ఘడియ అలాగుండును. దేవుని కుమారుడు కాదు, అది ఇక కాదు, మనిష్య కుమారుడు. పక్షి ఎగురుచున్నప్పుడు, పక్షిరాజు ఎగురుచున్నప్పుడు, అంతే దినం యొక్క ప్రవక్త వర్తమానకు తిరిగి రా. సింహపు కాలము కాదు ఇది. అరణ్య కాలమైన, అర్పణ కాలమైన, ఎద్దు కాలము కాదు ఇది. చూశారా, ప్రతి ఒక్కసారి కూడా లోకం యొక్క రాజకీయ శక్తిని ఎదుర్కొనడానికి మత సంబంధమైన శక్తి వెళ్లవలసి ఉన్నది. సింహము లేచినప్పుడు మత శక్తి రోమా శక్తిని ఎదుర్కొంటూ వెళ్ళినది. అటు తర్వాత సమర్పణ లేక అర్పణ యొక్క కాలం వచ్చినప్పటికీ ఎద్దు వెళ్లినది. ఎందుకనగా అది ప్రభు యొక్క అర్పణ జంతువు. ఆ తరువాత దిద్దుబాటు చేయువారు. సంఘ కాలంలో మనుష్య ముఖము లోతు నుండి, వెస్లీ నుండి, ఓహో కాల్విన్, అలాగూ పెంతికోస్తు కాలం వరకు. అయితే వెళ్లిపోయినటువంటి ఆఖరి వర్తమానములో ఎగురుచున్న పక్షరాజు వచ్చెను. అది పక్షరాజు కాలము, బయలుపరచు కాలము. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షపరచబడుట దేవుని యొక్క కాలము బయలుపరచబడును. ఓహో పిల్లలారా, ఏ పరిశుద్ధాత్మ బాప్తిస్మలోకి నడిచి వెళ్ళుడి. మీ నిండైన హృదయముతో లోపలకు రండి, అది నమ్మండి. దేవుడి మిమ్మలను నింపును. ఇప్పుడు చూడుడి, జ్ఞాపకమిచ్చుకోండి. ఇప్పుడు చూద్దాం, మనం ఆయన మాంసములో మాంసము, ఆయన ఎముకల్లో ఎముక. ఇలాగున దేవుడు ఆయన ఎముకలను మాంసమును సమాధిలో లేపిన అలాగు కార్యరూపక శక్తులు ఉన్న మనిషిని వారు దాచిపెట్టలేరు. మరణము అతన్ని తీసుకోలేదు. యేసు చెప్పినాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తరు, అంతే దినము నేను వారిని లేపుదును. ఆహా, ఈస్టర్ ఎందుకని మనము ఈస్టర్ లోనే ఉన్నాము. ఆయన లేచినప్పుడు మనము తిరిగి వచ్చింది. ఆయన తిరిగి హక్కు చట్టము పంపారు, అది మనం పట్టుకున్నాము. పరిశుద్ధాత్మ బాప్తిస్ వలె మనమది పట్టుకున్నాము. ఆయన ఎల్లప్పుడూ జీవించుచున్నాడు. నిన్న నేడు యుగములు ఒక్కరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:8 అది రుజువు చేస్తుంది. ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన యొక్క మెస్సయ్యకు వర్తించిన వారు, అభిషక్తులు అది నమ్ముతారు. మెస్సయ్యనగా ఏంటి? మెస్సయ్య అనగా అభిషక్తుడు అని అర్థం. ఆ దినాన ఒక అభిషేకించబడిన వానిగా ఉండి ఆయన మెస్సయ్యాయి ఉండినట్లయితే, దేవుని వాక్యము నెరవేర్పు చేయుటకు విమోచించిన ఒకనిగా అభిషక్తులుగా ఉండటకు దేవుడు ఆ శరీరాన్ని లిపాడు. ఆయన యొక్క పెళ్లి కుమార్తె ఈ దినానికి అభిషేకించబడినది. పునరుద్ధానములో అది ఎప్పుడో ఆయనతో కూడా కలిసి లేచినది. ఎందుకనగా ఈ ఇరువురు ఒక్కటే. ఆమేన్. నేను దాన్ని చూచినట్లుగానే నేనది చెప్పాలని ఆశపడుతున్నాను. నేనది చేయుటకు నాకు విజయ కావాలని నేను కోరుకుంటున్నాను. అవును, మీరు దానిని చూడగలరని నేను నిరీక్షిస్తున్నాను. నా యొక్క అర్థమేదో, పరిశుద్ధాత్మ యొక్క దేవుడు అక్కడికి వచ్చి మీ హృదయంలో పెట్టాలని నేను నిరీక్షిస్తున్నాను. నా భావమేదో మీరు చూచుటకు పునరుద్ధానము. ఇప్పుడు మనం పునరుద్ధానములో ఉన్నాము. పునరుద్ధానములో ఆయనతో కూర్చున్నాము. అయితే ఎవరైతే జీవము కలిగి ఉన్నారో వారు, జీవము ఎవరికైతే లేదో వారు కాదు. వారికి అది తెలియదు. వారు ఎన్నడూ ఎరుగరు. వారు పరిశుద్ధాత్మ పొందుకున్నారని, రక్షించబడ్డారని, ఎత్తబడుట జరిగిపోయిందని అనుకుంటారు. చెప్తారు, ఏలియా ఎప్పుడో వచ్చాడు, వారు ఆ విధంగా చేశారు, మీరు అది ఎరగలేదు. చూశారా, గమనించు, దేవుని యొక్క జీవింపు చేయు శక్తిని మరణము అపుచేయదు, మరణము దానిని నిలుపు చేయలేదు. నీవంటావు, మా అమ్మ ఆత్మను పొందిన స్త్రీ, మా నాన్న లాంటి మనిషిని, నిండైన శక్తితో ఉన్న ఆయన లాంటి వారిని నేనెన్నడూ చూడలేదు. అయితే ఆయన చనిపోయాడు సహోదర అబ్రహాం అని నీవంటావు. నిజమే, అది జీవింపు చేయు శక్తిని నిలుపు చేయదు. మోషే ఆ యొక్క జీవింపజేయు శక్తిని కలిగి ఉండెను. మీరది నమ్ముతారా? భూమి మీద అతని వంటి వారు ఎవ్వరూ లేరు యేసు వచ్చే వరకు. ఎందుకనగా అతను దర్శనం మాత్రమే చూడలేదు, కాని దేవునితో ముఖాముఖిగా అతను మాట్లాడాడు. చివరికి ప్రవక్తి అయిన మిర్యాము ఒక్కొక్క దినమున అతని మాటకు వాగ్వాదం పెట్టుకుంది. ఆయన అడిగాడు, దేవునికి భయపడవా? నా సేవకుడైన మోషేను ఆలోచించుము. ఈ ఘడియలో అతని వంటి వాడు లోకములు ఎవ్వరూ లేరు, మోషే వంటి వాడు ఎవ్వరూ లేరు. నేను మోషేతో మాట్లాడుతాను, అతడెప్పుడైనా చెప్పినది సత్యము కాదా? చూశారా, నేను మోషేతో మాట్లాడుతాను. నీవు దేవునికి భయపడవా? అతనికి వ్యతిరేకముగా ఒక్క మాట మాట్లాడుకుము. వెంటనే ఆమె కుష్ఠరోగంతో మొత్తబడినది, చనిపోతున్నది. ఆ తర్వాత ఆమె ఎక్కువ కాలం బ్రతకలేదు. మోషే ఆమె కొరకు ప్రార్థించాడు. 120 సంవత్సరాలు పరిచర్యలు లేక 80 సంవత్సరాల పరిచర్య. మోషే పర్వతము ఎక్కిపోయాడు. 120 సంవత్సరాలు జీవితము. పర్వతం పైకి ఎక్కిపోయి చనిపోయాడు. లోయలో పాతి పెట్టబడ్డాడు. అయితే ఆ యొక్క జీవింపచేయు శక్తి అతనిపైన ఉండెను. సుమారు 80 సంవత్సరాల తర్వాత అక్కడ అతడు రూపాంతరపు కొండ మీద నిలబడి ఉన్నాడు. ఆమే, అతడెవరై ఉండెను? అతడు ఆ యొక్క పునరుద్ధానములో కలపబడెను. ఖచ్చితం అతడు ఉండెను. జీవింపచేయు శక్తిని అతడు కలిగి ఉండెను. ఇక్కడ అతడు నిలబడి ఉన్నాడు. యోబు, అబ్రహాము, ఇస్సాకు, పునరుద్ధాన దినమన ఉన్న భక్తులను చూడు. ఆ ఘనమైన ఉదయవేళ వచ్చున్నది యోబు మరియు వారందరికీ తెలుసు. అతడన్నాడు, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. వందల సంవత్సరాలకు ముందు సంగతి అది. వాస్తవంగా ఆది కాండం కంటే ముందుగా యోబు పుస్తకము వ్రాయబడినదని వారంటారు. బైబిల్ గ్రంథములు పురాతనమైన పుస్తకం అని. ఆధునిక శ్రమలలో ఇప్పుడు మనము అనుభవిస్తున్నట్లుగా చివరికి అతని భార్య భూమి మీద అతనికి అతి సన్నిహితురాలు ఆమె దేవుని శపించి మరణించకూడదా అని చెప్పినది. అతడన్నాడు, బుద్ధిహీనురాలు మాట్లాడినట్లు మాట్లాడతావు నీవు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ప్రభు నామకు స్తుతి కలుగుడు కాక. ఆ తర్వాత దేవుని ఆత్మ అతనిపైకి రగా అతను ప్రవచించుకు మొదలుపెట్టాడు. అతడన్నాడు, నా విమోచకుడు సజీవుడనియు, కడవర దినముల్లో ఈ భూమి మీద ఆయన నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగ పురుగుల చేత ఈ చర్మము, ఈ శరీరము చీకిపోయినను, నా శరీరముతో దేవుని చూతును అని అన్నాడు. తన యొక్క సమాధి కొరకు ఒక స్థలమును చూచుకున్నాడు. అతడన్నాడు, ఈ స్థలాన్ని మేము కొంటాము అని. అక్కడతడు కొన్నాడు. తనను అక్కడ పాతిపెట్టారు. కొంతకాలం తర్వాత అబ్రహామును పేరుగల మనుషుడు వచ్చాడు. సంఘం ఎదుగుతుంది, పైకి వస్తుంది. సరే, ఇప్పుడు అబ్రహాము, అతడు దేవుని యొక్క బలములు కూడా కలిగి ఉండెను. నిత్య జీవము నిత్యమైనది, ఎందుకనగా దేవుడు అతని పిలిచాడు. ఇప్పుడు గమనించు, అతడు చనిపోయినప్పుడు లేదా షారా చనిపోయినప్పుడు పాలస్తీనాలో యోబు సమాధిని వద్ద ఒక చిన్న స్థలాన్ని కొని షారాను పాతిపెట్టాడు. అబ్రహాము చనిపోయాడు, ఇంకా షారాను వద్ద సమాధి చేయబడ్డాడు. మరియు ఇస్సాకు, అతను చనిపోయినప్పుడు అబ్రహాముతో అతను నిద్రించాడు అదే స్థలములో. ఇస్సాకు యాకోబును కనెను. యాకోబు అక్కడ ఐగుప్తులో చనిపోయాడు. అయితే అతడు ప్రవక్త అయ్యుండి ఈ యొక్క శక్తి బలముతో, ఈ జీవింపజేయు శక్తితో అతడన్నాడు, యోసేపు, ఇక్కడ నన్ను సమాధి చేయవద్దు. ప్రవక్త అయిన నా కుమారుడా, ఇక్కడికి రమ్ము. దేవుడు విరగగొట్టినటువంటి ఈ తొడపైన నీ చేయి పెట్టు. ఇక నన్ను నీవు పాతిపెట్టునని ఆకాశమందల దేవునితో ప్రమాణం చేయి. దానికి మర్మం ఏమైంటుంది? ఏ స్థలాలు మంచివైనట్లుగా ఐగుప్తు కాదా? అతడు ప్రవక్త ఉండెను. ఎక్కడ పునరుద్ధానం జరుగునో అతనికి తెలుసు. ఐగుప్తులో కాదు, పాలస్తీనాలో అవుతుంది అన్నాడు. నా చేతులు నీ యొక్క చేతులు నా విరిగిన తొడ క్రింద పెట్టుము. ఇంకా నేను సేవించు దేవుని చేత ప్రమాణం చేయుము. నీవు నా యొక్క ప్రవక్త యొక్క కుమారుడు. నీవు ఇక్కడ నా ఎముకలను పాతిపెట్టకూడదు. నన్ను అక్కడికి తీసుకుని వెళ్లి నన్ను పాతిపెట్టు. యోసేపు ఒక ప్రవక్త ఉండి తాను కూడా తన హస్తాలను కుంటివాడైన తన తండ్రి మీద ఉంచాడు. అతడన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునితో నేను ప్రమాణం చేయుచున్నాను, నేను నిన్ను ఇక్కడ పాతిపెట్టను అని అన్నాడు. వారు అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లి అక్కడ ఆ దేశంలో అతన్ని పాతిపెట్టారు. ఎందుకు? యోసేపు చనిపోయినప్పుడు అతడన్నాడు, మీరు నన్ను ఇక్కడ పాతిపెట్టవద్దు, మీరు నన్ను ఇక్కడ పాతిపెట్టవద్దు. ఎందుకని? ఎక్కడైనా దేవుడు దేవుడే. అయితే ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. యేసేపు ఒక ప్రవక్త. అతడన్నాడు, ఒక దినాన వినుడి, అతని మాటలు, ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని దర్శించును, ఈ దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళను, మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలు తీసుకుని వెళ్ళుడి, ఆ యొక్క ఎముకల్లో జీవింపు చేయు శక్తి ఉన్నది. ఓ క్రీస్తును మృతులోండి లేపిన వాని ఆత్మ, ఆయన ఆత్మ మీలో నివసించినట్లయితే మర్త్యమైన మీ శరీరములు కూడా ఆయన జీవింపు చేయును. నా యొక్క ఎముకలను ఇక్కడ పెట్టవద్దు. ఆ యొక్క వాగ్దానముతో అక్కడ పాతి పెట్టుడి. యేసు ఇక్కడికి వచ్చినప్పుడు నా యొక్క ఒక లేఖనం ఉన్నది, మత్తయి 27:51. యేసు మృతుల నుండి లేచినప్పుడు యోబు అది వచ్చుడ చూచి, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును, కడవరి దినాలలో ఆయన భూమి మీద నిలుచుని నేను ఎరుగుదును, ఈ శరీరమును పురుగులు నాశనం చేసినప్పటికీ శరీరముతో నేను దేవుని చూచేదను, నేను ఆయనను చూచేదను. వారందరూ ఎరిగి ఉండేది. అతడి ప్రవక్త, అబ్రహాం ఒక ప్రవక్త యుండెను, ఇస్సాకు ఒక ప్రవక్త యుండెను, యాకోబు ఒక ప్రవక్త యుండెను, యోసేపు ఒక ప్రవక్త యుండెను. ఆయన యొక్క వాక్య ప్రకారము దేవుని యొక్క ప్రత్యక్షత వారు కలిగి ఉన్నారు. ఆ యొక్క ఉదయవేళ ఏ ఒక్కరు వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచి విమోచించమైన వారందరూ బైబిల్ ప్రకారం లేచిరి. అతని ఎముకలు విడిచినట్టి విడిచిపెట్టి గరిటెడు దుమ్ము అక్కడ లేకపోయినా ఆ జీవింపజే శక్తి యోబు యొక్క సమాధిలోకి వచ్చెను. ఆ యొక్క వందల 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 సంవత్సరాల తర్వాత అతని ఎముకలు కుళ్లిపోయినవి, అది వెనుకకు మరలిపోయినవి, అవి భూమి అందలి వాయు పదార్థములు మారిపోయినవి, కేవలం అక్కడ బూడిద దుమ్ము మాత్రమే ఉండినది. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారముగా వాగ్దాన ప్రకారముగా వందలు వందలు వేల సంవత్సరాల తర్వాత సమాధుల నుండి ఆ యొక్క జీవింపజే శక్తి వచ్చినప్పుడు యోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారందరూ సమాధిలో ఉండి ఆయనతో కూడా బయటకు వచ్చిరి. అలాగని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధ మత్తయి 27:21 వచ్చిన అది చెప్తుంది ఇలాగన, భూమి మట్టిలో నిద్రించిన అనేకమైన పరిశుద్ధులు పునరుద్ధానం పొంది ఆయనతో కూడా సమాధిలో నుండి బయటకు వచ్చిరి. ఆయన ఈస్టర్ ఉదయము బయటికి వచ్చినప్పుడు ఎందుకని వారు శక్తిని కలిగి ఉన్నారు, వారు జీవింపచే శక్తిని కలిగి ఉండేది. చూశారా, మృతుల నుండి లేచి పునరుద్ధానంలో ఆయనతో కలిసి వెళ్లిపోయేది, పునరుద్ధానంలో ఆయనతో ఆనందించరి. ఎందుకనగా వారు నిండైన జీవింపచే శక్తిని కలిగి ఉండేది, వారు అసలైన ఈశ్వర ముద్రను కలిగి ఉండేది. సరే, మీరంటారు పాత నిబంధనలో అక్కడ వెనుక నేను జీవించి ఉంటే, ఒక నిమిషం ఆగు. మొదటి దశలోనియ 4:16 అది మీరు చదవాలని నేను కోరుతున్నాను. సహోదరులారా, నిద్రించుచున్న వారిని గురించి ఇది మీకు తెలియకుండుట నాకిష్టం లేదు, తద్వారా నిరీక్షణ ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము. ఎందుకనగా యేసు చనిపోయి 3వ దినమున మరలా లేచి ఉన్నాడని మనము నమ్మినలా తయారు చేసుకున్న విశ్వాసులు కాదు. అయితే అది మనము నమ్మియున్నాం. అలాగున్నే ఆయన నిద్రించిన వారిని దేవుడు ఆయనతో తీసుకుని వచ్చును. ఇంకా కొత్త నిబంధనలోని పరిశుద్ధులు జీవింపు చేయు అటు శక్తితో ఆయన 2వ రాకడలో లేచెదరు, పునరుద్ధానమున నుందెదరు. ఎంతటి నిత్యముగా పాత నిబంధనలోని పరిశుద్ధులు వారి ఎముకలపై ఉన్న జీవింపు చేయు శక్తితో అలాగుండెదరో మార్పు చెందుతారు, అలాగుంటారు, మార్పు చెందుతారు, బలము మొదలగునవి కలిగి అవి దేవుని చూపుతవి. ఎవరి యొద్దకైతే దేవుని యొక్క వాక్యం వచ్చినో ప్రవక్తలకు అట్టివారు ఆ పునరుద్ధాన ఉదయం ఆయనతో కూడా పునరుద్ధానం పొందుతారు. మరియు దేవుని యొక్క వాగ్దానముతో క్రీస్తు యేసు నందున్న ప్రతి ఒక్కరు వారి ఎముకలపైన ఉన్న దేవుని యొక్క జీవింపచే శక్తి వలన వారు కూడా ఆయనతో వచ్చెదరు. రోగుల మీద మనం చేతులుంచుట ఆశ్చర్యమేమీ లేదు, మనం ఒకరికొకరము ప్రేమించుకుంటుట ఆశ్చర్యమేమీ లేదు, మనము సహోదరులము సహోదరులము, మనము ఒకరినొకరము ద్వేషించుకోకూడదు. ఎందుకనగా మనము దేవుని వాక్యం ద్వారా క్రమపరచబడ్డాము, మనము ఒకరినొకరిని ప్రేమించవలసి మరియు ఒకరిడలా ఒకరము గౌరవము కలిగి ఉండవలసి. మీకు తెలుసా, అలాగున కానట్లయితే అది ఉపయుక్తము కాదు. ఇక్కడే ఒక చిన్నవాడు కూర్చుని ఉన్నాడు, ఆ మనిషి నమ్ముతాడు. చిన్న యవనకునికి, చిన్న యవనస్తునికి చెవిలో క్యాన్సర్, దాని గురించి అతనేమి చెప్పలేదు. అక్కడ ఉన్న ఇంట్లో అతడు పనిచేస్తున్నాడు. అతనితో కలిసి నేను వేట ప్రయాణంలో ఉన్నాను. అక్కడ మోస్లీ సహోదరుల మధ్య సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. సహోదరుడు విలియం కుమారునితో అక్కడ మేము వేటయాత్రలో ఉన్నాము. నేను అతని చెవి చూచుట తలస్థించినది. అతని చెవి అంత ఉబ్బిపోవటం నేను చూశాను. డోనోవాన్, ఆ చెవిలోనిది ఏంటి అని అడిగాను. సహోదర బ్రహాం, అది చాలా కాలం నుండి ఉన్నది, నాకు తెలియదు. అని అతను చెప్పాడు. నేనెక్కడ అతని చేయి పట్టుకున్నాను. అతని యొక్క చెవి మీద క్యాన్సర్ ఉన్నది. ఒక్క మాట చెప్పలేదు. నా సహోదరుడా అని ఆలోచించాను. అంతే. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల తర్వాత ఒక మచ్చ కూడా అక్కడ మిగిలి ఉండలేదు. అది ఆకాశమందలి దేవుని అది గౌరవించుట అవుతున్నది. ఆయన యొక్క జీవపుచే శక్తి వలన క్యాన్సర్ ను చంపవేసి అక్కడ డొనోవాన్ వైట్స్న అతని యొక్క ప్రాణాన్ని కాపాటు అవుతుంది. అవును. ఏంటి ఈ విషయాలు? ఇక్కడ చూడు, ఫీనిక్స్ లోని ప్రజలు, దీనిలోని దాని నమ్మిన ప్రజల వైపు చూడు. ఇది ఎవరైతే కలిగి ఉండి నీపైన చేతులు పెట్టిన వారిని చూడు. ఏమి జరిగినదో కనిపెట్టు. అది జీవింపజేయు శక్తి. నమ్మిన వారి వల్ల ఈ సూచికలు జరుగును. వారు రోగుల మీద చేతులుంచినప్పుడు ఆ యొక్క జీవింపజేయు శక్తి పక్షిరాజు ఒకటి జరగబోతున్నది. ఒక పక్షిరాజుకు ఒక గద్దకు ఏమి జరగదు. పక్షిరాజు నుండి పక్షిరాజుకు, పరలోక స్థలంలోనికి, దొడ్డి నుండి పైకి ఎగురును. నమ్మిన వారి వలన ఈ సూచికలు జరుగును. వారు ఇరువురు విశ్వాసము కలిగినప్పుడు ఒకే జీవింపజేయు శక్తి ఈ ఇద్దరు ప్రవక్తల్లో అనగా ఏలియా ఎలీషాలో పోలిక ఉండుట చూడు. గమనించు, ఒకటే మాట. అందులో ఒకరు పట్టుకున్నాడు, మరొకరు కొనిపోబడ్డాడు. చూశారా, అతడు కొనిపోబడ్డాడు. మనము కొనిపోబడతాము, వారితో కూడా కొనిపోబడతాము, ఆకాశమండలమునకు కొనిపోబడతాము, ఆకాశమండలమున వారిని కలుసుకుంటూ కొనిపోబడదాము. గమనించు, ఒక పిచ్చుకకు తనకు తాను సరితూకము కావాలంటే రెండు రెక్కలు కావలసి ఉన్నది. అవును, నిజమా? ఏలియా మార్పు చెందు రెక్క, ఏలియా ఎలీషా పునరుద్ధానపు రెక్క. చూస్తున్నారా, వారిద్దరు కూడా కలిసి వెళ్లిపోయిన పరిశుద్ధులకు, సజీవులుగా ఉన్న పరిశుద్ధులకు పోలిక్గా ఉంటున్నారు. జ్ఞాపకముంచుకో, తెరలను గతమును చూచుటకు జీవింపు చేయబడెను. ఏ విధముగా ఈ ప్రజలు వెనుక తెరలను చూచుటకు మరియు ఈ సమయమును చూచుటకు ఆ ప్రవక్తలను అక్కడ ఎలాగూ జీవింపు చేయబడ్డారు? పౌలును చూడు. కడవరి దినాల్లో ఏ విధముగా ఈ ప్రజలు ఆ విధంగా ప్రవర్తిస్తూ వారికి వారే క్రైస్తవులని పిలుచుకుంటు అతని ప్రవక్త యుండెను. నిండుగానున్న జీవింపు చేయు శక్తి కలిగి అది వచ్చుడును ముందుగా చూచెను. మనము దాన్ని నమ్ముతున్నాము కదా. మనము జీవింపజేయు శక్తిని పొందుకున్నాము. ఏ ఒక్కటి కూడా తప్పిపోకుండా విషయాలను ముందుగా తెలియచేయుట. ఈ రోజు అట్టి జీవింపజేయు శక్తిని చూడు. ఏ ఒక్కసారి అది విఫలము కాలేదు. జీవింపజేయు శక్తి మానవుని యొక్క శక్తి కాదు, దేవుని యొక్క శక్తి. శక్తి యేసు యొక్క హక్కు పత్రము. మనం ఏనాడో ఆయనతో కలిసి జీవింప చేయబడ్డామని నిర్ధార నిమిత్తమై పునరుద్ధాని యేసు తిరిగి హక్కు పత్రాన్ని పంపాడు. గమనించుడి, వ్యాపారస్తులైన మీరు ఆ చిన్న పుస్తకము జ్ఞాపకముంచుకోండి. కాలం యొక్క తెర గతము చూడు. నేను పెద్దవాణ్ణైపోతున్నాను, నా దినాలు తరుగుతున్నాయని ఎరుగుదును. కొంచెం కాలం క్రితము ఆ స్త్రీలు పాడిన చిన్న పాట నేను వినిపించాను. అది సుమారు 18,000 సంవత్సరాలు నా ఎద్ద ఉన్నది. ప్రభువా, దాని మీద నేను మాట్లాడగలుగుతాను అన్నది. నేను ప్రార్థించుకుంటానికి అక్కడికి వెళ్లాను. అప్పుడు జీవింపజే శక్తి వచ్చినది. నేను విశ్రాంతి పొందుతున్నాను. నేను అక్కడ చూశాను, ఆ దూరాన చూడు అని అన్నాను. దాటి వెళ్లిన వానిగా ఆ ఉదయం నాకు జ్ఞాపకం ఉన్నది. ఆ ఉదయ వేళ నాతో కలిసి నా భార్య ఒకే ఒక పడక మీద పండుకున్నది, వెనుక కూర్చుని ఉన్నది. నేను లేచాను, పైకి చూశాను, అక్కడ ఆమెను ధరిస్తుంది. నే అనుకున్నాను. నేనన్నాను, ప్రభు కొరకు నేనేమైనా చేయాలనుకుంటే నేను త్వరపడుట. నీవు 50 దాటావు. పరిశుద్ధాత్మ నన్ను కొనిపోయినది. నేనెక్కడ చూశాను? నా బల యుద్ధ నేను నిలబడుట ఎంతటి నిశ్చయమో అంతటి నిశ్చయంగా పరిశుద్ధులను నేను చూశాను. సువార్త సేవకునిగా ఈ పవిత్రమైన గ్రంథమును నా ముందు పెట్టుకున్న వానిగా నేను చూశాను అని చెప్తున్నాను. జరగకుండా ఉండినది మీకు ఎప్పుడైనా ప్రభు నావన చెప్పింటినా? నేను అలా చేసినట్లయితే అది మీరు నాకు చెప్పాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కసారి వేదిక వద్ద అది సంపూర్ణమేనా? ప్రతిసారి ఆయన చెప్పినట్లుగానే అది జరిగినదా? ఇది యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నేను అక్కడే నిలబడి ఉన్నాను, ఆ కాలాన్ని చూస్తూ ఉన్నాను. వేల వేల కాలంలా యవ్వన పురుషులు, యవ్వన స్త్రీలు పరుగులు తీస్తూ వస్తూ నా చుట్టూ చేతులు పెట్టి అరుపులు అరుస్తూ ఉన్నారు. వెంటనే నేను వెనుకకు చూశాను. నాకు నేను పడకపైన నేను పడుకుని ఉన్నాను. ఓహో ప్రభువా, కాలం వెనుకకు నన్ను చూడని. అది ఇంటి, అది మనలను ఎత్తుకుని పోయే జీవింపజేయు శక్తి. అది ఆ ఘనమైన జీవింపజేయు శక్తి. ఈ చివరి దినమున వచ్చినటువంటి జీవింపజేయు శక్తి. ఇప్పుడు నేను అరిజోనాలో ఉన్నది. అందుకొరకే అనేక మంది ప్రజలు ఇక్కడ కూర్చుని ఉన్నారు, ఇక్కడే ఫీనిక్స్ లో నిలబడి ఉన్నారు. ఈ వేదిక వద్ద నుండి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని నేను చెప్పుట వినియున్నారు. ఎంతమందికి అది జ్ఞాపకమున్నది? ఇప్పుడు వెళ్ళుడి, ఒకటి జరగబోతున్నది. 7 దూతలు వచ్చుడు నేను చూశాను. 27 మైళ్ల ఎత్తు, 30 మైళ్లు వెడల్పు కలిగి దాని పొగమంచు వలె ఉండి అడ్డంగా ఇక్కడ ఉండినట్లున్నది. లైఫ్ మ్యాగజైన్ దాన్ని పట్టుకోలేదా? కొండపైన అక్కడ ఆ 7 దూతలు కనిపించినప్పుడు అక్కడ వెనుక కూర్చుని ఉన్న ఫ్రెడ్ సాఫ్ట్మెన్, జెన్ నార్మన్, ఈ మిగతా వారు అక్కడ నిలబడి ఉండలేదా? మైళ్ల కొలది కొండలను అలాగూ చుట్టూరా అది వణికింప చేసినది. 7 దూతలు అక్కడ నిలబడి ఉన్నారు. ఒక ఖడ్గము నీ చేతిలో వేయబడినది, ఇలాగ చెప్పబడినది, ఇంటికి వెళ్ళు, ఇవ్వబడిన ఈ 7 ముద్రలు తెరువము అని చెప్పబడినది. మరి అవి ఇక్కడ ఇక్కడ ఉన్నవి. వివాహము మరియు విడాకులను కూర్చిన నిజమైన మర్మమును మరియు సర్పం యొక్క సంతానము, ఇంకా కలగలుపులతో కూడిన ఇవాన్నిటి కూర్చిన మర్మమును, అవి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అనునవి. అదేంటి? మనము సమీపిస్తున్న ఈ ఘడియకు సంఘమును సంసిద్ధపరచుటకు దాని కొరకై జీవింపజే శక్తి, సజీవ శక్తి వచ్చుచున్నది. జీవింపజే శక్తి, ఓ దేవా, దాన్ని పొందుకున్నటకు సహాయము చేయము, దాన్ని నమ్ముటకు సహాయము చేయము. చూశారా, దాన్ని స్వీకరించుటకు ఎలాంటి వైఖరి నీవు తీసుకున్న దాన్ని బట్టి అది ఉంటుంది. అది మేలైనా చేస్తుంది, చేయకపోయిటైనా ఉంటుంది. అవునా? నీవది నమ్మవలసి ఉంటుంది. నీవు నమ్మినట్లయితే ఎలాంటి మేలు, నీవు నమ్మనట్లయితే ఎలాంటి మేలు నీకది చేయదు. వృద్ధుడైన సమయాలు ప్రజల ఎదురు నిలవబడి జరిగినది ఏదైనా ప్రభు నామన బట్టి ఎప్పుడైనా జరగని ఎటువంటిదైనా ప్రభు నామన బట్టి ఎప్పుడైనా నేనేదైనా చెప్పితనా, జీవనోపాధి కోసము నేను మీ డబ్బు అడిగితనా అని అతడు ఎలా చెప్పగలిగను? లేదు. ఏ విధముగానైనా మాకు రాజు కావలను. ఏ రోజు సంఘం అలాగున్నది. వారికి వారి స్వంత భావాలు కావాలి. వారు కొంచెమైనా నీ మాటను ఆలకించరు. వారు తిరిగి పోతారు. అక్కడ జీవింపచే శక్తి లేదని అది తెలుపుతుంది. ఓహో అని అంటావు, నేను భాషలతో మాట్లాడాను, నేను ఎగిరి కేకలు వేశాను, అది సరే. అయితే జీవింపచే శక్తి అక్కడ ఉన్నట్లయితే నీవు గుర్తిస్తావు. ఆ యొక్క చిన్న పక్షిరాజు పిల్లలుగా అది దాని యొక్క తల్లి అని గుర్తించినట్లు అది దేవుని యొక్క వాక్యము. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. అదే దేవుడు వాగ్దానం చేసినది, అదే ముందుగా చెప్పబడినది, అదే వాస్తవంగా జరిగినది. మనకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. నిశ్చయముగా ఇప్పుడు పునరుద్ధానంలోని ఆకాశంలో ఎత్తబడుట పరిశుద్ధులు సంసిద్ధపడుతున్నారు. అలాగే యేసు కాబట్టి నిండుగానున్న ఈ జీవింపజే శక్తితో మీరు ఈ దేవాలయమును పడగొట్టినట్లయితే అది నీకు 40 సంవత్సరాలు పట్టింది కాటుటకు అని మీరు తలస్తున్నారు. దాన్ని 3 దినముల్లో కట్టెదను. ఎందుకని యేసు అది చెప్పాడు మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. అలాంటి దాన్ని ఎందుకు యేసు చెప్పాలి? అది ఆయనే అని ఆయన తెలుసుకున్నాడు. ఆమేన్. నేను ఆ కర్రను చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరైనది? ఆయనకు ఎరుక, ఆయనకది తెలుసు. ప్రతి వాక్యము ఆయన గూర్చి ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడున్నాడని వ్రాసి ఉంచాడు. ఆయన దాన్ని నెరవేర్చాడు. దావీదు పలికిన ఆయన ఆయనేనని ఆయనకు తెలుసును. బైబిల్ మాట్లాడిన వారు మీరేనని మీకు తెలుసా? క్రీస్తులో మీ యొక్క స్థానం మీకు తెలుసా? మీరు క్రీస్తులోనున్న వారైతే మీరు నూతనమైన సృష్టి అయి ఉన్నారు. ఈ యొక్క వాక్యము మీ ప్రతి దినములోని బ్రతుకు వంటిది అని మీకు తెలుసా? ఎందుకని? నిజం, అది మీది. మీరు ఒక పక్షిరాజు, అది మీ యొక్క ఆహారం. ఆయనకది తెలుసు. దేవుని యొక్క శక్తిని బట్టి ఆయనది చేస్తాడు. ఎందుకనగా అది ఆయన చేయునని అది ప్రవచింపబడినది. ఆ కాదం చెతిని దేవాలయంలో పడగొట్టుడి, 3 దినాలలో నేను దాన్ని లేపిదనని చెప్పుటకు ఆయన భయపడలేదు. ఎందుకనగా దావీదు పలికాడు, ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టను మరియు నా పరిశుద్ధిని కుళ్ళుపట్టనియ్యను అని. ఆయన శరీరం యొక్క ఏ ఒక్క కణము కుళ్ళిపోదు అని ఆయనకు తెలుసు. అది 72 గంటల్లో కుళ్ళిపోతుంది. ఆయన నడు ఈ ఆలయమును పడగొట్టుడి, 3 దినములలో అది మరలా లేచును. ఎందుకని? ప్రతి ఒక్క వాక్యాన్ని జీవింపచేయనటువంటి జీవింపచే శక్తితో ఆయన నిండుగా ఉన్నాడు. ఆయన వెనుకకు చూశాడు. ఆయన గురించి దేవుడు వ్రాసిన ప్రతి వాక్యమును ఆయన చూశాడు. ఆయన దానిని నెరవేర్చునని ప్రవక్త పలికాడు. అది నెరవేరవలసినది కూడా. అది ఆయనకు తెలుసు. దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట వాక్యమునకు నీ ఆత్మ దానిని అమేన్ అని చెప్తుంది. ఒక విశ్వాసిగా నీ జీవితంలో అది నెరవేరుతుంది. ఒకదానికై నీవు వెనుకకు తగ్గి అరే నా సంఘము ఇంకొక రీతిగా చెప్తుందే అని చెప్పగలవా? అలాగైతే జాగ్రత్త, గ్రద్ద, గనమోచు. పక్షిరాజులు నమ్ముతవి, వాటికైతే ఇక ప్రశ్నే లేదు. అవి దాన్ని నమ్ముతవి. గమనించు, అది జరుగుతుందని ఆయనకు తెలుసు. ఎందుకనగా అది చెప్పినది వాక్యం. ఆయన గూర్చి వ్రాయబడిన ప్రతి మాట నెరవేర్చబడవలసి ఉన్నది. దేవుని యొక్క శక్తి ద్వారా ఆయన అలాగుండునని అది ప్రవచించిన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అది వ్రాయబడిందని ఆయనకు తెలుసును. ప్రవచనము ఎన్నడూ నిష్ఫలము కాదు. అది కాదు, దేవుని వాక్యము విఫలము కాదు. ఆత్మ ద్వారా అది వ్రాయబడినది. ఇంకా మృతుల నుండి యేసును లేపిన ఆత్మ నీ ఉనికిలో అది నివసించినట్లయితే, నీ శరీరములో నివసించినట్లయితే, మృతుతుల్యమైన నీ శరీరమును కూడా అది జీవింపచేయును. అలాగైతే కాల్చు దానిని, కాల్చివేయు దానిని. నీవు ఏమనుకున్నా అది చేయి. దాన్ని అపహాస్యం చేయి, మొక్కలు చేయి, తలకిందులు చేయి. నీవు ఏమనుకున్నా అది చేయి. దాన్ని దేవుడు లేపుతాడు. ఆయన అలా చేస్తానని చెప్పాడు కనుక. ప్రత్యేక పరిశుద్ధునికి ఆ వాగ్దానం అతనిలో ఉన్నది. అది సత్యమని అతనికి తెలుసును. కాబట్టి భయపడవద్దు సహోదరుడా, మనం ఎప్పుడో ఈస్టర్లో ఉన్నాము. మనం ముగించడానికి ముందుగా రూపాంతరము గురించి చూడు. రూపము మార్పు, రూపము చెందు, రూపాంతరమునందు మనమంతా ప్రతినిధులుగా ఉంటున్నాము. ఈ రోజు మనమేమి చూస్తున్నామో చూడు. ఈ రోజు మనమేమి చూస్తున్నామో గమనించు. దేవుని యొక్క జీవింపు చేయు శక్తి. మనమంతా అక్కడ ఉన్నాము. అక్కడ మృతుల్యమైన పరిశుద్ధులు ఉన్నారు. అక్కడ మృతులైన పరిశుద్ధులు ఉన్నారు. మోషేకు పోలికగా పునరుద్ధానం ఉన్నది. యేసుక్రీస్తు మహిమ పరచబడెను. మోషే, ఏలియాలు మరియు యేసు అందరూ పర్వతం మీద నిలబడి ఉన్నారు. మృతులైన పరిశుద్ధులు, ఎత్తబడిన పరిశుద్ధులు. యేసు మహిమ పరచబడెను. ఆహా, ఒకతను చెప్పుడు నేను విన్నాను. వారు చెప్తారు, ఎందుకు ఓ ప్రజలారా, మీకు ఇటువంటి శక్తి ఉన్నట్లయితే మీరు వెళ్లిపోయి మీరేమి చేయవలనో మీరు చెప్పవలసి ఉన్నది. అలాంటిది చెప్పుట నిజమైన క్రైస్తవునికి అది దూరంగా ఉండును కాక. అవును, నిజం. ఎలాంటి శక్తిని మనం కలిగి ఉన్నామని చెప్పుకోము. అయితే ఒకటి చేస్తాం, వారి పైనున్న ఈ శక్తి అంతటితో వారు చుట్టూ చూచినప్పుడు యేసు మాత్రమే వారు చూశారు. ఒక సంఘశాఖ తనను బలపరుస్తుందా లేదా అని ఒక నిజమైన విశ్వాసి లెక్క చేయడం లేక అందును గూర్చి దేని గూర్చి కాదు. అతను కోరుకునేది ఒక్కటే ఒక్కటి, ఏలైనగా మహిమపరచబడిన క్రీస్తు. నీవు చూచుటే ఏ వ్యత్యాసము చేయదు. ఒక నిజమైన సత్యమైన రూపాంతరపు అనుభవం ఏదనగా యేసు క్రీస్తును మహిమపరచడం మాత్రమే. అది మోషేను మహిమపరచట్లేదు, ఏలియాను మహిమపరచట్లేదు, వారిని వారు మహిమపరచుకోలేదు, దేన్ని మహిమపరచలేదు. అయితే వారు మహిమపరచబడిన క్రీస్తుని చూశారు. మరియు నిజమైన ఏ విశ్వాసి అయినా తన హృదయంలో ఉన్నది ఇదనగా యేసు క్రీస్తును మహిమపరచుటే. ప్రజలు చూచుటకు ప్రజలు చేకూర్చు అతని యొక్క ప్రయత్నము అదే. సరే, నీవొచ్చి మా గుంపులో చేరితే, నీవొచ్చి ఇది అది చేసినట్లయితే అని చెప్పుడు కాదు. ఓ, అది చేయవద్దు, అది చేయవద్దు. దేవుని వాక్యము చూడు, అది క్రీస్తు ఘనత చెంది హెచ్చింపబడుట మరియు ఈ దినపు వాగ్దానమును నెరవేర్చును. ఈ గంభీరమైన పునరుద్ధాన గడియలో లెక్క కాలంలో గమనించు, మనము ఆయనలో ఉన్నామని ఎరుగుట ద్వారా, ఆయన శరీరంలో శరీరమై ఉన్నామని, ఎముకల్లో ఎముకై ఉన్నామని ఎరుగుట ద్వారా వారికది ఆనందాన్ని చేకూర్చును. ఎటువంటి ఆనందమది? నిజమైన విశ్వాసి జాగ్రత్త తీసుకున్నది అందుకొరకు మాత్రమే. సంఘశాఖను గుర్చి వారు లెక్క చేయరు. ఒక సంస్థను గుర్చి వారు లెక్క చేయరు. ఇంకో స్త్రీ అనుకుంటుందని వారు లెక్క చేయరు. వారు లెక్క చేయరు, ఖచ్చితంగా చేయరు. ఈ ఇతరత్ర స్త్రీలు చేయు కార్యములు వీరు చేయరు. ఈ పురుషులు ఆ కార్యాలు చేయరు. వారు ఊగులాడుతూ ఒక సంస్థాపకుడు చుట్టూరా తిరగరు. ఉనికికి బయట ఉండి భోజనపు టికెట్లకు భయపడరు. అలాంటి విషయాలను వారు లెక్క చేయరు. అది వారికి బుద్ధిహీనత. ఒకే ఒక హృదయ వాంచ వారికి ఉంటుంది. అది యేసుక్రీస్తును మహిమపరచుటే. వారి ప్రవర్తన దేవునితో ఉంటున్నది. అది ఖచ్చితంగా ఉంటుంది. వేరేమీ లేదు, కేవలం యేసుక్రీస్తు మహిమ మాత్రమే. యేసనగా ఇంటి వాక్యము, అవునా? ఇప్పుడు గమనించు, అదే విధమైన ఆయన యొక్క బయలుపరుచుకున్న విధమును చూస్తూ ఆయన పునరుద్ధానం రుజువుపరచుట. అదేంటి? ఆయన చెప్పిన వాగ్దానమైన యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడి రీతిగా ఉన్నాడు అను వాగ్దానమును వాక్యాన్ని బట్టి నీ యొక్క జీవితాన్ని చూచుకునుట. ఆయన ఇంకా సజీవుడని రుజువుపరచుట. ఈ దేశంలో నాకు ప్రతి వాక్యనే మూసివేసినా నేను లెక్క చేయను. రోజు నిన్నటి నేను చెప్పినట్లు, నిన్న నేను చెప్పినట్లు నాకు 56. నేను త్వరగా వదిలిపెట్టి వెళ్లగలను. గుండె జబ్బుల కాలములో నేను ఉన్నాను. ఈ మిగతా కాలంలో నేను ఉన్నాను. ప్రతి ఒక్కటిలో కూడా. సరే, వ్యత్యాసమేంటి? నేను చిన్నవాడిగా ఉన్నప్పటి అది ఎలాంటి ప్రత్యేకత నాకు చూపట్లేదు. నా సంఖ్య ఎప్పుడు ఏ ఘడియలో పిలువబడను ఆ అరమరలో ఉండి నా కార్డు బయటకు వస్తుందో నాకు ఎటువంటి వ్యత్యాసం ఏదీ లేదు. నేనెంతకాలం భూమి మీద జీవిస్తానో వారికి తెలిసినా తెలియకపోయినా నాకు లెక్కలేదు. అది నాకు వ్యత్యాసకరంగా కలిగించదు. నేను భూమి మీద ఇండునట్టుది ఇండునని చెప్పు గొప్ప ఖ్యాతికరమైన జ్ఞాపక గుర్తులు భవనాలు వారికి అవసరం లేదు. వారు ఎదగాలని ఒకే ఒక మార్గము నేను కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడని ఎదగాలని నేను ఆశపడుతున్నాను. నా గుండెల్లో ఆయన యొక్క హక్కు పత్రాన్ని నేను పట్టుకున్నాను. నేను సముద్రంలో మునిగిపోయినా ఆఫ్రికాలో నేను చంపబడినా పర్వాలేదు. నాకేమి జరుగుతుందో అది నాకు తెలియదు. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను హక్కు పత్రాన్ని పట్టుకుని ఉన్నాను. హల్లెలూయా. ప్రతి వాకిలి మూసివేయబడగలదు. అది నాకు రమంతైన వ్యత్యాసాన్ని కలిగించదు. నేను ఒక మనిషిని మహింపరచాలని లేక ఒక విధమైన సంస్థను లేక నాకు నేను ఏ గుంపు కాదు లేక ఇంకొకరిని కాదు. యేసుక్రీస్తు మృతుల్లో నుండి లేచాడని ఆయన ఆత్మ జీవిస్తుందని ప్రజలు చూడాలని నేను కోరుతున్నాను. ఆయన నిన్న నేడు యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. భయపడవద్దు, మృతుడైతిని మృతుడనేది నేను. అయితే మృతుడైనది నేను. అయితే నేను యుగములు జీవించుచున్నాను. ఎలయనగా మనము ఆయన ద్వారా విమోచింపబడితిమి మరియు ఆయన ద్వారా లేపబడితిమి మరియు ఉందుము అని కాదు, మరియు ఆయనలో పరలోక స్థానంలో కూర్చుంచబెట్టబడితిమి. ఇప్పుడు హక్కు పత్రము అను ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు అన్ని అనుమానాలన్నీ కొట్టివేయబడినవని చూపించబడుచున్నవి. ఏంటి? క్రీస్తు జీవించుచున్నాడు, నేను కాదు, నేను కాదు, క్రీస్తు నాలో జీవించుచున్నాడు. నీవి జీవించుడు కాదు, కాని క్రీస్తు నీలో జీవించుచున్నాడు. కారణం ఆయన యొక్క జీవించు ఆత్మ నీలో జీవిస్తుంది. మీ యొక్క మెథడిస్ట్ బాప్టిస్ట్ పెంతికోస్తు భావాల యొక్క లెక్కలని కొట్టివేయబడినవని అవి చూపుతుంది. యేసుక్రీస్తు రూపాంతర పర్వతం పైన వల్లే అందరూ ప్రవక్తలు, ప్రతిదీ ముగిసిపోయినది. లూథరన్ దినాలన్నీ మెథడిస్ట్ ప్రెస్బిటేరియన్లు అవి మంచివే. అయితే ఈయన నా ప్రియకుమారుడు, ఆయన మాట వినుడి. ఈ కాలం యొక్క వాక్యము, ముద్రల యొక్క కాలము, గత కాలములో ఉన్న వరములన్నీ, గత కాలములో ఉన్నటువంటి మర్మములన్నీ, ఇన్ని సంవత్సరాలలో దాచబడినవన్నీ, అవన్నీ గొప్ప పిరమిడ్ సమయంలో, శిఖరపు సమయంలో కొట్టివేయబడినవి, పదును చేయబడినవి. తద్వారా దావీదు నక్షత్రము దాని యొక్క స్థానములో ఉంచుడు కొరకై జీవముగల దేవుని యొక్క సంఘము ఒక పక్షిరాజు రెక్కలు చాచి ఎగిరి లేచి దురాన మహిమలోకి వెళ్ళుటకు. అవును, ఇప్పుడు మన యొక్క శరీరంలో కొత్త భాషలతో మాట్లాడుట, ప్రవచించుట, ముందు విషయాలు చూచుట, రోగుల మీద చేతులుంచుట, వారు స్వస్థత నొందుట, లోకంలో ఉన్నదంతా చచ్చిపోవుట, మనము మరణములో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాము, మనమిప్పుడు బలమును పట్టుకుని ఉన్నాము. హల్లెలూయా. ఓ ఆ పునరుద్ధాన ఉదయ వేళలో మరణము బంధింపబడినది పగలగొట్టబడును, మరణము బంధించబడి పగలగొట్టబడును, మనము తిరిగి లేచదము. హల్లెలూయా, మనము లేచదము. ఆమేన్. అది చేయుటకు మనలను నిలుపు చేయనటువంటి దయ్యాలు నరకములో లేవు. ఈ కాలం కొరకు మనము ముందుగా నిర్ణయించబడిన వారము. నేరుగా దేవుని యొక్క వాక్యము దానికదే మన వలన ప్రత్యక్షపరచబడును. దేవుని యొక్క వాక్య వాగ్దానం వలన దేవుని యొక్క సన్నిధానములో మనము జీవిస్తాము. నేను లేవకుండా నన్ను నిలుపు చేయనటువంటి దయ్యం నరకములో లేదు. ఆ యొక్క అరుణోదయమున నా ముఖమును కప్పివేయనటువంటి తలుపు అతనికి లేదు. ముద్రలు పగలగొట్టబడి ఉన్నవి. హల్లెలూయా. నేను స్వతంత్రుడను, నేను పక్షిరాజును, నేను యొక్క బోన్లో లేను. అయితే నేను స్వతంత్రుడను. యేసుక్రీస్తు యొక్క నూతన జీవములోనికి మృతుల్లో ఉండి నేను లేచితిని. నేను మాత్రమే కాదు, అయితే దేవుని యొక్క ఆత్మలోకి నింపబడి ఇక్కడ కూర్చున్న ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, అబ్బాయి, అమ్మాయి, వారు క్రీస్తులో నూతన సృష్టి. నీ ఒక పక్షిరాజువు. ఈ దినాన మనము జీవిస్తున్నాము, నిరంతరం పునరుద్ధానమును ఆనందిస్తున్నాము. ఎందుకనగా ఆయన జీవించుచున్నాడు, మనము జీవించుచున్నాము, ఆయన మనలో జీవించుచున్నాడు, మనలను జీవింపచేయుచున్నాడు. మరణములో నుండి ఆయన లేపిన ఆత్మ మన ఉనికిలో నివసిస్తూ నిత్యమైన ఈస్టున మన యొక్క మర్త్య శరీరములను జీవింపచేయును. దేవునికి మహిమ కలుగుడు కాక. ఓహో, లోకమును తీసుకో, నీవు కోరినది ఏదైనా తీసుకో, అయితే యేసును నాకివ్వు. ఆమేన్. నేనాయన ప్రేమిస్తున్నాను, నాకు ఆయన సమస్త లోకము. ఎందుకనగా నీవు ఆయన యొక్క భాగానివి, నేను నీ యొక్క భాగాన్ని మరియు నీవు నా యొక్క భాగానివి కలిపి మనము ఆయన యొక్క భాగము. ఓహో క్రైస్తవుడా, ఎంతటి తరుణాన్ని మనం కలిగి ఉన్నాము! అటువంటివి మనకు కలిగిన తరుణాలు ఉండునని పరిశుద్ధ పావులు ఎన్నడూ కలుగలేదు, తలంచలేదు, కలగనలేదు. హానోకు, ఏలియా ఇంకా తదితరులందరికీ లేనటువంటి తగిన అనుకూలత, ఇప్పుడు మనకు గల సానుకూలతలు వారికి లేవు. ఒక చిన్న గొర్రె దూరాన ఒకటి ఉన్నది, దుడ్డిలోకి ఆ ఒక్కటి వచ్చే వరకు ఆయనకు సంతృప్తి ఉండదు. దేవునికి సహాయము చేత మరియు దర్శనము చేత మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు చేత సముద్రం నేను తిరుగుచున్నాను. ఒకవేళ ఆఖరు చిన్న గొర్రె అక్కడ ఉన్న ఒక నల్లది కావచ్చును. నాకు తెలిసినంత వరకు అక్కడ వారికి ఆత్మ ఉన్నదని ఎరుగరు. అయితే వ్యత్యాసము దేవునికి తెలుసును. ఆ ఒక్క దానిని ఎక్కడున్నదో నేను వెదుకుడు కొరకు, నా జీవితంలోని ఆఖరి దినం వరకు వెదుకుడు కొరకు నేను వెళ్తున్నాను. ఈ కఠినమైన వాటిని నేను చెప్పడం వలన నా సహోదరులు ఎవరిని నేను అభ్యంతరపరచట్లేదని నేను అనుకుంటున్నాను. ఆలయానికి మీరు వెళ్లకూడదని కాదు, ఖచ్చితం మీరు ఆలయానికి వెళ్లాలని నేను కోరుతున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళుచున్నారో మీరు ఆ ఆలయానికి వెళ్ళుడి. అయితే సరే, నేను దీనికి సంబంధించిన వాడను, నేను దానికి సంబంధించిన వాడు అని చెప్తూ అది మీ నిరీక్షణ కాకూడదు సుమా. ఓ సహోదరుడా, సహోదరి, క్రీస్తుకు సంబంధించి ఉండు, ఆలయానికి వెళ్ళు, అయితే క్రీస్తుకు సంబంధించుండు. ఆమేన్. ఆ కార్య రూపక శక్తి అది నీలో లేకపోతే జీవునకు ఇప్పుడే జీవింప చేసుకో. అది ఇప్పుడే నీవు స్వీకరించవా? ఈ గది అంతా దాంతో నిండుగా ఉన్నది. నా నిండుగా అది ఉన్నదని నేను భావిస్తున్నాను. అది ఇక్కడ ఉన్నదని నాకు తెలుసు. దేవుని శక్తి, దర్శనముల యొక్క ఘనమైన దీర్ఘదర్శి, సంగతులు చెప్పగల ఘనమైన భవిష్యత్తు బోధకుడు ఇక్కడ ఉన్నాడు. అది నిష్ఫలము కాదు. మాట్లాడగా అది కాదు అని ఏ మనుషుడు చెప్పలేడు. ఒక మనుషుడు విప్పగా ఏ మనుషుడు మూయలేడు. ఆ ఒక్కడు అయినా ఆయన చనిపోయిన వాడు మరియు సజీవుడుగా ఉన్నాడు. ఈ రోజు ఇక్కడ కొత్తగా జన్మించిన పుష్పాల మధ్య ఇక్కడ ఫీనిక్స్ లో మన మధ్య నడుస్తున్నాడు. ప్రతి రోజా పుష్పం మీదను, ప్రతి వల్లీ పువ్వు బుగ్గను మంచు యొక్క కన్నీటి బిందువులు పడ్డవి. అంటులో అతిశయక్తి లేదు. ఎందుకని? భూమి యొక్క నేల నుండి అవి పుట్టుకుని వచ్చినవని, నిరంతరం వికసించుచున్న పుష్పం ఒక చోట ఉండదని, అది ఎరుగును, ఒకనొక రోజు దాని యొక్క స్థానమును అది తీసుకునను. అవును, ఆనంద భాష్పములు మన యొక్క చెక్కెల నుండి కారుచున్నవంటే ఆశ్చర్యపడిన అవసరం లేదు. అదే రూపాంతరపు శక్తి మన ప్రాణములేకి వచ్చి మన నిండుగా నింపుట మనం భావించగా మన యొక్క హృదయాలు గజగజ వణుకుచున్నవంటే చివరికి పరలోక నుండి వచ్చిన భాషతో మనం పలుకుచున్నామంటే ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఆయన సన్నిధానములు అక్కడ మనం ఎంతగానో జీవింప చేయబడి ప్రవచించి కలగబో విషయాలు చూచి రబోచున్న సంగతులను తెలియచేసి ప్రతిదీ కూడా వాక్యంతో సంపూర్ణంగా తాకుతుంది. దానికి ప్రతికూలంగా అది ప్రవచించబడినట్లయితే దాన్ని నమ్మవద్దు. అయితే అది వాక్యంతో ఉన్నట్లయితే అది ముందుగానే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పబడినది. భయపడవద్దు, నేను మృతున్నైతిని కాని యుగ యుగములు జీవించుచున్నాను. నీ యొక్క హృదయములోకి ఈ వాక్యం యొక్క ప్రతి అక్షరాన్ని ముద్రించున్నట్టి దేవుని యొక్క ఈస్టర్ ముద్ర అదే. ముద్రనగా ఇంటి మనుషులందరి చేత చదవబడుచున్న వ్రాయబడిన పత్రికల మీదే. అది మీకు తెలుసా? అయితే దేవుడు నిన్ను కోరినప్పుడు నీవు క్రీస్తులో కూడా లేబడుటకై ఈస్టర్ ముద్రతో ఆయన నిన్ను ముద్రించాడు. నీవు నూతన సృష్టివి. ఈ ఉదయవేళ నీవు ముద్రించబడకపోయినట్లయితే మనం తలవంచుచుండగా అలాగు చేయి. ప్రభువా, నీవే వింటున్నావు, మనం తల్లవంచుండగా ఆలోచించు. ఇప్పుడు రోమా 8:11, మృతుల్లోండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా అది మృతతుల్యమైన మీ శరీరములు కూడా జీవింప చేయును. ప్రజలారా, దేనికి ఇక మనం ఎదురు చూడాలి? విడిచిపెట్టబడి ఉన్నది ఏది? ఫార్మసా మరియు లోకమునంతటినీ చూడు. అను సంబంధమైన క్షపణలు మొదలైన లోకాన్ని అలా తాకుడుకు సంసిద్ధంగా ఉన్నవి. ఎంతో గగురుబాటు, భయాందోళనలు, అరుపులు మరియు అక్కడ ఈ చలనచిత్ర తారలు నవ్వు పుట్టించినట్లు అనుచరించడం, ఒక విధమైన చలోక్తులు, సమాధి తోటలోకి చిన్నపిల్లవాడు వెళ్తున్నట్లుగా, ప్రతిదీ అన్ని విధాలా భద్రంగా ఉన్నామని రాత్రివేళ ఈల వేయినట్లుగా ఉంది. మీరు మోసపోవద్దు. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది. మీరు గమనించారా, నిన్న సముద్ర తీరాన నేను అక్కడ కూర్చున్నప్పుడు కడిచిన దినం ఒక చేపల పట్టువాడు నా యుద్ధకు వచ్చి అక్కడున్న ఒక విధమైన కర్కశమైన సంగతి నాతో అన్నాడు. ఏదనగా, అది జరగక ముందు చాలా సేపటికి ముందు ఏదనగా భూకంపం గ్రీసులో సంభవించినది, కదిలింపచేసింది. ఉదయం ఆ సమయానికి సహజంగా చేపలన్నీ ఆహారము తింటవి, అవి తినలేదు. ఏంటది, అవి ఉపరితలాన లేవు. రెండవసారి అది జరిగింది, అదే సంభవించినది. ఒకటి జరగబోతున్నదని అతడు తెలుసుకున్నాడు. ఆ చేపలు ఆ సమయంలో ఆహారం తినట్లేదు. చేపలు తినే సముద్రపు పక్షులన్నీ అవి తినటం మానవేసినవి. ఆ ప్రాతకాల వేళలో అవి తినేవి, అవి ఒడ్డున కూర్చున్నవి, రాళ్ల సందుల నుండి మొదలైన వాటిలో నుండి ఎగిరిపోయినవి. కొద్ది నిమిషాల్లోనే భూమిపైనున్న సముద్రపు పాచి సముద్రపు అడుగు నుండి ఉడికినట్లయిపోయింది. అది జరగక ముందు ఆ చేపలకు అది తెలుసు. ఇండియాలోకి వెళ్లిపోతూ నేను వార్తాపత్రిక చదివాను, ఇలాగు భూకంపం అయిపోవలసి ఉన్నది అని. కొన్ని దినాల వరకు చిన్న పిట్టలు వాటి గూళ్లలోకి బండ్లలోకి తిరిగి రాలేదు. పశువులన్నీ ఆ పగటి ఎండవేడిమిలో నీడ కొరకే చుట్టూ నిలబడలేకపోయినవి. గొర్రెలు సరిగ్గా పొలం మధ్యలో నిలబడి ఒకటికొకటి ఆనుకునున్నవి. భూకంపం కలక ముందు రెండు మూడు రోజులకు ముందు ఆ రాళ్ల చుట్టుకు వెళ్లనే లేదు. ఎందుకని, ఆ గొర్రెలకు అది తెలిసినది. ఒకటి జరగబోచున్నదని వాటికి తెలుసు. ఆ పక్షులకు ఒకటి జరగబోతుందని తెలుసు. ఆ సముద్రపు పక్షులకు తెలుసు ఒకటి జరగబోచున్నదని. ఆ చేపలకు ఒకటి జరగబోతుందని తెలుసు. అదే దేవుడు ఆ పశువులను ఓడలోనికి నడిపించాడు. ఆత్మ సంబంధమైన వారు ఒకటి జరగబోతుందని మీరు చూచుట్లేదా? ఊడ్చివేడినటువంటిది ఒకటి గొప్పది, ఘనమైనది, సార్వత్రికంగా జరుగునని అట్టిదానికై ఎదురు చూడవద్దు. అది ప్రభు అయిన యేసు రాకడ తప్ప ఇంకోటి కాదు. సుమా, జ్ఞాపకముచ్చుకోండి, ప్రభు యొక్క వాక్యములను వాగ్దానములను తప్పక జ్ఞాపకముచ్చుకో. త్వరపడి నీవు రావా, ఆ పెద్ద గోడలపై నుండి లే. పునరుద్ధానము సమీపంగా ఉన్నది. ఆ పునరుద్ధానంలోకి వెళ్లాలని ఇక్కడున్న వారిలో ఎవరైనా ఎదగిన వారు మరియు వారిలో పునరుద్ధాన బలము ఉన్నదని నిశ్చిత లేని వారు ఉన్నట్లయితే, రోగ క్రిములు దాన్ని నాశనం చేసినప్పటికీ, ఒక అనుబాంబు నీ ఎదుటినే పేలిపోయినప్పటికీ, ఆ జీవింపు చేయనిది అయిన ప్రభు పునరుద్ధానపు శక్తి, పునరుద్ధాన శక్తి ఈనాడు నాశనం చేయలేదు. లేదు లేదు సహోదరి సహోదరుడా, ఆ దూరాన గొర్రెపల్లి యొక్క జీవగ్రంథమందు నీ ప్రశస్తమైన పేరు పెట్టబడి ఉన్నది. ఏ మనుష్యుడు అది తుడిచివేయలేడు. ఎక్కడైతే ఆయన రక్తం దాన్ని కొనియునదో అక్కడ గ్రంథములో ఉండి నీ పేరు తులుపెట్టుకు తగినంత మూలకములు అక్కడ లేవు. అటు నిశ్చిత నీకు లేనట్లయితే అందును కూర్చున్న తరుణాన్ని ఇప్పుడు తీసుకోవా. సరేనా, నీవు ఒకచోట అడ్డుగోడగుండా పరిగెత్తిన ఒక తరుణం నీకు ఉండి ఉండవచ్చు, మరి చనిపోలేదు. అయితే ఈ యొక్క అడ్డుగోటగుండా నీవు పరిగెత్తట్లేదు. లేదు లేదు, నీవది పొందుకోబోతున్నావు. నీవు చేయని అవసరం లేదు. ఒక ఎర్రటి దీపము ఇప్పుడు వెలుగుచున్నది. దారి తప్పించుకో. నీ స్వంత అభిప్రాయాల నుండి తప్పుకో. లోక కార్యకలాపాల నుండి తప్పుకో. రా, ఈ ఘనమైన ఈస్టర్ సమయాన మనము కలిసి పునరుద్ధానం చెందుదాము. ఈ గంభీరమైన ఈస్టర్ ఉత్సవ పండుగ దినమున ఈ వారములో నీవు హృదయములో ఉత్సాహ పండుగగా జరుపుకోగలవా? నీవు కానట్లయితే ఇప్పుడే నీ చేయి దేవుని వైపు ఎత్తు. ఇలాగ చెప్పు, దేవా, అందును గుర్చి నాకు నిశ్చిత లేదు. అదంతా నేను చేస్తానో లేదో నాకు తెలియదు. నీవు నాకు సహాయం చేస్తావా? నేను నా చేయి నీ వైపు ఎత్తుచున్నాను. ప్రభువా, నాకు సహాయం చేయము. దేవు నేను దీవించును, దేవు నేను దీవించును. అది మంచిది. ప్రభువా, నీవు నాకు కావాలి, నాకు సహాయం చేయి. నేను నీ చేయి ఎత్తాలనుకుంటున్నాను. ఇప్పుడే నాకు బలశక్తులు కావాలనుకుంటున్నాను. అది నిజమని నేను ఎరగాలనుకుంటున్నాను. ప్రభువా, అది సత్యమని ఎరగాలనుకుంటున్నాను. తప్పక ఉండకూడదని నీవు అనుకుంటావు. అదెంతో ఆలస్యమైంది, ఆలస్యమవుతుంది. ఇప్పుడే దినము, ఇదే దినము. ఆలస్యం చేయకు. ఈ మధ్య నేను బోధ చేస్తున్నాను. నేను భవనంలో వెనుక నుండి ఒక వృద్ధుడైన రంగుచేతి పెద్ద ఆయన ఒక నా ఎద్దుకు వచ్చాడు. అన్నాడు, రేవరెండ్ గారు, నేను నీతో చెప్పాలనుకుంటున్నాను. నీవు సరైందే నేను అనుకుంటున్నాను. అతడి అన్నాడు, చాలా కాలం క్రిందట నేను ప్రభుతో చెప్పాను ఇలాగూ. ఆ ఉదయాన నా టికెట్ నా చేతిలో ఉండాలి. అది సరిగా గుర్తు పెట్టబడినది. నేను ఎరగాలనుకుంటున్నాను అని అన్నాడు. అతడు, నది యొద్ద చాలా ఇబ్బంది అని జరిగిపోతుంది అని అన్నాడు. అతడు చెప్పాడు, ఆ నది యొద్దకు నేను వెళ్తున్నాను అన్నాడు. అతడు, అక్కడ నాకు ఏ ఇబ్బంది కలగకూడదు. అదంతా ఇక్కడనే నేను సరిచేసుకోవాలనుకుంటున్నాను. అవును, వీసాని యొద్ద ఉన్నదా? నువ్వు పాస్పోర్ట్ నీవు కలిగి ఉండవచ్చు. అయితే నీకు వీసా లేనట్లయితే నీవు దేశంలో చేరలేవు. అది నీకు తెలుసా? ఈ దినమున ప్రతిదీ నీవు కలిగి ఉన్నావా? అది లేకపోయినట్లయితే అది చేయుటకు ఇదే సమయము. నీవు కొద్దిగా భయపడితే భయపడవద్దు. ఇక్కడ సుమారు 100 మంది చేతులెత్తారు. కాబట్టి నీవు కొద్దిగా భయపడినట్లయితే ఇప్పుడు మనం అది సరిచేద్దాం. మనకు పలు విధమైన మార్గాలు ఉన్నవని నాకు తెలుసు. కొందరంటారు, పైకిరా, నాతో కరస్పర్శ చేయి అని. కొందరు చెప్తారు, పైకి వచ్చి బలిపీఠం యొద్ద మోకరించు అని. అవి మంచివే. దాని గురించి ఒక్క మాట వ్యతిరేకంగా చెప్పుటకు నా యొద్ద ఏమీ లేదు, ఏది లేదు. రక్షించే ఒక్క మాట ఏమీ నా యొద్ద లేదు. అయితే నా విధానాన్ని నేను చెప్తాను. బలిపీఠం వద్దకు వచ్చడం వలన నిన్ను నమ్మినట్లుగా చేయదు. దైవసేకంతో కరస్పర్శ చేయటం ద్వారా నిన్ను నమ్మినట్లుగా చేయదు. అయితే నీవు దేవుని వలన పిలువబడినట్లయితే ఆరుమోలోని నీవు ఒక పక్షురాజు. కేవలము కేకే తెలియచేస్తుంది. నీవు నమ్ముతావు. నీవు నిజంగా అది నమ్మినట్లయితే నీతో కలిసి ప్రార్థిస్తాను. ఎంతో కాలము పక్షురాజు పిల్ల దుడ్డి ప్రాంతంలోనే ఉంటుందని నీవు ఊహించగలవా? లేదు లేదు, ఉండదు. స్నేహితుడా, ఎంతో కాలం ఇక్కడ ఉండవద్దు. మనం ఎత్తబడతాము. అది చేయుటకు దేవుని కృప ఇక్కడ ఉన్నది. పల్లోగు తండ్రి, ముగింపు గడియకు మేము వచ్చుచున్నామని మేము గ్రహిస్తున్నాము. ఇక్కడ ఉండటానికి మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండము. మా యొక్క వయస్సును బట్టి కాదు, కాని కాలమును బట్టి. అనేక మంది యవనస్తుల వారు ఇక్కడ కూర్చున్నారని మేము అనుకుంటున్నాము. ఇది జరిగినప్పుడు మేము జీవిస్తాము. అది ఈ దినమునే జరగవచ్చు. నిమిషము గాని గంట గాని మాకు తెలియదు. అయితే ప్రభువా, ఇది జరిగినప్పుడు అని నీవు మాతో చెప్పితివి. అవి ఇప్పుడు ఎంతో కాలం నుండి జరుగుతూ ఉన్నవి. విజ్ఞాన శాస్త్రముల ప్రకారము మేము దారినే దాటి ఉంటామని మాకు తెలుసు. 6-7 సంవత్సరాలకు మునుపు మధ్యరాత్రికి 3 నిమిషాలు నేను గడియారం గంట కొట్టుచున్న సమయం ఎంత ఉన్నదో మాకు తెలియదు. అయితే ఇక్కడే ఉన్నామని మేము ఎరుగుదము. ఓ దేవా, అట్టి నిశ్చిత కలిగి ఉన్నట్టుకు ప్రతి ఒక్క దేవుని వాగ్దానములకు ఆమేన్ అని మా హృదయాల్లో ప్రతిస్పందన చేయుటకు ఆత్మ తనకు తానే మా లోపలికి వచ్చి మా ఉనికిని జీవింపు చేయుట చూచుట. దేవా, ఈ ఉదయం నా సహోదరులది చూచితరి కాక. ఆ ఆత్మ మా లోపలికి వచ్చి వాక్యమును జీవింపు చేయుట నా సహోదరుల చూచితరి కాక, నా యొక్క సహోదరులు చూచితరి కాక ప్రభువా. ఆ తర్వాత ఆ వాక్యానికి వాని జీవింపు చేయడది ఒకటి వారు చూడకపోయినట్లయితే, ఓ దేవా, త్వరగా దానిని వారు పొగుట్టుకుంటారేమో. తండ్రి, దయచేయండి. ఇప్పుడు అదంతా నీ హస్తాల్లోనున్నది. అనేకమైన విషయాల్లో నేను విఫలుడయ్యట నేను ఎరుగుదును. నేను అపజయమును పొందుచుండేటదును. అయితే ప్రభువా, ఎలాగు చేయాలో అవన్నీ నేను చేశాను. ఇప్పుడు నీ హస్తాల్లో ఉన్నది. వారు నీవారు. యేసు నామములో అవి స్వీకరించుకు తండ్రి. ఇక్కడ ఉండి మీ యొక్క శరీరములకు స్వస్థత అవసరత కావలసి ఉన్నది. మీరు ఎంతమంది ఇక్కడ విశ్వాసులున్నారు? నా హృదయంలో నేను ఎరిగినంతగా నేను ఒక విశ్వాసని మీ చేర్తండి. ఎంతమంది కలిగి ఉన్నారు? మీ హృదయంలో ఎలాంటి అనుమానం లేకుండా ఇప్పుడే మీరు మృతుల్లో నుండి లేచితిరి. మీకు తెలుసా? ఓహో, ఇలాంటి కూటములో ఏమి జరుగుతుంది? నేను ఆలస్యమని నాకు తెలుసు. అయితే ఇప్పుడేమి జరుగుతుంది? ఏమి జరుగును ఆలోచించండి. శక్తి కలిగినవి నీలోనే ఉన్నది. అవునా? నీవు నీ చేయి పైకెత్తుతూ దేవునితో నీవు ప్రమాణం చేయుచున్నావు. ఇట్లనగా నాకు ఒకటి జరిగిందని నాకు తెలుసు. నేను ఎక్కడ ఉండవలసిందో అది సరికాకపోవచ్చును. నేను కాదు, కాదండి, నేనెక్కడ ఉండవలసి ఉన్నదో నే అక్కడకు నేను ఎంతో దూరంగా ఉండి ఉన్నాను. అయితే ఒకటి నాకు తెలుసు, నేను మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాను. ఒకటి నాకు జరిగిందని నాకు తెలుసు. ఒక వృద్ధులైన వానిగా కాదు, కాని చాలా చాలా సంవత్సరాల క్రితము అది జరిగినది. నాకు ఒక గంభీరమైన సవాలుగా ఉండగా నేను ఆసుపత్రిలోనికి నడిచి వెళ్లిన ఆ దినము నాకు తెలుసు. నా భార్య మరణాన్ని నేను చూశాను. ఆ బ్రతుకుటకై నేను అడిగాను ఆమె, నేనేం చేశాననగా కేవలము అలాగ వీధిలో నిలబడి బోధించి రోగికి ప్రార్థించాను. అప్పుడు సాతాను అన్నాడు, సరే ఆయన్ని ప్రార్థనకు జవాబు చెప్పడు అని. ఆమె చనిపోవటం నేను చూశాను. అయితే ఆమెలో ఆ యొక్క పునరుద్ధరణ శక్తి ఉన్నదని నేను ఎరుగుదును. ఆ యొక్క ఎముకలు తిరిగి లేచును. నా యొక్క చిన్న బిడ్డ అక్కడ పడినట్టు నేను చూశాను. నా చేతిని నేను పైన పెట్టి, దేవా, అది తీసుకోవద్దు అని చెప్పాను. ఆయన అడ్డుగడియలను అడ్డుగడియగు బట్టను క్రిందకు లాగినట్టుగా ఉంది. ఇక నేను నీ మాటను వినను అన్నట్టుగా ఉంది. సతాను అన్నాడు, అది అదే ఒక్క మాట అని. దేవుడు లేడని చెప్పడానికి నాకంటే ఎక్కువగా అతనికి తెలుసు, ఎందుకనగా అది నాకు తెలుసు. అయితే అతడు అన్నాడు, ఆయన నన్ను ప్రేమించడం లేదని, నా కొరకు జాగ్రత్త తీసుకోవటం లేదని అతడు అన్నాడు. చూశారా, ప్రత్యేక సందేహించు మాట అన్నాడు. నీవు కేవలం యవనస్తుడు, ఇంకా 20 సంవత్సరాలే. ఇక్కడ నీ భార్య చనిపోయిన వారిని సమాచారశాలలో పనులు పెట్టి ఉన్నది. అక్కడికి వెళ్ళుటకు ఇక్కడ నీ బిడ్డ ఉన్నది. నీవు చెప్పావు ఆయన ఒక గొప్ప స్వస్థపరచువాడు అని. ఇదంతా ఆయనని నీవు చెప్తున్నావు. చూడు, ఆయన ఏం చేస్తున్నాడు. ఒక్క మాట అందులో గుచ్చి ఆయన ఏమీ మాట్లాడలేదు. అలా క్రిందకు చూడు, చెప్పు. అలా ఆయన తలను ఊపాడు. అదంతా జరుగుతుంది, అది స్వస్థత పొందుకుంటుంది. అయితే చూడు, ఆయన నిన్ను ప్రేమించడు, నిన్ను జాగ్రత్త తీసుకోడు. అక్కడే నీ బిడ్డ ఇప్పుడు చనిపోటుకు అనుమతిస్తాడు. చిట్ట చివరికి ఈ అంధకార గడిలో నీ ప్రార్థన వినటకు తిరస్కరించాడు అని అన్నాడు. అతడు చెప్పిందంతా ఖచ్చితంగా నిజమే. నీవు ఏం చేసావు? నీవు నిలబడలేనంత మట్టుకు దినమెల్లా పనిచేశావు. రాత్రి 12:00 వరకు రాత్రంతా కూర్చునుట, వీధి మూలలో నిలబడి బోధించుట, ఆసుపత్రులకు ఫోన్లు చేయుట, లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని అక్కడే 1-2 గంటలు కూర్చుని నిద్రపోయి తిరిగి పనికి వెళ్లిపోవుట. మరుసటి రాత్రి అదే విషయం. ఇక్కడ నీవున్నావు, సుమారు 21-22 సంవత్సరాల వయస్సు. ప్రతి ఒక్క స్నేహితుడు, నీవు సహవాసం చేసిన ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్త్రీ నిన్ను వెర్రి పిచ్చోడు అని అంటున్నారు. నీవేం చేశావు? నిన్ను నీవే బుద్ధిహీనుడుగా చేసుకున్నావు. నీవది చూచట్లేదా? నేను అతనితో అంగీకరించుట సంసిద్ధపడ్డాను. నా లోపల ఒకటి ఉంది, అది ఆ యొక్క జీవింపచేయు శక్తి. నే అన్నాను, ప్రభు ఇచ్చాడు, ప్రభు తీసుకున్నాడు, ప్రభు నామనకు స్తుతి కలుగును కాక. నా ఆశలన్నీ నిర్వీరమైనప్పుడు ఆయనే నా నిరీక్షణై నిలచెను. క్రీస్తునకై కృంగిన ఇసుక. ఓ, ఆయన జయధ్వనితో వచ్చును, ఆయన నీతి వస్త్రాలతో కప్పబడ్డవాడై అప్పుడు నేనాయనలో కనుగొనబడదను. నా స్వంత వాటిలో కాదు, నా స్వంత వాటితో కాదు. నాకు ఎలాంటివి లేవు, నావి, మురికివి, చిరిగినవి. నా యొక్క బోధ చేత నేను పరలోకానికి వెళ్ళుటకు నేను అయిష్టపడతాను. నా యొక్క దర్శనముల వలన నేను పరలోకానికి వెళ్ళుటకు అయిష్టపడతాను. నా హృదయములో నేను ఆయన కృపను పట్టుకున్నాను కనుక నేను పరలోకానికి వెళ్ళుచున్నాను. ఆయన కృప కాబట్టి నిన్ను వెళ్తున్నాను. ఆ విధముగా మనం వెళ్తాము. ఓ స్నేహితుడా, నీవు ఈ యొక్క శరీరములో ఒక భాగానివి. నీవు దేవుని యొక్క చిన్న పిల్లలు. నీ యొక్క నిరీక్షణ కట్టబడుటకై నేనిది చెప్తున్నాను. మీ ఎడల నేను అభివక్తము కలిగినట్లయితే సత్యం చెప్తాను. నేను మీతో చెప్పినది 1 సంవత్సరాల క్రితము ప్రవక్త చెప్పినది. నాకే నేనుగా ఆయన ప్రవక్తనుగా చేసుకుంటాం లేదండి. అయితే నేను సత్యము చెప్తున్నాను. నిజము కాకుండా ఆయన ఎప్పుడైనా ఏదైనా చెప్పినా 20 మరింకా కొన్ని సంవత్సరాల నుండి మీరు నాకు తెలుసు, ఇక్కడ ఫీనిక్స్ లో ఆయనతో మాట్లాడుటకు నేను ఇష్టపడుతున్నాను. అక్కడ సహోదరుడు అవుట్లా సంఘంలో, అది సహోదరుడు గేర్షియా అనుకుంటాను. జరిగిందేదో అది కాకుండా ప్రభు నామన ఏదైనా చెప్పానా? జ్ఞాపకముచ్చుకోండి, ఒకే ఒక నిరీక్షణ, ఈ యొక్క జీవింపు చేయు శక్తిని పొందుకో. ఆగి నిన్ను పట్టుకుంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఇచ్చి వేయినప్పుడు అది నిన్ను పట్టుకుంటుంది. వాళ్ళు కొందరు చెప్తారు, సోహర్ బ్రహం, నీ భక్తిని నీవు కాపాడుకున్నావా అని. నేను చెప్పాను, లేదు, అది నన్ను కాపాడుతుంది అని. అది నన్ను కాపాడుతుంది, నేను దాన్ని కాపాడను. అది నేను పట్టుకున్నానా లేదా అని కాదు, ఆయన నన్ను పట్టుకున్నాడా లేదా అని. దేనికై? నాకది పట్టుకున్నది ఆయనే. ఆయన చేయనవసరం లేదు. ప్రతి చెట్టు పైన దేవదత్తులు కూర్చుండి, అలా నీవు ముడిచిన వేళ్లు వదిలే, అలా చూపించు, చేయ్, అలా చూపించు, శిలువ నుండి నీవది తీసుకుని అవసరం లేదు, నీ వ్రేళ్లు చూపించు, ఏదో గమనించు అన్నారు. చూశారా ఆ ఎగతాళి చేయి గుంపు? అయితే ఆయనది చేసినట్లయితే ఈ దినమున ఈ సాక్ష్యము నాకుండేది కాదు, నేనాయనకు ఉండేవాడను కాదు. అయితే ఆయన శిలువకు లేక శిలువలో నిలబండి కాబట్టి ఆయన అక్కడి ఉండి పోయాడు. అందుకని నేనాయన్ను పట్టుకున్నాను. క్రీస్తు బలమైన బండ మీద నేను నిలబడ్డాను. మిగతా స్థలాలన్నీ కృంగుచున్న ఇసుక తినేలు. మీరు వ్యాధితో ఉన్నట్లయితే ఒకరిపైన ఒకరు చేతుంచుతారా? ప్రార్థించుకుందాము. నీ ప్రక్కన ఒకరిపై అలా నీ చేయి పెట్టు. ఏ తప్పు నీలో ఉన్నా ఇప్పుడు విశ్వాసం కలిగి ఉండు. నేనిప్పుడైనా సత్యం చెప్పినట్లయితే ఇప్పుడు నేను చెప్తున్నాను. చూస్తున్నారా, యేసు ఇలాగ చెప్పినాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. మీరు విశ్వాసము, మీరు అలా మీ చేతులు ఎత్తండి, అవిశ్వాస పడవద్దు. మీరు చేతులు పెట్టే వారిలో బాధపడుతున్న బలహీనుడు ఒకరున్నాడు, ఒకరి మీద ఒకరి మీ మీద చేతులుంచారు. జ్ఞాపకముచ్చుకోండి, ఆ జీవింపు చేయు శక్తి, యేసుని సమాధిలో ఉండి లేపిన ఆ శక్తి. ఇప్పుడు మీ యొక్క స్వంత శరీరంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. మీరు చేతులు పైన పెట్టిన వ్యక్తికి అది సహాయపడుతుంది. అది మీలో ఉన్నట్లయితే అది మృతతుల్యమైన మీ శరీరములు కూడా జీవింపు చేయును. ప్రేమైన దేవా, మిట్ట మధ్యాహ్న వేళ సమీపించుండగా ఏ ఉదయం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నా దేవా, నన్ను ఎలా చేయవిడిచితివి, నేను దప్పిగొనుచున్నాను అని యేసు అలచినది సుమారు ఏ సమయం అది. నా ఎముకలన్నీ నిదానించి వారు చూచుచున్నారు. ప్రవక్త ముందుగా చూచి ఆ విధముగా చెప్పుట్లో అతిశయోక్తి లేదు. వారు నా చేతులను నా పాదములను పొడిచున్నారు. అయితే అతిక్రమం చేయవారిలో ఎంచబడినవాడాయను. మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమది గట్టిగా అడగవచ్చు, ఈ ఉదయం దేవా మేమది అడుగుచున్నాము. గమనించుడి, ఈ పునరుత్థాన ఉదయ వేళలో నేను చెప్పినటువంటి రుజువుపరచబడిన ఈ సత్యము, ప్రభువా నీ యొక్క సన్నిధానంలో ఉండి నీ వాక్యము నేను చెప్పి తిని, ఆయన న్యాయాధిపతి, ఆయన మమ్మలను విమోచించాడని అందులకు మేము సాక్ష్యము. దేవుని యొక్క కృపను బట్టి ఆ యొక్క పునరుద్ధాన శక్తి మాయందున్నది. మా స్నేహితులు వ్యాధితో ఉన్నారు. ఎవరిపైనా చేతులు పెట్టున్నామో వారు, ఓ దేవా ఈ ఉదయం మా విశ్వాసం యొక్క మధ్యన ప్రజలపైన చేతులు పెట్టిన వారమయుండి, నేను నా యొక్క హస్తాలు ప్రజలపైన చోచాను. ప్రజలను పట్టుకుంటానికే ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క బాధ ఈ రుజువు చేయబడిన ఈ సత్యం యొక్క సన్నిధానంలో బయటకు వచ్చునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ దినమున ఈ ప్రజలు విడుదల పొందుదురుగాక. అది బైబిల్ గ్రంథము, మా దేవుని యొక్క మాటలు చెప్పుచున్నవి. వారు రోగులపైన చేతులుంచినట్లయితే వారు స్వస్థత నిందేదరు అని. మా యొక్క హస్తాలు నీ వైపునకు దేవా ఆకాశంలోనికి ఎత్తివిన్నాము. భూమి అందలి ప్రతి ఒక్క మొక్క నీ యొక్క ఊటలోనిది త్రాగునట్లు ఆ యొక్క మొక్క, మొలకెత్తిన మొక్క నీ యొక్క ఊటలోనిది తప్పక త్రాగుతుంది. అది కట్టుకుంటుంది, ఎదుగుటకు ప్రారంభిస్తుంది. దంటి యొక్క కంకి పువ్వు అదేదైనను నీ ఊటలోనిది త్రాగి నీ వైపునకు ఎదుగుతుంది. ఏ ఉదయం ప్రభువా మేము అంగుళాలు ఎదిగాము, మేము ఎత్తుకు అందుకుంటాం, మేము నీ యొక్క ఊటలోనిది త్రాగుచున్నాము, మేము నీ యొక్క సృష్టి జీవులము, పునరుద్ధాన శక్తిలో నీయందు ఉన్నాం ప్రభువా. మా యొక్క సహోదరులు సహోదరుల కొరకు మా ప్రార్థన మీరు వినాలని ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఈ శక్తి చేత ఆవరించబడి ఇక్కడ ఉన్న ఈ జనములను ఆటంకపరచుచున్న ప్రతి ఒక్క బాధను వారిని విడుదల చేయండి. తద్వారా దేవుని సేవించినట్లుగా అది మంచిగా ఉండును ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఆమేన్. మీరాయన నమ్ముతున్నారా? ఏ విధంగా విషయాన్ని వదలవేయండి. మీరది ఎలాగు చేస్తారు? మీకు కలిగి ఉండవలసినది ఈ విధముగా, నీకై నీవు ముందుండు. అలాగ నీవు భావిస్తున్నావా? అది నేను కావచ్చు. అయితే నాకు ఒక భావన కలుగుతుంది. ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ఒక వింతైనది, అక్కడ మీరు ఇలా కూర్చున్నప్పుడు ఇక్కడ కాన్పించినది ఒకటి ఉన్నదని నాకు తెలుసు. రేడియో వలె టెలివిజన్ వలె అది అలాగున గదిలో గుండా వెళుచున్నది. క్రీస్తు ఏ గదిలో ఉన్నాడు? ఆలోచించు, మన యొక్క విమోచకుడు తాను ఇక్కడే ఉన్నాడు. ఆమేన్. బైబిల్ యొక్క సాక్ష్యముతో ప్రతి ఒక్క దేవుని యొక్క మాట ప్రత్యక్షపరచబడుట, చివరికి దూతలు మరియు ఆయన ఉనికి, యుగముల్లో అవి కలిగించుటను చూచుట, అది కలిగిన ప్రజలు ఎవరు? అంతటి సంతసపరులు. దీర్ఘదర్శకుల వాక్యములు వింట ముందుగా చెప్పనివి ఖచ్చితంగా జరిగినవి. ఇక్కడ మనము ఆయన రాకడ యొక్క సాయంత్రమును మనమున్నాం. సాయంత్రాన మనమున్నాం. ఆహా, ఎంతటి అద్భుతకరమైన సమయం! మనం ఆయన్ను చూస్తాము. ఈ ఒకనొక దినాల్లో ఆయన ఇక్కడ ఉంటాడు. ఆయన వచ్చే వరకు మీరు నా కొరకు ప్రార్థిస్తారా? నా ముందు అపాయకరమైనవి ఉన్నవి, అది నాకు తెలుసు. అవును, నిన్ను కాల్చివేయగల అన్యులను నేను కలుస్తాను. మంచి నీళ్లు త్రాగినట్టుగాని నీవు అలా వెళ్ల చెలిస్తావు. నీవు వారి స్థలాలనికి వస్తావు. ఎంతో సులభంగా దయ్యాలు సులభంగా బైబిల్ మీద సవాలు చేయును. అయితే మన దేవుడు విజయం పొందుట తప్ప నేను మరొక చూడలేదు, మరొకటి చూడలేదు. నేను ఆయన నామమున వెళ్తాను, ప్రభుని యేసు క్రీస్తు నామములో వెళ్తాను. ఆయన నిత్యజీవం యొక్క నిరీక్షణ పునరుద్ధానమును జీవమును ఆయనే. బ్రతికి నాయందు విశ్వాసముంచు వాడు అతడు చనిపోయినను బ్రతుకును. ఎవరైతే బ్రతికి నాయందు విశ్వాసముంచెదరో మరి నడువు చనిపోరు. అది దేవుని యొక్క నిత్యమైన వాక్యం అని నేను నమ్ముతున్నాను. అది అదే నమ్ముతున్నావా? ఆమేన్. నీవు నా కొరకు ప్రార్థిస్తావా? నేను నీకై ప్రార్థిస్తాను. మరలా మనము కలియ వరకు దేవుడు మనల్ని కాపాడును కాక. ఇక్కడ ఒక క్షణం లేచి నిలబడదాము. నీవేమైనా చెప్పాలని ఉందా? మనం తల వంచుకుందాము. ఈ చిన్న పాట మనం పాడకుండా ఉండటం మంచిది కాదు, అవునా? ఆయన్ను నేను ప్రేమించదను అను పాట జ్ఞాపకముందా? ప్రతి హృదయంలో ఉన్నదా? అది మనం పాడుదాము. ప్రేమైన సహోదరి, నీవు వాద్యం వాయించుటకు నేను అభినందిస్తున్నాను కూడా. సహోదరి, మంచిది. నేను ఆయన్ని ప్రేమించదను, నేను ఆయనను ప్రేమించదను. ఎందుకనగా మొదట ఆయన నన్ను ప్రేమించను, మరియు కల్వరి చెట్టు పైన నా రక్షణను కొనెను. ఇప్పుడు మనం పాటను మార్చబోతున్నాము. కల్వరి గొర్రెపిల్లవైన దైవిక రక్షక, నీ విశ్వాసముతో నిన్నే చూతును. నీ ప్రార్థించినప్పుడు నా మొర్ర వినుము. ఓహో, నా నేరమును తీసివేయము, ఈ దినము నుండి నన్ను సంపూర్ణుడిగా చేయము. అది నీకొకటి చేయదా? నిజమైన హృదయంతో ఎంతమంది అది ఇష్టపడతారు? జూబిలీ పాటలు నేను ఇష్టపడతాను, నిజంగా నేను అది చేస్తాను. అయితే ఆత్మ సంబంధంగా మీరు ఆరాధించినప్పుడు ఆ ఆత్మ సంబంధమైన పురాతన మధుర గీతాలు మీరు ఇష్టపడరా? ఎడీ పూర్నెట్ ఇంకా మొదలుగు వారు ఆ యొక్క గంభీరమైన పురాతన పాటలను వ్రాయుటకు పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించను. మీరు అది నమ్మరా? ఫ్యానీ క్రాస్బీ, ఆమె ఇది వ్రాసినది. నా దీన దయాళులకు రక్షక, నా దీన ముర్ర ఆలకించుము, నన్ను దాటిపోవద్దు. ఇతరులందరూ నిన్ను పిలుచుచుండగా నన్ను దాటిపోవద్దు. నా ఆదరణకంతటికి నీవే సెలయేరు. ప్రాణము కంటే మిన్నైన వాడు నీవే. భూమి మీద నీకంటే నాకెవరున్నారు? లేక పరలోకంలో నీవు తప్ప మరెవరు నాకున్నారు? అది ఆశ్చర్యము కాదా? నేను ఆయన ప్రేమిస్తాను అని మనం పాటకు అది మనను తయారు చేస్తుంది, అవును కాదా? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ఈ సమయంలో పాడుతున్నప్పుడు ఒకరిని ఒకరు మనం ప్రేమించుకుందాము. మనం ఒకరిని ఒకరు ప్రేమించకపోతే మనం ఆయన ప్రేమించలేము. మనం ఇప్పుడు ఒకరినొకరు కరస్పర్శ చేసుకుందాం. నిలబడదాం ఒక చోట, అడ్డంగా బల్లకు అడ్డంగా నిలబడి కరస్పర్శ చేద్దాం ఒకరినొకరు. నేను కల్వరి చెట్టుపైన నా రక్షణను కొనెను. ఇప్పుడు మనం తల్ల వంచుకుందాము. సహోదరి విలియమ్స్ను, యవ్వనస్తున్న సహోదరి విలియమ్స్ను ఒక క్షణం ఇక్కడికి రమ్మని అడగబోతున్నాను. ప్రార్థన ద్వారా అతడు ఈ సభికులకు వీడ్కోలు ఇవ్వనై ఉన్నాడేమోనని అడగబోతున్నాను. ఒక యవ్వనస్తునే క్రైస్తవుడు సహోదరి విలియమ్స్, నేను అతన్ని ప్రేమిస్తున్నాను. అతని చిన్న కుటుంబము, అతడు నిజమైన క్రీస్తు సేవకుడని నేను అనుకుంటున్నాను. వీరితో నాకెంతో సహవాసం ఉన్నది. ఆ ప్రశస్తమైన ముస్లే అబ్బాయిలు వారంతా మేము కలిసి ఉండేవారం. ఇక్కడ ఫీనిక్స్ లో నా నిండు హృదయంతో ప్రేమించు అనేక మంది ప్రియ స్నేహితులు ఉన్నారు. ఆ ఉదయవేళ ఆ దర్శనంలో ఆయన చెప్పాడు, నీవు ప్రేమించిన వారందరూ, నిన్ను ప్రేమించిన వారందరూ దేవుడు నీకిచ్చున్నాడు అని. ఇక్కడ వారి పాపము కొరకు పశ్చాత్తాపడుతున్న ఒకరున్నారనే నమ్ము. అక్కడ నేల మీద ఒక యవనస్తురాలు ఏడుస్తుంది. ఆమె కొరకు ఒక క్షణం మనము తల్ల వంచుకుందాము. ప్రేమైన దేవా, ఫీనిక్స్ లో వదిలిపెట్టబడిన ఆ చిన్న గొర్రె అదేనా దేవా? నాకు తెలియదు, నీకు తెలుసు. అయితే ఒక దినమున అది ఉంటుంది. అయితే తండ్రి, ఏ సందేహం లేకుండా ఇది ఒకటి, నీవు ఆమెకు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు అనురాగంతో దొడ్డి ద్వారాన్ని తెరుస్తూ ఇలా చెప్తున్నావు, నా బిడ్డ రా, అలసిన రహదారి నుండి ఆయాసములో నుండి లోపలికి రా, చీకట్లో నీవు తడబడిపోతివి. ఈ దినాన నిన్ను తీసుకుంటూ నేను బయటకు వచ్చితిని. నీతో మాట్లాడుచున్నది ఇప్పుడు దొడ్డిలోనికి తెచ్చుచున్నది, అది నా యొక్క ఆత్మ అని చెప్పుచుంటివి. అది దయచేసి దేవా, ఈ యవనస్తురాలు ఇక్కడ జీవిత అడ్డుదారులో ఆమె ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముచువాడు నిత్య జీవము కలవాడు. ఈ యవన క్రైస్తవ స్త్రీకి అది అనుగ్రహించండి ప్రియ దేవా. నా ఎదుకు వచ్చువాని ఎంత మాత్రమును త్రోసివేయను. పరిశుద్ధులు యవన స్త్రీ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా జ్ఞాపకం ఉంచుకోండి, చివరికి అపొస్తలుడైన పౌలు అతను చనిపోవునంతగా రాళ్లు ఎంతో బాధగా వేయబడ్డాడో పరిశుద్ధులు చుట్టూ నిలబడి ప్రార్థించారు, ప్రాణం తిరిగి వచ్చినది. ఎందుకనగా ఆ పరిశుద్ధుల శరీరంలో ఉన్నది ఆ జీవింపజేయు శక్తి ప్రాణం యొక్క ఆత్మను తెచ్చినది పరిశుద్ధులైన పౌల్లోకి. మరణములో ఉండి బయటికి వచ్చుట, జీవములోకి వచ్చుట నిజంగా ప్రార్థనే. ప్రేమైన దేవా, అనుగ్రహించండి. మేము నీ కొరకు ఎదురు చూస్తుండగా మమ్మను దీవించుము. యేసుక్రీస్తు నామములో మేము ప్రార్థిస్తున్నాం. మనం ఇప్పుడు తల్లవంచుండగా సహోదరుడు విలియమ్స్ ను నేను అడగబోతున్నాను.